అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః.
మహాభారతం అనే ఒక అపూర్వ వేదాన్ని, పంచమ వేదాన్ని వినాలి అనే కోరిక కలగడం, వినిపించాలనే కోరిక కలగడం, శతాధిక జన్మ సుకృతం మీ అందరికీ. అనేక జన్మల్లో ఆ భగవంతుడి అనుగ్రహం ఉంది కాబట్టి, సంపూర్ణమైన గురుగటాక్షం కూడా ఉంది కాబట్టి అఖండ దీక్షతో వింటున్నారు. సాధారణంగా ఎక్కడన్నా పురాణం చెబుతున్నప్పుడు మేము ఏకధాటిగా ఒకే వ్యక్తి చెప్పడం అరుదు. కొన్ని చోట్ల 108 రోజులు చెప్పాను ఉపన్యాసం, కానీ 5 ఏళ్ళు పట్టింది. అంటే మధ్య మధ్యలో గ్యాప్లతో చెప్పాం. ఒకే వ్యక్తిని 108 రోజులు భారతాన్ని సంపూర్ణంగా తిరుపతిలో చెప్పాను. చాలా గొప్పగా చెప్పించారు, కాకపోతే ఏకధాటిగా చెప్పే అవకాశం లేదు. ఈసారి అలా కాకుండా ఒక దీక్షతో కూర్చున్నవాడిని మళ్ళీ మధ్యలో ఒక్కరోజు కూడా ఏ విధమైనటువంటి విశ్రాంతి లేకుండా, అంటే సీఎల్స్ పెట్టకుండా చెప్పే భాగ్యం ఈసారి కలిగిందనమాట. చూద్దాం, భగవద్ అనుగ్రహం వల్ల సంపూర్ణంగా పురాణాలు ఎలా సాగాలని మనం కోరుకుందాం. పురాణములు ఎప్పుడూ తీర్థయాత్రతో ముడిపెట్టబడి ఉంటాయి. తీర్థయాత్రకి వెళ్ళకపోతే అటువంటి వాడికి ఎన్ని యజ్ఞములు చేసినా, ఎన్ని చేసినా, ఎన్ని దానములు చేసినా, సత్కర్మాచరణలు చేసినా సకల శుభాలు సంపూర్ణంగా రావు. అందుకని పూర్వకాలంలో తప్పక అప్పుడప్పుడైనా తీర్థయాత్రకు వెళ్ళేవారు. కానీ ఈ భారతం వంటి పురాణాలకు ఒక లక్షణం ఉన్నది. సర్వవేదేషు యత్పుణ్యం సర్వతీర్థేషు యత్ఫలం సకృత్ పురాణశ్రవణాత్ తత్ఫలం లభతే నరః. నిజానికి తీర్థయాత్రలు చేయకపోతే ఈ ప్రపంచంలో ఎవ్వడూ తరించడు. కానీ సర్వవేదములు చదవడం వల్ల వచ్చేటటువంటి ఫలితం, సకల తీర్థయాత్రలు చేయడం వల్ల వచ్చేటటువంటి ఫలితం సకృత్ అంటే ఒకే ఒక్కసారి వెంటనే పురాణశ్రవణాత్ పురాణము వినడం వల్ల ఆ ఫలితం వస్తుంది. పురాణమునకు అంత శక్తి ఉంది. అందుకని పూర్వకాలంలో ఎంతో శ్రద్ధతో దానిని వినేవారు. నారదుడంతటి వాడు మధ్య మధ్యలో ఈ పురాణములలో ధర్మరాజాదుల దగ్గరకొచ్చి వారికి అనేక విశేషాలు ధర్మాలు చెప్పాడు. వ్యాసుడు వచ్చి ధర్మాలు చెప్పాడు, బృహదస్సుడు లాంటి ఋషులు వచ్చారు, మార్కండేయుడు వచ్చాడు. ఎంతమంది మహానుభావులు ఒక్కే వ్యక్తి దగ్గరికి చీటికి వాటికి ఎందుకు వస్తున్నారో ఒకసారి మనం ఆలోచించాలి. ఇంతవరకు ఎంతో మంది మహానుభావుల చరిత్రలు మనం విన్నాం, కానీ ఎంతమంది ఋషులు ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి చీటికి వాటికి అతనికి ధైర్యం చెప్పి, అతనికి ధర్మములు చెప్పి, తీర్థయాత్ర విశేషాలు చెప్పి, అతని చేత తీర్థయాత్రలు చేయించి, అతన్ని తరింపజేసి, తాము తరించి మనల్ని తరింపజేస్తున్నారు. కారణం, ధర్మరాజు అంతటి మహాధర్మాత్ముడు కనుక. మీరు ఒకసారి ఆలోచించండి, మనం ఎన్నో ఇతిహాసాలు విన్నాం, పురాణాలు విన్నాం. చీటికి మాటికి నారదుడు కొంతమంది దగ్గరికి వస్తాడు. నారదుడు వస్తే వ్యాసుడు రాడు, వ్యాసుడు నారదుడు వస్తే బృహదస్సుడు రాడు, బృహదస్సుడు వస్తే రామసుడు రాడు, రామసుడు వస్తే మార్కండేయుడు రాడు, వీళ్ళంతా వస్తే భగదాల్భ్యుడు రాడు. ఈ విధంగా ఈ ప్రపంచంలో ఉన్న మహానుభావులైన మహాతపశక్తి కలిగినటువంటి ఋషులు, నిరంతర తీర్థయాత్ర చణులు, ఇటు దేవఋషులు, పైనన్నటువంటి అనేక రకాలైనటువంటి శక్తులు పొందిన దేవతలు, ఇంద్రాదులు కూడా భూలోకానికి వచ్చారు ధర్మరాజు కోసం. వచ్చారంటే ధర్మరాజులో అంత నిష్ట ఉన్నది. ధర్మరాజుకు అంత నిష్ట ఎందుకు వచ్చింది? ఆయన యావజ్జీవితం కృష్ణుణ్ణి గురువుగా నమ్మడం వల్ల. మీకు కూడా శక్తి వస్తుంది మీరు మీ గురువుని అంత శ్రద్ధతో నమ్మితే. ఒక గురువుని మనం పట్టుకున్నాం ఒకసారి, ఆ గురువు కృష్ణుడు, ఆ గురువే సమస్తం అని ఆ గురువు మీద ధర్మరాజుకు ఉన్నంత విశ్వాసం ఉంటే మీ దగ్గరకు కూడా ఎంతమంది మహానుభావులు వస్తారు. కాకపోతే కలియుగంలో వాళ్ళకి భక్తి ఉంటుంది, పూర్వం ఉన్నంత నిష్ట ఉండదు. భక్తే లేకపోతే ఎందుకు వస్తారు? కాకపోతే మధ్య మధ్యలో వాళ్ళకి ఈ బుర్రలో పిశాచాలు దొరతాయన్నమాట. ఎప్పుడు గురువు గారు వెంట పెడితే మనకేం లాభం? అప్పుడప్పుడు మన దారిన మన అబ్బాయి దగ్గరకో అమ్మాయి దగ్గరకో హైదరాబాదు బెంగళూరు లేకపోతే మైసూరు ఇంకెక్కడికో లేకపోతే తామ్రపర్ణో పెడితే ఎంత లాభం, శ్రీలంక పెడితే ఎంత లాభం, ఇలా అనిపిస్తుంది. ఈ బుర్రలో కొంచెం తొలుస్తుంది. దీనివల్ల ఏమవుతుంది? చివరిదాకా వచ్చిన మోక్ష ఫలం టక్కున తొలగిపోతుంది అన్నమాట. అలా తొలగకుండా యావజ్జీవితం నిలబెట్టుకున్న మహాసాధకుడి చరిత్ర భారతం అంటే. అందుకే భారతం ఇంకా సంపూర్ణ ధర్మస్వరూపం. అందుకే నారద మహర్షి, నాయన హిమాలయాలలో సప్త సారస్వతం అనే పేరుతో సరస్వతీ నదీ తీరంలో ఏడు రేవులు ఉన్నాయి. ఆ ఏడు రేవులు, ఒకటి ఉష్ణకొండం, రెండోది ఈ పిండ ప్రదానాలు చేసేటటువంటి బ్రహ్మకపాలం, మూడవది సరస్వతి, ఇంకా నాలుగవది అతి పవిత్రమైన గంగోత్రి అని మనం పిలుస్తున్నామే. నిజానికి గంగోత్రి అంటే ఇంకా చాలా ఎక్కడో ఉంది ఆ గంగోత్రి. తరువాతది యమునోత్రి, మరొకటి అలకనంద పుట్టినటువంటి స్థలం, మరొకటి మందాకిని. ఈ ఏడింటికి కలిపి సప్త సారస్వతములని పేరు. వీటిలో జీవితంలో ఒకసారైనా స్నానం చేసే యోగజాతకుడు మళ్ళీ జన్మెత్తడు. వాడు అక్కడ ఏమన్నాడు, స్తనరసం న పిబేత్ స మాతుహు అంటాడు. అంటే తల్లి యొక్క పాలు తాగడు. తల్లి పాలు తాగడం అంటే అర్థం ఏంటి? మళ్ళీ జన్మెత్తడని అంతరార్థం. అంతే తప్ప దాన్ని మళ్ళీ అనగతల తల్లిపాలు తాగడంటే పాపాత్ముడేమో అనండి. ఇప్పుడు ఈ వయస్సు వచ్చాక అలాగో తల్లిపాలు తాగడు వాడు, అసలు తల్లి అంటూ ఉంటే కదా. కానీ తల్లిపాలు తాగాలంటే వాడు జన్మెత్తాలి, శిశువు అవ్వాలి. అలా శిశువై ఏ జీవికి తాను సంతానమై పుట్టవలసిన అవసరము లేని స్థితిని కైవల్యం అంటారు. ఆ కైవల్యం పొందుతాడు సప్త సారస్వత స్నానం చేసిన వాడు. అక్కడి నుంచి హిమాలయ పర్వతాలలో గంధమాదన పర్వతం దగ్గర మంకణముని ఆశ్రమం ఉన్నది. ఈ మంకణముని ఆశ్రమం చాలా గొప్పది అనగానే వెంటనే నారదుణ్ణి ఈ మంకణముని అంటే ఎవరు అని అడిగాడు. ఈయన కథ రెండు సార్లు వస్తుందండో ఇక్కడ అరణ్య పర్వంలో, మళ్ళీ శాంతి పర్వంలో కూడా వస్తుంది. మళ్ళీ ఎందుకు చెబుతున్నాడు అంటే ఆ వ్యక్తి అంత గొప్పవాడు కనుక. శాంతి పర్వంలో కాదు కానీ శల్యపర్వంలో చాలా అద్భుతమైనటువంటి ఘట్టం ఒకటి ఉన్నది. దుర్యోధనుడు భీముడు యుద్ధం చేసే ముందు బలరాముడు అక్కడికి వస్తాడు. బలరాముడు తీర్థయాత్రలు చేసి వస్తాడు. ఆ తీర్థయాత్రలో మళ్ళీ మంకణుడి యొక్క గొప్పతనం చెబుతారు. ఆ మంకణుడి యొక్క చరిత్ర అంత గొప్పది గనక, ఆయన తపస్శాలి గనక, ఒకటికి రెండు సార్లు ఆయన యొక్క మహిమని ఈ పురాణాల్లో చెప్పారు. చరివిత చరవణం కాదు కానీ గొప్పవాడం తలుచుకోవడం అనేది ఒక మంచి లక్షణం. పూర్వం మంకణుడు వేదవ్యాస మహర్షి ఆశ్రమం ఉంది. ఇప్పుడు ఆశ్రమానికి ఇంకా 2 మైళ్ళ దూరంలో పూర్తిగా హిమాలయ పర్వత ప్రాంగణాలలో మంచులో నిలబడి తపస్సు చేశాడు. ఆయనకి కొండ గుహ లేదు, ఆశ్రమం లేదు, కేవలం మంచులో నిలబడి. అందులో హిమాలయాల్లో మంచు అంటే ఎలా ఉంటుంది వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది కదా. సాధారణంగా చారుధామ యాత్ర చేసే వాళ్ళందరికీ హిమాలయాలలో మంచు ఎలా ఉంటుందో తెలుస్తుంది. అటువంటి మంచులో ఆచ్ఛాదన లేకుండా, అనగా ఏ గుడిసె ఏ గుహ లేకుండా ఆరు బయట నిలబడి రెండు చేతులు పైకెత్తి తపస్సు చేశాడు. చాలా కాలం ఆ మహానుభావుడు శివ నామస్మరణ చేసుకుంటూ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటూ శివనామస్మరణ చేసుకుంటూ మహాతపస్సు చేశాడు. ప్రతిరోజు ఉదయమే లేచి సరస్వతీ నదిలో స్నానం చేయటం, స్నానానంతరం సంధ్యావందనం చేయటం, సంధ్యావందనానంతరం రెండు చేతులు పైకెత్తి శివుణ్ణి గురించి జపం చేయడం, ఇది ఆయన యొక్క కర్తవ్యం. ఈ సంధ్యావందనం చేసేటప్పుడు తప్పక చేతుల్లో దర్భలు పట్టుకునేవాడు ఆయన. దర్భలు లేకుండా లేదా చేతికి బంగారం లేకుండా అర్ఘ్యప్రదానం చేయకూడదు. కాకపోతే ఆయన తపస్శాలి గనక తపస్సు చేసుకునేవాడికి బంగారంతో పనే ముందనుకుని కేవలం దర్భలు చేత్తో పుచ్చుకుని ఆ దర్భలున్న చేత్తోటి అర్ఘ్యప్రదానం చేసేవాడు. ఒకరోజు ఇలాగే సరస్వతీ నదిలో స్నానం చేసి దర్భలు చేత్తో పుచ్చుకుని మూడు పర్యాయాలు ఆ దర్భలు ఉన్నటువంటి వేళ్లతో, అంటే వేళ్లకు మధ్యలో ఇలా దర్భలు పెట్టుకుని ఆ చేతులతో నీళ్లు తీసుకుని సంధ్యావందనం చేద్దాం, సూర్యుడికి అర్ఘ్య ప్రదానం చేద్దాం అనుకున్నాడు. అనుకుంటూ దర్భని కోశాడు. దర్భ చాలా పదునుగా ఉంది. ఆ పదునుగా ఉన్నటువంటి దర్భ వల్ల కుడి చేతి బొటన వేలు ఇలా చీరుకుపోయింది, చాకుతో కత్తితో కోసినట్టు అయిపోయింది. అప్పుడు ఆయన, అరే రే వేలు కోసుకుంది, నెత్తురు వస్తుందేమో, ఈ నెత్తురుతో కూడిన నీళ్లు అర్ఘ్యం ఇవ్వకూడదు కదా అనుకుంటూ ఉంటే, తమాషాగా ఆ వేలు కోసుకున్న చోటు నుంచి నెత్తురు రాకుండా కూరగాయల రసం రావడం మొదలెట్టింది. కాకరకాయలు గట్టిగా పెండండి, ఆకుపచ్చ రసం వస్తుందా లేదా? మంచి తోటకూర ఆకులు పిసకండి, అందులోంచి రసం వస్తుందా లేదా? తులసి ఆకులు గట్టిగా పిండండి, ఆకుపచ్చ రసం వస్తుందా లేదా? ఇలా ఆకుల్లోనూ కూరల్లోనూ పిండితే ఓ రసం వస్తుంది, దానికి శాక రసం, కూరగాయల రసం అని పేరు. ఈయన వేలు తెగితే నెత్తురు బదులుగా కూరగాయల రసం కారణం మొదలెట్టింది. వెంటనే ఈయనకి బ్రహ్మానందం కలిగింది. ఎందుకనంటే వేదములలో ఒక మాట ఉందిట, మనిషి మహాతపస్సు చేయగా వాడి శరీరం అంతా శాకంగా మారిపోతుంది, అంటే వాడు దేవత అయిపోతాడు, వాడి నెత్తురు పోతుంది, వాడి శరీరంలో రక్తం ఉండదు, రక్తం బదులు వాడి శరీరం అంతా కూరగాయ రసం నిండుతుంది. ఈ కూరగాయ రసము శరీరంలోకి వచ్చిందంటే వాడికి తపస్సిద్ధయ్యిందని, అటువంటి వాడు శరీరముతో స్వర్గానికి ఎడతాడని వేదములలో ఉందిట. దాంతో ఈయనకి ఆనందం వచ్చేసిన, అమ్మయ్యా నా తపస్సు ఫలించింది, ఈ నా శరీరంలో ఉన్న రక్తం అంతా పోయింది, ఇందులోంచి కూరగాయల రసం వస్తుంది అనుకున్నాడు ఆయన. ఆ ఆనందం తట్టుకోలేక దర్భలు కింద పారేశాడు, అర్ఘ్యప్రదానం మానేశాడు. ఇక తధీంధీంతనని ఎగిరి గంతులేయడం మొదలుపెట్టాడు. ఆనందం ఎక్కువైపోతే డ్యాన్స్ చేస్తారు. రాజకీయ నాయకులే దిక్కుమాలింది, ఎలక్షన్లో ఎగితేనే ఇంత అట్టహాసం చేస్తున్నారే, మరి అంత తపస్సు వచ్చినప్పుడు, అంత తపస్శక్తి వచ్చినప్పుడు ఆ మాత్రం నృత్యం చేయొద్దు. అందుకని ఆయన ఎగిరి గంతులేశాడు. వీళ్ళు ఎగిరి గంతులేస్తే ఉన్న బట్టలు ఉడతాయి, కానీ ఆయనకు అలా కాదు. మహానుభావుడు ఎగిరి గంతులేస్తుంటే ఆయన పైకి ఎగిరి కిందకు దొక్కగానే భూమి ఢామ్ ఢామ్ అని కిందకు దిగిపోవడం మొదలెట్టింది. ఈ భూమి దిగిపోవడం వల్ల భూమి కింద ఉండి 1000 పడగలతో భూమిని మోస్తున్న ఆదిశేషుడి పడగలు చితికిపోయాయి. ఈ భూమి కంపం వల్ల లోకాలు కంపించిపోయాయి. ప్రపంచమంతా ఒక్క ముక్కలో చెప్పాలంటే అతలాకుతలం అయిపోయింది, ధ్వంసం అయిపోయింది, భయంకరమైనటువంటి వినాశనం ప్రాపించింది లోకాలకి. దాంతో దేవతలంతా హడిలిపోయి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, బ్రహ్మదేవ ఇదేమన్యాయం అండి బాబు, ఈ భయంకరమైనటువంటి ప్రళయం ఏమిటి, అకాల ప్రళయం వచ్చింది, లోకాలన్నీ వణిగిపోతున్నాయి, కారణం ఏమిటంటే, బ్రహ్మదేవుడు నవ్వి, నాయనలారా భూలోకంలో మంకండుడని ఒక ఋషి ఉన్నాడు, ఆయన తపస్సు చేస్తున్నాడు, ఆయన వేలు నుంచి కూరగాయ రసం వచ్చిందిట, అందుకని ఆయన ఆనందపడిపోయి నాకు తపస్సిద్ధయిందని ఆనందంతో ఒళ్ళు పై తెలియకుండా నృత్యం చేస్తున్నాడు. ఆయన తపశ్శక్తి కలిగిన వాడు, ఆ తపశ్శక్తి వల్ల ఆయన నృత్యం చేస్తుంటే లోకాలన్నీ కంపించిపోతున్నాయి. శివుడి ప్రళయకాల తాండవం నృత్యంలో ఉంది వాడు నృత్యం అన్నట్ట. ఏదో ఎంకిపేడి సుబ్బి చావుకు వచ్చినట్టుగా వాడికి తపశ్శక్తి రావడం ఏమిటి, వాడు నృత్యం చేయడం ఏమిటి, లోకాలు నాశనం అవడం ఏమిటి, ఇదేమి ధర్మం అంటే, వాడి తపశ్శక్తి అంత గొప్పది, మరి ఏం చేస్తాం, వాడి నృత్యం నేను మీరు ఆపలేం, ఆపే బాధ్యత శివుడికి ఇద్దాం అని అంతా శివుడిని ప్రార్థించారు. వెంటనే శివుడు ఒక సన్యాసి రూపంలో మంకణుడి దగ్గరికి వచ్చాడు. నృత్యం చేస్తున్న మంకణుడిని టక్కన జబ్బ పట్టుకుని ఆపేట. నిన్న నేను గుళ్ళోకి పెడుతుంటే వాడు ఎవడో జబ్బట్టుకు ఆపినట్టుగా, ఏ మంచి బలమైన ఈశ్వరుడు సకల లోకేశ్వరుడు ఒక్కసారి జబ్బలా పట్టుకోగానే దెబ్బకి మంకణుడు కిక్కురు మరకుండా ఆగిపోయాడు. ఏమయ్య ఎందుకు తాండవ నృత్యం చేస్తున్నావు అన్నట్ట. ఎందుకేమిటండి, నా శరీరాన్ని కోసుకుంటే అందులో రక్తం బదులుగా ఆకుపసరుస్తోంది, అంటే నాకు తపస్సిద్ధి అయ్యింది, తపస్సిద్ధి వచ్చిందని ఆనందంతో నృత్యం చేస్తున్నాను అన్నట్ట. ఓహో నీ వేలు కోసుకుంటే అందులో నుంచి నెత్తురు బదులుగా ఆకురసం వచ్చిందా, దానికి ఎంత అట్టహాసమా అని వెంటనే శివుడు ఏం చేశాడు, ఈ రెండు వేళ్లు పెట్టి ఇలా ఢీ కొట్టాడు. కొట్టగానే ఇంకా అందులోంచి బూడిది రాలడం మొదలెట్టింది. ఓ విభూతి వచ్చి 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 మొత్తం ఆ హిమాలయ పర్వతం అంతా నిండిపోయింది. అందులో వీడు మునిగిపోయాట మంకణుడు. మునిగిపోయి ఊపిరాడక విభూతి రాలిపోతోంది, అది ఆపకపోతే ఈ కొండతో పాటు భూమంతా నిండిపోతోంది, నేను అందులో మునిగిపోయాను, నాకు ఊపిరట్టం లేదు, రక్షించు బాబోయ్ అన్నట్ట. అప్పుడు ఆయన చిరునవ్వున విభూతి పక్కకు తొలగదీసి, నేను ఇంకొక పావుగంట ఈ విభూతిని ఆపకపోతే ఈ లోకాలన్నీ బూడితో నిండిపోతాయి. వారి పిచ్చివాడా, నీ వేలు నుంచి ఇంత పెసరు కూరగాయ రసం వస్తేనే నీకు ఆనందం కలిగితే, మరి నా చేతి నుంచి ఎంత విభూతి సృష్టిస్తున్నానే, నేనెంత ఆనందించాలి, నేనెంత నృత్యం చెయ్యాలి, నేను నృత్యం చేస్తూ నువ్వు బతుకుతావా అన్నట్ట. సత్యం చెప్పేవారు నృత్యం కాదు, బూడిదేస్తేనే ఆ బూడిదలో మునిగిపోయి చచ్చిపోతున్నాను. ప్రభో ఇప్పుడు నాకు అర్థమయ్యింది, క్షణికోద్రేకంతో ఆనందంతో నా తపశ్శక్తికి గర్వించి నృత్యం చేయడం తప్పని గ్రహించాను, నాకు బుద్ధి చెప్పడానికి వచ్చిన పరమేశ్వరుడివి అని కాళ్ళ మీద పడ్డాడు. అప్పుడు ఈశ్వరుడు ఆయన అనుగ్రహించి, నాయన భగవంతుణ్ణి పూజించగా, సేవ చెయ్యగా, తపస్సు చేయగా ప్రతివాడికి కొంత శక్తి వస్తుంది. ఆ శక్తి లోకోపకారానికి వినియోగించాలి తప్ప స్వార్థం కోసమో లేక ఆనందం కోసమో ప్రపంచ ప్రళయం సృష్టించడానికి ఉపయోగించకూడదు. మనకి భగవంతుడు దేనికిచ్చాడు ధనం, దేనికిచ్చాడు రూపం, దేనికిచ్చాడు యౌవనం, దేనికిచ్చాడు విద్య? లోకశ్రేయస్సు కోసం. వీటిని ఇతరుల నాశనానికి, ఇతరుల్ని తిట్టడానికి వాడకూడదు సుమా అనగానే ఆయన భక్తితో నమస్కరించి, ఈ రోజు నుంచి సవినయంగా ఉంటాను, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అహంకారాన్ని మమకారాన్ని పొందను, నాకు మరొక వరమి, ఈ ఆశ్రమానికి నా పేరు మీదుగా మంకణాశ్రమం అని పేరు పెట్టు. ఇక్కడికి వచ్చిన ఎంత పెంకివాడికైనా, ఈ మంకణాశ్రమానికి వచ్చిన పెంకాడైనా కుంకైనా, అటువంటి వాడికి మాత్రం శాశ్వతంగా కైలాసాన్ని ప్రసాదించు అంటే తథాస్తు అన్నాడు శివుడు. నిజానికి ఆ మంకణాశ్రమానికి వెళ్ళడానికి ఎంత ప్రయత్నించినా కేవలం వేదవ్యాసుని ఆశ్రమం వరకే వెళ్ళగలుగుతున్నాం, కానీ దాటి వెళ్ళలేకపోతున్నాం. ఎందుకంటే అంత చలి, ఏ భటులు మిలిటరీ వాళ్ళే వెళ్ళలేకపోతుంటే ఇంక మనమే పెడతాం. అక్కడికి వెడితే శరీరంతో వాడు కైలాసానికి వెళ్ళగలడు, లేదా కనీసం శరీరం విడిచిపెట్టాక పునర్జన్మ లేకుండా శాశ్వత కైవల్యం పొందుతాడు. కైవల్యం ఇచ్చే స్థలం, అందుకే ఆ స్థలానికి వెళ్ళడం చాలా కష్టం. ఒక్క శంకరాచార్యులు వారు మాత్రమే వెళ్ళగలిగారు అక్కడికి. ఎందుకంటే ఆయన శంకరుడు గనక, ఆయన ఎట్నుంచైనా ఎటైనా వెళ్ళగలడు గనక చిట్ట చివరిగా అక్కడికి వెళ్ళి, ఇది కేదారం నుంచి ఆ మహాత్ముడు తన శరీరాన్ని అక్కడ విడిచిపెట్టాడు. ఆ శంకరుడు వెళ్ళిన మార్గంలోకి వెళ్ళడానికి ఆ తర్వాత ఆయన శిష్యులు ప్రయత్నించారు, నేను ప్రయత్నించాను 4 సార్లు, మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చాను. మీ అదృష్టం బాగుండి. మొత్తం మీద ఏది ఏమైనా ఆ మంకణాశ్రమం చాలా భయంకరమైన చలితో గడ్డగట్టించేటటువంటి వాతావరణంతో ఉంటుంది. చాలా ప్రయత్నం చేశాం మేము, నిజం చెప్పకపోవడమే కానీ కొంత దూరం వెళ్ళాక ఇంకా మన శరీరం మీద ఉన్న బట్టలు కూడా మంచు ముద్దయిపోతాయి, కాళ్ళు సాగవు, భగవంతుడు అక్కడికి వెళ్ళనివ్వడం. నేను మీరు అని కాదు కదా, ఈ యుగంలో ఉన్న మనమని కాదు, సాక్షాత్తు శంకరాచార్యులు శిష్యులు పద్మపాదులు వెళ్ళలేకపోయారంటే ఆలోచించండి, ఇంకెవడు వెళ్ళగలడు? అది కొంత రహస్య స్థలం. ఇది నారదుడు చెప్పి, ఇంకెక్కడి నుంచి నైమిషారణ్యం కూడా నీ జీవితంలో ఒక్కసారైనా చూడు. ఆ నైమిషం 18 పురాణాలు సూత మహర్షి లోకానికి అందించిన దివ్యస్థలం. ఆ నైమిషం బ్రహ్మదేవుడి మనోమయమైన చక్రం నుంచి పుట్టినటువంటి స్థలం. గోమతి అని పేరు కలిగిన నదం ప్రవహించే స్థలం. నిరంతరం వేదవ్యాసుని పాదస్పరిశకు నోచుకున్న దివ్యస్థలం. అటువంటి దివ్యస్థలానికి జీవితంలో ఒక్కసారైనా వెళ్ళాలి. ఇక దక్షిణ ప్రాంతంలో తెలుగువారికి అత్యంత ప్రాధాన్యమైన శ్రీశైలం గురించి భారతంలో తెగ వర్ణించేశారు. శ్రీశైలం శిఖరానికి ఒక్కసారైనా మొక్కాలి. శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే అని నారదుడు కూడా చెప్పాడు. శ్రీశైలం గురించి చాలా బాగా చెప్పాడు. అక్కడికి వెళ్ళండి, మల్లికార్జున జ్యోతిర్లింగాన్ని చూడండి అని క్లుప్తంగా కొంతవరకే చెప్తాడు ఆయన. మొత్తం తీర్థయాత్రలు ప్రపంచమంతా చెబితే భారతం ఇంకో 10 లక్షల శ్లోకాలు అవుతుంది. అందుకని ఆయన క్లుప్తంగా కొన్ని యాత్రల విశేషాలు చెప్పి, ఇవన్నీ మీరు ఒంటరిగా వెళ్ళలేరు, మీతో రామసుడు వస్తాడు, కొన్ని మీకు చూపిస్తాడు, అన్నీ మీరు చూడలేరు, మీకున్న కాలం తక్కువ. ఈ 12 ఏళ్లలో ఇప్పుడు ఇంచుమించుగా 5 ఏళ్ళు గడిచిపోతుంది కదా, ఈ కాలంలో మీకు రామస మహర్షి వచ్చి దగ్గర ఉండి తీర్థయాత్రలను వివరిస్తూ మీతో పాటు ఉండి మీకు అవన్నీ దర్శనం చేయిస్తాడు, మీ చేత జపాలు చేయిస్తాడు, సంకల్పపూర్వకంగా స్నానాలు చేయిస్తాడు అని నారదుడు నిష్క్రమించగానే ఆయన అలా వెళ్ళాడు. ఇలా రామస మహర్షి వచ్చాడు. ఇంద్రుడు పంపాడని చెప్పుకున్నాగా మనం ఎంతో పూర్వం. ఆ ఇంద్రుడు పంపగా రామస మహర్షి వచ్చి, మీరేమీ బెంగపెట్టుకోకండి, అర్జునుడు హాయిగా తపస్సు చేశాడు, పాశుపతాస్త్రం పొందాడు, ప్రస్తుతం ఇంద్రుడి యొక్క అర్ధసింహాసనం మీద కూర్చునున్నాడు, హాయిగా స్వర్గంలో ఉంటాడు, 5 ఏళ్ళు స్వర్గంలో ఉండి ఆయన వస్తాడు. ఆయన ఇక్కడికి ఎందుకు ఇప్పటి నుంచి బలాత్కారంగా లాక్కురావడం? ఉండనివ్వండి, అక్కడ దేవతలను ఉపాసిస్తున్నాడు, అక్కడేమో ఆయన సుఖంగా ఉండడంలా, భోగాలు అనుభవించకుండా సంగీతం నృత్యం ఇలాంటివి నేర్చుకుంటున్నాడు, తపస్సు చేస్తున్నాడు, అస్త్రశస్త్రాల్లో అరితెరుతున్నాడు, ఇంద్రాది దేవతల అనుగ్రహం పొందుతున్నాడు. ఇక మిమ్మల్ని నేను తీర్థయాత్రలకి తీసుకెడతాను, ఇది ఇంద్రాజ్ఞ, ఇంద్రుడు నిన్ను స్వయముగా వెంట పెట్టుకుని నా వెంట తీసుకెళ్లమన్నాడు, నా చేత మీకు తీర్థయాత్రల దర్శనం చేయించమన్నాడు అనగానే బ్రహ్మానంద పడిపోయాడు ధర్మరాజు. ఆ ఇంద్రుడికి ఎంత కృప మా మీద, ఆయనద సకల లోకేశ్వరుడు, త్రిలోకాలకు అధిపతి కదా ఆయన, అందుకే ఆయనకి త్రిజగదీశ్వరుడని పేరు. ఇంద్రుడికి దేవేంద్రుడు, త్రిజగదీంద్రుడు అని పేరు. అటువంటి ఆయన నన్ను దల్చి తీర్థగమనం బొనరం పగ పంచెన్నట్టే విద్వన్నుత దేవవల్లభుడు తాన కృతార్థుడనైతి దానిపై నిన్ను సహాయుగా బడసి నెమ్మి అశేష విశేష తీర్థముల్ పన్నుగ చూడగాచి కడు భవ్యుడనైతి మునీంద్ర నీదయం. నన్ను తన మనస్సులో ఎప్పుడు గుర్తుపెట్టుకుంటున్నాడనమాట ఆ ఇంద్రుడు. నన్ను గుర్తుపెట్టుకోవడం నా అదృష్టం. మాలాంటి వాళ్ళం ఆయన్ని పూజించాలి. ఆయన మమ్మల్ని కూడా గౌరవిస్తున్నాడంటే, మనస్సులో పెట్టుకుంటున్నాడంటే అది మా గొప్పతనం కాదు, ఆయన కరుణ. నా చేత తీర్థయాత్రలు చేయించడం కోసం నీ వంటి మహానుభావుణ్ణి పంపించాడా ఆ దేవవల్లభుడు. ఎంత కరుణాస్వరూపుడు, నేను కృతార్థుణ్ణయ్యాను. మా సోదరుణ్ణేమో తన పుత్రుడేమో అట్టే పెట్టుకున్నాడు తన దగ్గరన, నన్నేమో తీర్థయాత్రలకు పంపుతున్నాడు, పైగా నీ వంటి మహానుభావుణ్ణి సహాయుడిగా పంపుతున్నాడు. ఇది మహాయోగం. ఈ క్షణం నుంచి నీవు ఎలా చెబితే అలా నడుచుకుంటాను, అశేష విశేష తీర్థయాత్రలన్నీ నీతో కలిసి చూస్తాను, నేను ఆ వంకతో తరిస్తాను అని ఆయనతో కూడా బయలుదేరడానికి సిద్ధపడి, నేను వెళ్ళాలంటే నాతో పాటు అరణ్యవాసానికి వచ్చిన ఈ బ్రాహ్మణోత్తములు, మా సూతులు, మా వాళ్ళంతా కూడా రావాలి, ఒప్పుకుంటావంటే అందరూ రావచ్చు అన్నాడు ఆయన. ఇంతలో వేదవ్యాసుడు వచ్చారు. వేదవ్యాసుడు తన శిష్యులతో వచ్చి అందరిని ఆశీర్వదించి, ఈ రోమసుడు అపూర్వమైన ఆయువు కలిగిన వాడు, ఇతని ఆయువుని బ్రహ్మ కూడా లెక్కించలేడు, అంతటి మహాత్ముడు నిన్ను తీర్థయాత్రలు చేయించడానికి సంకల్పించి నీ వెంట వస్తున్నాడు, నువ్వు మహాయోగ జాతకుడు ధర్మరాజా, జాగ్రత్తగా వెళ్ళు. తీర్థయాత్రలకు వెళ్లే వాళ్ళకి నియమములు ఉండాలి, అందువల్ల నేను నీ దగ్గరకు వచ్చాను. ఒంటి పూట భోజనం చేయి, తీర్థోపవాస కర్తవ్య, అప్పుడప్పుడు తీర్థయాత్రలకు వెళ్ళిన చోట ఉపవాసం ఉండాలి, తీర్థయాత్రలో ఉపవాసం చేయాలి. ఉత్తప్పటికంటే ఎక్కువ తినడం కాదు, అదేం భయమో కానీ చాలామందికి తెలియదు, కానీ యాత్రలకు వెడుతున్నామంటే ఎక్కడ లేని సామాగ్రి అప్పుడు మూటగడతారన్నమాట. గొంతికి దాకా సంతికలు, చేగోడీలు, వేరుశెనగ ఉండలు, పప్పు ఉండలు, ఇవన్నీ పుచ్చుకుని ఇక రైలెక్కిన దగ్గర నుంచి చీటికి వాటికి ఒక ఆవిడ అస్తమాటు పైబెర్తుకుపోయేది. ఏమిటా పైబెర్తుకుపోతుందో చూస్తే ఈ డబ్బాలు పట్టుకుపోవడం, గురువుగారు చూస్తారేమో మళ్ళీ ఎందుకు వచ్చింది పురాణంలో చెబుతారేమో అని ఆ పైకి ఎక్కడ తినేసి మళ్ళీ మూతి తుడుచుకొచ్చేసింది. ఎప్పుడు చూసినా పైకి ఎక్కుతోంది పాపం ఈవిడ ఏమిటా అనుకున్నా నేను. పైగా ఆవిడకి 60 ఏళ్ళు, ఈవిడ పైకి ఎక్కుతోంది ఏమిటని నాకు అనుమానం వచ్చి నేనేమో కింద బెర్తలో ఉన్నాను. నా అదృష్టవశాత్తు నా నెత్తిమీద ఆవిడ ఉంది, నెత్తిమీద దేవతలాగా. ఒక రోజున పైనుంచి ఏదో రాలుతోంది, ఏమిటో చూస్తే పైన పప్పు ఉండలు, వేరుశెనగ ఉండలు గొడగొడ తినేసి, ఏమమ్మా అంటే మాట్లాడటానికి భయం, మాట్లాడితే నోట్లో ఉన్నది బయటకు వస్తుంది, ఇంత ఉండ మింగేసింది గవుక్కునని చూసి కంగారులో, ఎంత పప్పు ఉండ, వేరుశెనగ పప్పు ఉండట, గురువుగారు వస్తారేమో అని లటుక్కుని మింగేసింది. ఇంకా అక్కడి నుంచి ఆవిడ అనేది గురువుగారు ఉన్నటువంటి ప్రాంతంలోకి మనం వెళ్ళకూడదు, వెడితే ఆయన కనిపెట్టేస్తాడు. అంతేగాని యాత్రలో కాస్తైనా కొంచెం తిండి తగ్గిద్దాం ఉండదు. ఆ తర్వాత ఉంటుంది ఈ విధంగా నిమిషానికి ఒకసారి చేగోడీలు, జంతికలు, పప్పు ఉండలు, టీ, తర్వాత కాఫీ, తర్వాత మజ్జిగ, ఇవన్నీ పోసి, గురువుగారండి యాత్రకు వచ్చేటప్పుడు మీకు దండం పెట్టుకొచ్చానండి, మీరు ఆశీర్వదించారండి, అయినా కడుపు గొడగొడలాడుతోంది ఏమిటంటుంది. అంటే నేను ఆశీర్వదిస్తే నువ్వు ఏం తిన్నా కడుపు గొడగొడలాడకూడదా? గురువుగారు ఆశీర్వదిస్తారు ఎప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉంటే. నేను ఆశీర్వదించేంట అయినా కడుపు గొడగొడలాడుతోంది ఏమిటండి, నాకు దరదరగా ఉంది ఏమిటండి అంది. ఆ తర్వాత అమ్మా తప్పక నా ఆశీర్వచనం ఫలిస్తుంది, కొద్ది రోజుల పాటు నువ్వు ఇంట్లో ఫ్రిడ్జు, ఇక్కడికి వచ్చాక నోరు మూసేయి అని వాళ్ళ ఆయన్ని పిలిచి ఓ టేప్ ఇచ్చి, మూసేయాలి బాబు ఎందుకు వచ్చిందన్నాను. కాబట్టి కొంచెం తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఉపవాస కర్తవ్య, ఆహారం తగ్గించని అర్థం. అక్కడ భగవంతుడికి దగ్గరగా ఉండాలంటే ఆహారం అంచె కొంత తగ్గించాలి, అంతేగాని పూర్తిగా తిండి మానేసి కడుపు తిరిగి పడిపోమని కాదు. ఒక పూటైనా కడుపుని ఎండగట్టు, శిరసోముండనానిచ తలని గుండు చేయించి తీరాలి. ఒక్కసారైనా జీవితంలో యాత్రకు వెళ్ళినవాడు నొన్నగా గుండు చేయించాలి. ఎందుకని, శిరోగతాని పాపాని, పాపములన్నీ ఈ జుట్టును ఆశ్రయించుకుని ఉంటాయి. అందువల్ల ముండనత గుండు చేయించుకోవడం ద్వారా అవన్నీ ఎగిరిపోతాయి. ఎందుకు గుండు చేయించాలి అంటే, గుండు చేయిస్తే ఈ జుట్టు మీద ఉన్న మమకారం మనకి పోతుంది, జుట్టున్నంత వరకు కాస్త అందంగా ఉన్నాం అనిపిస్తుంది వారికి. ఆ జుట్టు పోయిందనుకోండి ఇక వ్యామోహం ఉండదు, వీడిని చూసి అందరూ నవ్వుతారు, భలే ఉంది గుండు గుండు గుమ్మం కాడు ఉండని ఆడే ఎవడన్నా అన్నాడంటే ఎంత సుఖం. దానివల్ల వీడికి శరీర భ్రాంతి పోతుంది, ఈ జుట్టును ఆశ్రయించుకున్నటువంటి పాపాలు తొలగుతాయి. అందువల్ల తప్పక ఇవి చెయ్యాలి. ఇలాంటి నియమములతో, బ్రహ్మచర్య దీక్షతో, శ్రద్ధతో, మధ్య మధ్యలో స్థల పురాణములు వింటూ యాత్ర చేస్తే అప్పుడు మీకు శుభము కలుగుతుంది. అలా వెళ్ళండి, యాత్రలు చెయ్యండి, శుభం పొందండి అని దీవించి వెళ్ళిపోయాడు. రాముసుడు కూడా తీర్థయాత్రలకు వెళ్లే సమయంలో దారి పొడుగుతా ఎన్నో ధర్మాలు చెప్పాడు. నాయనా, యాత్రలకు వెళ్లేవాడు ఎప్పుడూ కూడా అధర్మపరుడై ఉండకూడదు, పనికి మాలిన సొమ్ము పట్టుకెళ్ళకూడదు. అడవిలో ఉన్న మీరు ఎలాగో పాపిష్టి సొమ్ముతో రారు, కానీ అధర్మం మనస్సులోకి మాట వరసకు కూడా రానివ్వకూడదు. అధర్మం వల్ల దర్పం పుడుతుంది, గర్వం పుడుతుంది. ఈ దర్పం వల్ల మానవం అంటే ఏమిటి? తనను తాను గౌరవించుకోవడం. అందుకే దుర్యోధనుడికి అభిమానధనుడు. ఎప్పుడు తనను తాను గౌరవించుకుని నన్ను మించిన వాడు లేడు, అందరూ నన్ను గౌరవించాలి లేకపోతే అందరినీ నాశనం చేస్తాననుకుంటాడు వాడు. అది దరిద్రపు లక్షణం. ప్రతివాడు తాను గొప్పవాడు అనుకోవడం మంచిదే, కానీ తాను మాత్రమే గొప్పవాడు, అందరూ తన మీద పడిపోవాలి, నేను తప్ప ఈ ప్రపంచంలో మరొకడు మంచివాడు లేడనుకోవడం ఉంది. ఆ దరిద్రాన్ని అభిమానము దురభిమానము అంటారు. ఈ విధంగా దానివల్ల ఏమవుతుంది? దర్పం వల్ల తనను తాను గౌరవించుకుని తానే గొప్పవాడిని అనుకుని ఇతరులను అగౌరవపరుస్తాడు, ఇతరులను చూచి ఈర్ష్య చెందుతాడు. అప్పుడు ఈ మానవం వల్ల ఎవరైనా గౌరవించకపోతే క్రోధం కలుగుతుంది. క్రోధం వల్ల మనిషికి తెలియకుండానే సిగ్గు వస్తుంది. ఆ సిగ్గు ప్రవర్తన ఈ రెండు మనిషిని విడిచిపెట్టిపోతాయి. దానివల్ల క్రమక్రమంగా లక్ష్మికి దూరం అవుతాడు, నిగ్రహశక్తి పోతుంది. కాబట్టి మానవుడు ఎప్పుడూ జీవితంలో ధర్మాన్ని విడిచిపెట్టకూడదు అని అక్కడి నుంచి వాళ్ళని ముందు గయకి తీసుకెళ్లాడు, పిండ ప్రదానం చేయించాడు. గయాశ్రాద్ధం వల్ల పితృదేవతలు తరిస్తారు. అందుకని ముందు గయకి తీసుకెళ్లి ఫల్గునదిలో స్నానం చేయించి, ఆ రోజులో ఫల్గునదిలో నీరు బాగా ఉండేది. ఇప్పుడంతా పాపాత్ములు ఎక్కువైపోవటం వల్ల బీహార్ అంతా ఎండిపోయింది. బీహార్లో గయ చాలా గొప్ప క్షేత్రం. అంత గొప్ప క్షేత్రాలు కూడా ఇప్పుడు క్రమంగా నీళ్లు లేకుండా ఎందుకు ఎండిపోతున్నాయంటే పాపిష్టి వాళ్ళు ఎక్కువైపోయారు. నీచాతిరీతులు, పశువుల గడ్డినే అమ్మేసుకు తినేసేటటువంటి వాళ్ళు ప్రభువులు. వాళ్ళంతా కొమ్మక్కైపోయి ప్రభుత్వం స్థాపిస్తే ఏమవుతుంది? అందుకని అమ్మవారు నదీదేవతకి కోపం వచ్చి నీళ్లు లేకుండా చేసేసింది. నాస్తికులు, పాపాత్ములు, పాషండులు, క్రూరులు పెరిగిపోయారు. అందువల్ల గయ ఇప్పుడు పూర్వంలో లేదు, కానీ పూర్వం గయలో చాలా చక్కగా నీరుండేది. మా చిన్నప్పుడు కూడా అంత ఎంతో నీరు నేను బాగా ఎరుగుదాను. ఫల్గు నదిలో ప్రవాహంలో నేను స్నానం చేశాను 1998లో. ఈ మధ్యకాలంలో అసలు నదే లేదు, ఇసుక పర్ర తప్ప. అందుకని అక్కడ స్నానం చేసి పిండ ప్రదానం చేసి దేవతల అనుగ్రహం పొంది అక్కడి నుంచి అగస్త్యాశ్రమానికి వెళ్ళారు. అప్పుడు ఆ అగస్త్యాశ్రమానికి వెళ్ళగానే ఏదో తెలియని ఒక సంగీత ధ్వని వినిపించింది ధర్మరాజు గారికి. ఇదేమి ఆశ్రమం అన్నాడు ఆయన. ఇది చాలా పవిత్రమైన ఆశ్రమం. ఇది వారణావతానికి దగ్గరగా ఉన్నటువంటి దివ్య ప్రదేశం. ఇక్కడ ఒకనొకప్పుడు అగస్త్య మహర్షి చాలా కాలం ఉన్నాడు. అగస్త్యునికి చాలా ఆశ్రమాలు ఉన్నాయండి. ఎక్కువ కాలం కాశీలో ఉన్నాడు కదా ఆయన. ఆ తర్వాత కాశీ నుంచి వింధ్య పర్వతం పెరిగినప్పుడు అక్కడి నుంచి దక్షిణాదికి వచ్చేసాడు ఆయన. కానీ ఒకప్పుడంతా ఉత్తర భారత్లో గడిపిన వాడు ఆయన. అటు నుంచి పూర్తిగా వింధ్య పర్వతం ధర్మమానని ఆ ప్రాంతం విడిచి ఇటు వచ్చేసాడు. ఆ మహాత్ముడైన అగస్త్యుని యొక్క పాత ఆశ్రమాన్ని గంగానదీ తీరంలో ఉన్న ఆశ్రమంలో అడుగు పెట్టగానే ధర్మరాజు గారికి సంగీత ధ్వని వినిపించి, ఇది ఎవరి ఆశ్రమం అంటే, అప్పుడు రామసుడు చెప్పాడు, పరమ తపస్శాలి లోపాముద్రావల్లభుడు అగస్త్యుడనేవాడు ఆశ్రమం. ఈ ఆశ్రమంలో ఆ మహానుభావుడు చాలా కాలం ఉన్నాడు. ఆయన కఠిన తపస్సు చేసినవాడు. ఆయనకు ఒకసారి పెళ్లి చేసుకోవాలి అని కోరిక కలిగింది. దానికి ఒక కారణం ఉందిట. అగస్త్య మహర్షి ఒక రోజున గంగానదీ తీరంలో భాండీరకము అని పేరు కలిగిన ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ మర్రి చెట్టు దగ్గర కూర్చుని జపం మొదలెట్టాడు. ఇంతలో ఆ మర్రి చెట్టుకి తల్లకిందులుగా వేళ్లాడుతూ కొంతమంది దేవతలు కనబడ్డారు. మీరెవరు అని అడిగితే, మేము నీ పితృదేవతలం, నువ్వు పెళ్లి చేసుకుని సంతానోత్పత్తి చెయ్యకపోవటం వల్ల మేమంతా స్వర్గం నుంచి భూలోకానికి దిగివచ్చి ఈ చెట్టుకి తల్లకిందులుగా వేళ్లాడుతున్నాం. వంశంలో ఎవడో ఒక పిల్లవాడు ఉండాలి, మన వంశం నీతో ఆగిపోతోంది, నువ్వు తప్ప నీకు సోదరులు లేరు. నీకు ఇంకొక సోదరుడు సుదర్శనుడు అనేవాడు ఉన్నాడు, వాడేమో నీకంటే పెద్దవాడు, అవడానికి నీకంటే పెద్దవాడు, వాడు తపస్సు చేసుకుంటున్నాడు. అందువల్ల ఎవరికి సంతానం లేకుండా వంశం ఆగిపోతే ఆ వంశంలో ఉన్న పితృదేవతలకి నరకం వస్తుంది. కాబట్టి నాయన, నువ్వు వెళ్ళి పెళ్లి చేసుకుని సంతాన ప్రాప్తి పొందు. నువ్వు పిల్లల్ని కన్నావంటే మాకు ఈ పెంట వదిలిపోతుంది, ఈ తంట వదిలిపోతుంది, తలకిందులుగా వెళ్లాడుతున్న మేము తిరిగి స్వర్గానికి పోతా ఉన్నారట. అప్పుడు ఈయన మంచి కన్య దొరకాలి కదా అని వెతుక్కుంటూ వెళ్ళాడు. ఆ సమయంలో విదర్భరాజు గారికి లోపాముద్ర అని కూతురు ఉన్నది. విదర్భరాజు గారి దగ్గరికి ఈయన వెళ్ళాడు. కావాలని అగస్త్యుడు మహాసౌందర్యం పొందగలడు, చాలా గొప్పవాడు. ఈ కొంచెం పొట్టిగా మారిపోయి ఆయన్ని పరీక్షించడానికి కొంచెం పొట్ట కూడా పెట్టుకుని కొద్దిగా బొజ్జ పెట్టుకుని కుండబొజ్జయు ఒకపాటి గుజ్జు రూపు, కొంచెం కుండబొజ్జ బోర్లించినట్టుగా ఉన్న కుండలాంటి బొజ్జతో కొంచెం పొట్టిగా మారి, మహారాజా, విదర్భరాజా, నీ కుమార్తె వైదర్భిని లోపాముద్రని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, పిల్లనిస్తావా అంటే, ఈయన తపశ్శక్తి విదర్భరాజు గారికి తెలుసు, ఇవ్వకపోతే శపిస్తాడేమో, ఇంతటి మహాత్ముడికి ఇవ్వడం నా అదృష్టమే. కానీ చూస్తూ చూస్తూ అడవుల్లో తపస్సు చేసుకునేవాడికి, అందులో కొంచెం పొట్టిగా పొట్టతో ఉన్నవాడికి చూస్తూ చూస్తూ పిల్లని ఎవరిస్తారు? ఎవరైనా మహారాజు గారు తన కూతుర్ని ఇంకో మహారాజు గారికి ఇవ్వాలని, లేక కోటీశ్వరుడికి ఇవ్వాలని, బాహుపరాక్రమం కలిగిన వాడికి ఇవ్వాలని, లేదా కూతుర్ని సుఖపెట్టే మంచి లక్షణములున్న వాడికి ఇవ్వాలనుకుంటాడు తప్ప, అడవుల్లో ముక్కు మూసుకుని తపస్సు చేసుకునేవాడికి పిల్లనివ్వాలని ఏ క్షత్రియుడైనా అనుకుంటాడా? వీడొచ్చి నా ప్రాణం తీస్తున్నాడు అనుకుని తప్పించుకోవడానికి ఏం చేశాడు? ఓ ఋషీశ్వర, నా కుమార్తెని అడిగి చూస్తాను, ఆమె ఒప్పుకుంటే అప్పుడు పెళ్లి చేస్తానన్నట్ట. ఒప్పుకో అన్నాడు ఈయన. ఇంతలో లోపావద్ర లోపల నుంచి చూసి, ఆయన మహాతపశక్తివంతుడు, నా కోసమే పుట్టాడు, నేను ఆయన్నే పెళ్లి చేసుకుంటాను, నాకు అంతఃపురం వద్దు, నేను అడవుల్లో తిరుగుతానందిట. కూతురైనా వద్దంటుందేమో ఆయనకి చెప్పేద్దాం అనుకుంటే కూతురు ముందే వరించింది. అందుకని ఏం చేయాలి ఈయన? కూతురి మాట కాదనలేడు, అల్లుండి కాదనలేడు, అల్లుండి చేసుకోను లేడు. అందుకని మళ్ళీ ఇంకో వంక పెట్టాట, నాకు 10 కోట్ల బంగారు నాణెములు, 5 బంగారు రత్నాలు తాపడం చేయబడినటువంటి, బంగారంతో తయారు చేయబడి రత్నములు తాపడం చేయబడినటువంటి సింహాసనాలు పట్టుకొచ్చి ఇస్తే 10 కోట్ల బంగారు నాణాలు కావాలట, 5 సువర్ణ సింహాసనం, ఆ సింహాసనములు కూడా నవరత్నములు తాపడం చేయబడిన సింహాసనాలు 5 ఇవి పట్టుకొచ్చి ఇచ్చావా, నా కూతుర్ని ఇస్తానన్నట్ట. దర్భలు తప్ప నా దగ్గర ఉంది, ఓ విదర్భరాజా, నీది విదర్భ నాది దర్భ, నేను అర్భకుణ్ణి, నన్ను కొట్టుకుని ఇంత డబ్బు అడుగుతావా అన్నట్ట. పోనీ గుంటూరు వాళ్ళు అంటే రహస్యంగా పట్టుకొచ్చి ఇస్తారనుకో, పోనీ మహానుభావులు వాళ్ళు దాతలు, నేను ఎక్కడి నుంచి తెస్తానంటే ఏమో నువ్వేం పట్లు పడతావు అన్నట్ట. సరే పాప, అప్పటికేమైందంటే ఇంత దూరం రాలేడు ఆయన, చూస్తూ చూస్తూ గుంటూరు రావడానికి, ఎక్కడ ఉత్తర భారత్, ఎక్కడ ఇంత దూరం. అందుకని ఆలోచించి, ఆ రోజుల్లో ఓ రాజుగారు ఉన్నాడు, ఆయనకి పరస్సుడు అని పేరు, ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఓ రాజా, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, పెళ్లి కోసం యాచన కోసం వచ్చాను, పిల్ల కోసం ఏదైనా అడుక్కోవచ్చు తప్పులేదు, ఎందుకంటే ఉద్యోగంలో అయితే ఎవరూ పిల్లనివ్వట్లేదు, ఉద్యోగం అడుక్కునే బదులు డబ్బు అడుక్కుంటున్నాను, నాకు ఇంత డబ్బు ఇస్తావా అంటే ఆయన ఏమన్నాడో తెలిసిన, నా ఆదాయం వ్యయం పట్టికోటి ఉంది, మా సీఏ గారు దీన్ని చక్కగా ఆడిట్ చేసి పెట్టారు, ఇది చూసుకుని ఇందులో ఏది మిగిలితే మీరు తీసుకోండి అన్నట్ట. రాజుగారు చాలా తెలివైనవాడు, వెంటనే ఈయన చూశాడు. ఈయన ఆ చిట్టాలో ఆదాయం ఎంతో వ్యయం అంతే, ఒక్క పైసా మిగులులేదు ఆయనకి. ఆయన అబద్ధం అడ్డాలి, అది సత్యం. రాజా, ఆదాయ వ్యయములు సమానముగా ఉన్న నీ దగ్గర నుంచి ఏదైనా పట్టుకెడితే ప్రజలకు నష్టం వస్తుంది, ప్రజలకి నాశనం కలిగే ఏ పని ఋషులు చేయకూడదు, పోనీ ఇంకోటి ఎవడ దగ్గరకైనా నువ్వే తీసుకెళ్ళన్నట్ట. పాప ఈ రాజుగారు ఈయన తీసుకుని తన మిత్రుడి దగ్గరికి వెళ్ళాడు, మిత్రరథుడు అనేటటువంటి వాడి దగ్గరికి తీసుకెళ్తే వాడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళగానే ఈయన డబ్బడకుండా, నీ ఆదాయ వ్యయాల పట్టికి అన్నట్ట, వార్షిక నివేదిక ఏది అన్నాడు. ఆయన కూడా ఇచ్చాడు, చూస్తే అది అలాగే ఉంది, పైసా మిగులు లేదు, పైసా తగులు లేదు, ఖజానా అంతా నిల్లు, ఓవర్ డ్రాఫ్ట్ పైగా ఆయనకి. అందుకని ఇక్కడి నుంచి ఇద్దరూ కలిసి ఈ అగస్త్యుని వెంట పెట్టుకుని ఇంకొక ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆయన కర్మ ఆయనకి ఇలాగే ఉంది, ఇహ లాభం లేదు, ఏ రాజుగారి దగ్గరికి వెళ్ళినా ఆదాయ వ్యయములు సమానంగా ఉంటున్నాయి, ఇప్పుడు ఇక మనకి డబ్బు ఎవడిస్తాడు అన్నట్టు అగస్త్యుడు. అప్పుడు ఆ రాజులు ముగ్గురు కూడవలుక్కుని, ఓ అగస్త్య మహర్షి, ఈ దగ్గరలో ఒక అడవి ఉంది, ఆ అడవిలో ఇల్వలుడు వాతాపి అని ఇద్దరు అన్నదమ్ములున్నారు, వాళ్ళు రాక్షసులు, ఈ ప్రపంచములో వాళ్ళ దగ్గరున్న సంపద బహుశ ఇంద్రుడి దగ్గర కూడా లేదు, కుబేరుడి దగ్గర లేదు, బ్రహ్మలోకములో కూడా లేని మణులు వాడి దగ్గర ఉన్నాయి. ఆ ఇద్దరు అన్నదమ్ములు మహాపాపత్తులు ఎందరినో మోసం చేసి చంపి కోటాను కోట్ల మందిని ప్రాణాలు తీసి అంత డబ్బు సంపాదించారు. ఓయ్ వాళ్ళ దగ్గరున్న ధనం ఈ ప్రపంచంలో మరి ఎవరి దగ్గర లేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు అడిగితే వాళ్ళు నిన్ను కాదనరు, తద్వారా నువ్వు ధనం సంపాదించవచ్చు అంటే ఇంకెందుకు ఆలస్యం, అక్కడికి వెడదాం అన్నట్టు. ఈయన ఇక్కడే ఉందండి ఓ చిన్న కిటుకు, మేము వాళ్ళ గురించి బాగా ఎరిగిన వాళ్ళం కాబట్టి చెబుతున్నాం, ఎవరైనా వాతాపి ఇల్వలుడు ఉన్నటువంటి ఆశ్రమానికి వెళితే వాళ్ళు ప్రేమగా ఆహ్వానిస్తారు, మీకేం కావాలి అంటారు. వెళ్ళినటువంటి బ్రాహ్మణులంతా మాకు డబ్బు కావాలి లేకపోతే యజ్ఞం చేస్తున్నాం అంటారుగా, ఓ తప్పక డబ్బిస్తామండి, ముందు మేము పెట్టే భోజనం తినండి, భోజనం అయ్యాక మీకు డబ్బిస్తాం అంటారట వాళ్ళు, భోజనం చేయకపోతే ఇవ్వం అంటారట. భోజనం చేయడానికి ఈ వెళ్ళిన వాళ్ళు అంగీకరిస్తారు, అంగీకరించగానే వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి వాళ్ళకి విస్తరాకు వేసి రకరకాల పదార్థాలు వండించాక ఆఖరణ ఈ ఇల్వలుడు తన సోదరుణ్ణి లోపలికి తీసుకెళ్లి వాతాపి అనేవాడిని ఒక మేకపోతుగా మార్చి వాణ్ణి నరికి ఆ మాంసాన్ని శుభ్రంగా వండి దాన్ని విస్తట్లో వడ్డించేవాడు. పూర్వకాలంలో ఏం పెట్టినా తినాలని ఒక కఠోర నియమం ఉన్నది విప్రులకి. అందుకని వాళ్ళు ఏం చేసేవారు, ఆ మేక మాంసం కూడా కాదనకుండా తినేసేవారు. శుభ్రంగా తిన్నాక ఏమండి ఒక 5 నిమిషాల్లో మీ డబ్బు మీకు వస్తుందండి ఓయ్ అని చెప్పి వీడు ఏం చేసేవాట, మంత్రం చదివి వాతాపి రా అనేవాట, కమాన్ వాతాపి అనేవాడు అనమాట. వెంటనే కడుపులో ఉన్న వాతాపి మళ్ళీ భయంకరమైన మేకపోతుగా మారి తన వాడి అయిన కొమ్ములతో వాడి పొట్ట చీల్చి, ఈ కడుపులో ఉన్నాడుగా మరి, కడుపులో ఉన్నటువంటి వాడు కొమ్ములతో ఆ మాంసం తిన్నటువంటి విప్రుడి యొక్క పొట్ట చీల్చి బయటకు వచ్చేవాడు. దాంతో ఈ తిన్నవాడు చచ్చి కింద పడేవాట. ఆ తర్వాత వీడు బయటకు వచ్చి మేకపోతు రూపం విడిచిపెట్టి అసలు రూపం ధరించేవాడు. ఆ తర్వాత అన్నదమ్ములు ఇద్దరు కలిసి చచ్చిన వాడిని పీక్కు తినడం మొదలెట్టారు. ఈ విధంగా లక్షలాది మందిని వాళ్ళు తినేశారు. ఎంతమంది ధనవంతులు, ఎంతమంది పేదవాళ్ళు, ఎంతమంది తపోనిష్టాగరిష్ఠులు వాళ్ళిద్దరు కడుపులో పడ్డారో తెలియదు. వాళ్ళ దగ్గర డబ్బుంది ఇస్తామంటారు మనం బతికితే, కానీ మనం బ్రతకం. ఇందులో చాలా ఇబ్బంది ఉంది. ఆ ఇబ్బందిని అధిగమించగలిగితే అప్పుడు మీకు ధనం వస్తుందన్నారు వాళ్ళు. ఓ సిద్ధే కదా, దీనికి పెద్ద ఆలోచించకండి, నిశ్చింతగా నాతో రండి అనగా మీరు మాత్రమే మాంసం తినండి, మేము తినం బాబోయ్ అన్నారు వాళ్ళు. తింటే మేము చచ్చిపోతాం అన్నారట. మీకేం పర్వాలేదు నేను ఉన్నాను కదా అని నేను బయలుదేరాడు వాళ్లతో కలిసి. వాళ్ళు బయటే ఉండిపోయి గుడిసి బయట, వాళ్ళకి లోపల కొంచెం భయమే, ఎందుకైనా మంచిది లోపల కడితే ఓ ఇంత మాంసం ముక్క పెడతారేమో, ఆ హింస ఏదో మనం పడతామేమో అనుకుని ఈయన గెంటారు. ఈయన లోపలికి వచ్చి ఓ ఇల్వల వాతాపి రండి రా నాయన, నాకు డబ్బు కావాలన్నట్ట. ఇల్వలో నామదైతేయ ఆసీత్ కౌరవనల్దనహ మణిమత్యాం పురిపురా వాతాపిస్తస్య చానుజః. ఓ ధర్మరాజా, ఆ ఇల్వలుడు పరమక్రూరుడు, మణివంతము అని పేరు కలిగిన ఆ పురంలో ఉండేవాడు. ఈ అగస్త్యుడు వెళ్ళగానే బయటకు వచ్చాడు. ఎవరండి తమరు అన్నట్ట, నేను అగస్త్యుణ్ణి. ఓహో మీ గురించి విన్నామండి, మీరు మహానుభావులు, కాశీలో ఎక్కువగా ఉండేవారట, మీ ఆశ్రమాలు చాలా గొప్పవని విన్నాం. అవును నాయన అవును. మరి ఎందుకు వచ్చారండి? నేను పెళ్లి చేసుకోవాలి, పెళ్లికి బాగా డబ్బు కావాలి, 10 కోట్ల బంగారు నాణాలు, 5 సువర్ణ రత్న సమ్మిశ్రిత సింహాసనాలు కావాలన్నట్ట. పెళ్లికి డబ్బు కావాలా? మీకు బాగా పెళ్లి చేస్తానండి నేనే అన్నట్ట. నాకు పెళ్లి చేయడమే కాదు, నేను కూడా నా పెళ్లికి నీకు మంచి కిళ్ళి పెట్టిస్తాను. మళ్ళీ నువ్వు జీవితంలో ఎవరికి పెళ్లికి డబ్బు సాయం చేయవలసిన అవసరం ఉండదులే, ఏది డబ్బుదే అన్నట్ట. డబ్బుకేముందండి, డబ్బు చిటుక్కుని తెస్తాను మీరు అడిగిందంతా, ముందు ఫోన్ చేయండి అన్నట్ట. ఈయనకి ఆకు వేశాడు, యథాప్రకారంగా సోదరుణ్ణి మేకపోతుగా మార్చాడు, ఆ మేకపోతుని కోశాడు, గరగరగా వండాడు, మంచి మసాలాలు గిసాలాలు వేసి ఆదివారం నాడు మన వాళ్ళు వండుతూ ఉంటారే బడా 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 దిమ్మ మీద వేసి కొట్టేసి పట్టుకొచ్చేసి అలా వండేసి పట్టుకొచ్చి వేసేశాడు విస్తరాకులు తినండి అన్నట్ట. ఈయన మొత్తం ఆపోసిన బట్టి ఒక్కసారి గుటుక్కుని మింగేశాడు, మొత్తం విస్తరతో సైతంగా తినేశాడు. వాడు పస్తాయించి అలా చూస్తూ ఉండిపోయాట. ఇంత పూర్వం తిన్నవాళ్ళు అంతా కూడా సగం తిన్నాక బాబోయనేవారు, అతి కష్టమే తినేవారు. ఇంత నా సోదరుడి యొక్క మాంసాన్ని విస్తరితో సైతంగా తినేస్తున్నాడు, వీడెవడరా బాబు అనుకుంటూ ఉండగా ఆయన తినేసి కూర్చుని ఏదో ఉత్తరా పోసిన చేతిలో పోయి ఇక తర్వాత దక్షిణ తీ అన్నట్ట. తెస్తానండి దక్షిణ, ఒక్క క్షణం ఆగండి మరి అని మంత్రం లోపల లోపల చదివి వాతాపి రా అన్నట్ట. ఈయన ఏం చేశాడు, కుడిచే తీసి జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని పొట్టేలా తడివాడు. వాడు మంత్రం చదివితే రోజులేగా ఈ కడుపులో ఉన్నటువంటి వాతాపి బ్రతకాలేదు, కొమ్ములతోటి అగస్త్యుడిని చేల్చలేదు, బయటికి రాలేదు. దాంతో వాడికి అనుమానం వచ్చింది, ఈ పొట్టాడు చూసినప్పటి నుంచి వీడు కొంచెం గట్టాడు అనుకున్నాను, వీడు నా మంత్రానికి ఏమైనా ప్రతిక్రియ చేశాడా, నా మంత్రం చదివినా వాడు బ్రతకలేదు లేక మంత్రం నేను మర్చిపోయాను అనుకుని మళ్ళీ వీడికి అనుమానం వచ్చి మళ్ళీ మంత్రం చదివి వాతాపిరా అన్నట్ట. ఈయన మళ్ళీ జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అన్నాడు. వాడికి ఈసారి ఒళ్ళు మండిపోయింది, పెద్ద పెట్టిన మంత్రం చదివి వాతాపి 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 తాపీగా తొందరగా రా అన్నాడు. ఈయన మళ్ళీ జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అన్నట్ట. వీడు మళ్ళీ ఇంకా మంత్రం చదవబోతుంటే ఒరే ఇల్వలా, నువ్వు విలవిలా ఏడ్చినా వలవలా ఏడ్చినా ఎన్నిసార్లు తన్నుకు తెచ్చినా నువ్వు ఎన్నిసార్లు మంత్రం చదివినా ఇక వాడు రాడరా, ఎప్పుడో జీర్ణమైపోయాడు, నాకు డైజెషన్ పవర్ ఎక్కువ కాబట్టి ఆ మాంసం అంతా అరిగిపోయింది, ఇక వాడు రాడు, పట్టుకురా దక్షిణ అన్నట్ట. దాంతో వీడు వణికిపోయి ఆ దక్షిణ అంతా అక్కడ పెట్టాడు. ఇదిగోనండి బాబోయ్, నా సోదరుడు చచ్చిపోయాడు అన్నట్ట. ఇక చచ్చిపోయాడు, కాకపోతే నా కడుపులో పడి తెచ్చాడు కనుక వాడి పాపాలు పోయాయి, వాడిని స్వర్గానికి పంపానన్నట్ట. ఓరి దుర్మార్గుడా, ఈ దక్షిణ పట్టుకెళ్ళిపో అనుకుని లోపల లోపల ఈయన దక్షిణ పట్టుకెడుతూ ఉండగా వెనక నుంచి పెద్ద రాక్షస రూపంతో మళ్ళీ మింగబోయాడు వచ్చి. ఆయన వెనక్కి తిరగకుండానే, ఒరే నువ్వు ఈ పెచ్చ పని చేస్తావని తెలుసు, నువ్వు కూడా ఈ క్షణమే భస్మీపటలం అయిపోయి నరకానికి పో అన్నట్ట. వెంటనే వీడి కాలి బూడిదైపోయాడు, భస్మం అయిపోయాడు, నరకానికి పోయాడు. వాడంటే ఆయన కడుపులోకి వెళ్ళాడు కాబట్టి స్వర్గానికి పోయాడు, కానీ వీడు మోసం చేసి వెనక నుంచి చంపాలనుకోవడం వల్ల నరకానికి పోయాడు. ఈ విధంగా యల్వలుణ్ణి వాతాపిని సంహరించిన ఆ మహానుభావుడు అగస్త్యుడు ఇక్కడ కొంతకాలం ఆశ్రమం కట్టుకుని పెళ్ళయ్యాక తన భార్యతో పాటు ఉన్నాడు. ఆయన భార్య ఈ సామాన్లన్నీ సేకరించి, అంటే ఈ నగలు బంగారం ఇవన్నీ తీసుకుని తన తండ్రికి ఇచ్చి, ఇవన్నీ మా నాన్న తన కోసం అడిగాడు, నాకు ఇవేం అక్కర్లా, నేను మీతో కాషాయ వస్త్రాలు ధరించి వస్తానని నారచీరలు ధరించి వచ్చింది ఆయనతోటి. అప్పుడు ఆయన ఆవిడతో కొంతకాలం పాటు తీర్థయాత్రలు చేసి ఆశ్రమంలో ఉన్నాడు. ఒకరోజున ఈ ఆశ్రమంలో ఉండగా ఆవిడకి ఎంతో ఆనందం కలిగిందిట. భర్త కాళ్ళు కడిగింది, ఆ కాళ్ళు కడిగిన నీళ్లు నెత్తిమీద చల్లుకుంది, భర్త పాదాలు కడగ్గా వచ్చిన తీర్థం కింద తాగింది. అప్పుడు ఆయన ఆనందపడి, ఈ ప్రపంచంలో చాలామంది స్త్రీలను చూశాను, భర్త కోసం నగలు నాణ్యాలు చీరలు అన్నీ విడిచిపెట్టి వైరాగ్య సంపన్నురాలి అడవుల్లోకి వచ్చేటటువంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. నీ అపూర్వమైన పాతివ్రత్యానికి భర్తృప్రేమకి మెచ్చుకున్నాను, నీకేం కావాలి అంటే ఈ ఆశ్రమం ఒక అద్భుతమైన భవనంగా మారిపోవాలి, మీరు అందమైన పురుషుడిగా మారిపోయి అలంకరించుకుని నాకు కూడా అలంకారం చేయించి నాతో క్రీడించి సంతానాన్ని ఇవ్వండి అందుట. వెంటనే ఆయన ఆశ్రమాన్ని కాస్త ఒక అద్భుతమైన ఇంద్రభవనంగా మార్చేశాడు. తాను కూడా దేవేంద్రుడిలా మారిపోయాడు, ఆవిడ్ని శచీదేవి అంత అందగత్తిగా మార్చేశాడు. ఈ విధంగా ఆయన ఇంద్ర సమానుడు, ఆవిడ శచీ సమానురాలై ఇందులో క్రీడించారు. అప్పుడు వాళ్ళు ఇందులో సంగీతాలు పాడుకున్నారు, వాళ్ళు 1000 ఏళ్ళు ఇందులో ఆనందంగా విహరించారు. ఆ తర్వాత వాళ్ళకు ఒక కొడుకు పుట్టాడు, ఆ కొడుకు నుంచి వరుసగా 10 మంది సంతానం పుట్టి ఆ సంతాన ప్రాప్తి అలా పెరిగింది. పరంపర పెరగడం వల్ల పితృదేవతలు తరించారు. ఆ తర్వాత మళ్ళీ ఆయన భార్యాసమేతంగా తిరిగి పూర్తిగా సన్యాసిలా మారిపోయి వైరాగ్య సంపన్నుడై ఆమెను కూడా యథాప్రకారంగా కాషాయ వస్త్ర ధారిణిని చేసి ఈ ఆశ్రమాన్ని తిరిగి ఆశ్రమంగా, అంటే ఆ భవనాన్ని గుడిసె కింద మార్చి వెళ్ళిపోయాడు. ఈ గుడిసె చాలా కాలం నుంచి ఇక్కడ ఉన్నది. ఆనాడు ఇక్కడ వాళ్ళిద్దరూ సంగీతం పాడుకోవటం వల్ల ఇక్కడికి వచ్చే జ్ఞానులకి ఆ పాతకాలపు సంగీత ధ్వని వినపడుతుంది. అంత గొప్పది అగస్త్యాశ్రమం, దీనిని చూచావు నీకు తొందరలో సింహాసనం వస్తుంది. అగస్త్యాశ్రమం చూసిన వాడికి పదవి వచ్చి తీరుతుంది, అందుకే నేను ఇక్కడికి తీసుకొచ్చానన్నాడు ఆయన. అక్కడి నుంచి సంతోషంగా అగస్త్యుడిని తలుచుకుంటూ వీళ్ళు అలా ముందుకెళ్లారు. దారి పొడుగుతా ఎన్నెన్నో తీర్థయాత్రలు చేసుకున్నారు. మాయా, ద్వారక, అవంతి, కాశీ, కురుక్షేత్ర ఇవన్నీ చూసి 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 చివరికి గంధమాదన పర్వతంకేసి బయలుదేరారు, అంటే బదరీకేసి బయలుదేరారు. బదరీకి 4 మైళ్ళు ముందే గంధమాదనం, గంధమాదనం తర్వాత బదరీకావనం. తీరా అక్కడికి ఎడుతుండగా వారలు గంధమాదన వార్య బలాఢ్యులు సొచ్చుతో మహామారుతమప్పుడు వీచే అహిమద్యుతి మార్గము దింగ్ముఖం బులల్ భూరుగ పత్రమిశ్రమయి భూరి పరాగము గప్పగా ధరిత్రీరుగ శాఖలున్ విరిగి త్రెళ్ళగ గొల్మల్లతాళి సల్పడం. వీళ్ళు గంధమాదన పర్వతానికి బయలుదేరి వెడుతూ ఉండగా హఠాత్తుగా పెద్ద తుఫాను గాలి వీచింది, ప్రభంజనం అన్నమాట అది. ఓ బాబు ఏం గాలండి, ప్రళయకాలంలో ఇలాంటి గాలి వీస్తుందని, ఈ గాలి వల్ల లోకాలు నాశనం అవుతాయని విన్నాం, ఇప్పుడు అటువంటి గాలి వీస్తుంది బాబోయ్ అని పాండవులు కూడా అల్లాడిపోయారు. ఆ భయంకరమైన గాలికి ఏమైపోయింది, సూర్యభగవానుడు మూసుకుపోయాడు, ఆకాశం అంతా కటిక చీకటి అయిపోయింది, దిక్కులు మారువైపోయి జుమ్ అని శబ్దం వచ్చేసింది. ఆ శబ్దానికి చెవులు చెల్లులు పడ్డాయి, పెద్ద పెద్ద చెట్లు విరిగి పడిపోయాయి, దుమ్ము లేచిపోయింది, ఇంతలో చెట్టు కొమ్మలు కూడా విరిగి వేళ్ల మీద పడ్డం మొదలెట్టాయి. ఈ గందరగోళంలో ఇక్కడున్న విప్రులు ద్రౌపది హడిరిపోయారు. ఈ భయంకర వర్షధార వల్ల పాండవులు కదలలేకపోతుంటే ఇంక తక్కిన వాళ్ళు ఏం కదులుతారు, మహాపరాక్రమవంతుడైన భీముడే హడిలిపోయాడు. అంటే అంతలా కదల్చకుండా వాళ్ళు అడుగు వేయలేకుండా తుఫాను వచ్చి పడిపోయింది. ఆ దెబ్బకి ద్రౌపది పెద్ద శబ్దం చేస్తూ మూర్చిపడిపోయింది. అప్పుడు ధర్మరాజు గారు ద్రౌపదిని చూచి తన తొడ మీద ఆవిడ తల పెట్టుకుని నిమురుతూ ఏడ్చేట, ఎటువంటి మహాత్మురాలు ఈవిడ, యజ్ఞగుండం నుంచి పుట్టిన యోనిజ, ఇటువంటి పరమ పవిత్రురాలు, మమ్మల్ని పెళ్లి చేసుకుని మా ఇంట్లోకి వస్తే సుఖపడుతుందని ద్రుపద మహారాజు అనుకున్నాడు. ఇప్పుడు ఇలా చూస్తే ఎంత ఏడుస్తాడో, పిల్లని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చి కాపురానికి తీసుకొచ్చి ఆవిడ ఉసురు పోసుకునేటటువంటి మగవాడికి ఇహం ఉంటుందా, పరం ఉంటుందా, భార్యని గౌరవించలేని దౌర్భాగ్యుడు బ్రతికినా చచ్చిన వాడితో సమానం, ఎందుకు నాకు ఈ బ్రతుకుని ఏడ్చాడు ధర్మరాజు. అలా ఏడ్చాడు ఆయన ఎప్పుడు ద్రౌపదిని ఏమనలేదు తెలుసా మీకు, అంతో ఇంతో ఎప్పుడైనా సోదరులనైనా అదుపులో పెట్టాడు ఆయన. మాట వరసకు కూడా అత్యావశ్యక స్థితిలో వ్యంగ్యంగా బలికాడు తప్ప భార్యని తిట్టని మహానుభావుడు అండి ఆయన. అందుకే ధర్మరాజును ఆదర్శంగా తీసుకోవాలి. రోజు పెళ్ళం టీ ఇవ్వకపోతే దౌర్భాగ్యురాలా, నిన్ను కొమ్మ మించి కిందకు దూసేస్తాను, కొండమే దూసేస్తానని తిట్టేవాళ్ళని ఎంతోమంది చూస్తున్నాం మనం. అలా భార్యను తిట్టకుండా గౌరవిస్తాడు ఆయన. ఆవిడ కూడా అటువంటిది అక్కడ, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అందరం మనం ధర్మరాజులాగా ఉండండి అని కథ వినగానే ఇంటికి వెళ్ళి చెప్పే ముందు మనం కూడా కాస్త ద్రౌపదిలాగే ప్రవర్తించాలి. ఈ విధంగా మొత్తం మీద అయినా ఆదర్శ దంపతులు వాళ్ళు. అప్పుడు అందుకే ద్రౌపదిని చూసి దుఃఖిస్తూ ఉంటే భీముడు, అన్నయ్య మనం కావాలని చేసుకున్నామా, కాలం కలిసి రానప్పుడు ఇలా కష్టాలు పడతామని నువ్వే ఎన్నోసార్లు చెప్పావు, మాకు ధైర్యం నువ్వు చెబుతావు, నువ్వు దుఃఖిస్తే ఇంక నీకెవరు ధైర్యం చెబుతారు అనగానే అప్పుడు ఆయన తెప్పరిల్లి మెల్లగా ఆవిడ తల నిమిరి ముఖం మీద నీళ్లు కొట్టి లేపి, నాయన ఇది భయంకరమైన హిమాలయ పర్వత మార్గం, అన్ని కొండలు గొట్టలు, ఏ క్షణంలో కొండలు విరిగి పడతాయో తెలియదు, ఎప్పుడు వర్షం కురుస్తుందో తెలియదు, ఎప్పుడు చెట్లు పడతాయో తెలియదు. ఇప్పుడు కూడా అలాగే ఉంది కదండి బదరీ కేదారాల మార్గం అంటే, అది పూర్తిగా పర్వత ప్రాంగణం. ఆ ఉత్తర కురుభూములన్నీ కూడా హిమవత్ పర్వత ప్రాంగణాలన్నీ కూడా దివ్య భూములు, ఎవరు పడితే వాళ్ళు వెళ్ళలేరు. అక్కడికి వెళ్ళాలంటే ఎప్పటికప్పుడు ఎన్నో చిక్కులు వస్తూనే ఉంటాయి సందేహం లేకుండా. అందుకని ఆయన ఇంకా మనం కాలినడకన వెళ్ళలేము, ఈ సమయంలో మనం ఆకాశ మార్గంలో వెళ్ళడం ఒకటే మార్గం, ఆకాశ మార్గంలో ఎలా వెళ్ళాలో నీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు అనగానే అప్పుడు భీముడికి అర్థమైపోయింది. వెంటనే పుత్ర ఘటోత్కచ అన్నాడు. వెంటనే ఘటోత్కచుడు 10,000 మంది రాక్షస సైన్యంతో అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఎంతో భక్తి శ్రద్ధలతో పాండవులు 5 గురికి వరుసగా ధర్మరాజుకి, భీముడికి, ఒక అర్జునుడు లేడు గాని నకుల సహదేవులకి, ద్రౌపదికి నమస్కరించాడు. అంటే ఈ 5 గురికి దండం పెట్టాడు. అర్జునుడు అప్పుడు అక్కడెక్కడో ఉన్నాడు కదా మరి స్వర్గంలో. ఈ విధంగా 4 సోదరులకి తల్లికి నమస్కరించి ఏమిటి ఆజ్ఞానగానే, నాయన అబల్ల ఇది భవల్ మాత నిత్యాధ్వగమన ఖిన్నయ్యైనది గజరాజ ఖేల గమన, దీనిని వెత్తుకొని చనుదెమ్ము మా సమీపముననని సుతు నియమించినప్పుడు. ఇదిగో మీ అమ్మ, ఈ ద్రౌపది అబల అంటే బలం లేనిది, మంచి కఠినమైన శరీరంతో ఉన్నది కాదు, సుకుమారి, నిత్యం ప్రయాణాలు చేసి చేసి తీర్థయాత్రల్లో కాలినడకన తిరిగి తిరిగి కాళ్ళు బొబ్బలెక్కి అలమటించిపోతోంది, అడుగు తీసి అడుగు వేయలేకపోతోంది, కిన్నురాలయ్యింది, ఒయ్యారంగా గజరాజులా నడిచే ఈవిడ పాపం నడవలేకపోతోంది. ప్రేమతో ఈవిడ ఎత్తుకుని భుజం మీద పెట్టుకుని మాతో పాటు నడిచిరా, మా సమీపాన కూడరా, మళ్ళీ దూరంగా వెళ్ళిపోతే ఆవిడ కోసం మేము ఎత్తుక్కోలేము, నువ్వు మహావేగంగా వెళ్ళిపోతావు గనక కొంచెం మెల్లగా రా మాతో అంటే, ఆయన అన్నాడు ఎందుకండి నేల మీద నడవాలంటే నాకు ఓపిక తక్కువ, మేము ఆకాశంలో ఎగరడానికి ఇష్టపడతాం, అంత తేలిగ్గా మెల్లిగా నడవలేము, మాకున్న గొడవ ఏమిటంటే మేము మహావేగంగా పోతాం, అంత వేగంగా మీరు రాలేరు. ఈ ఇబ్బంది లేకుండా నేను, నాతో పాటు ఉన్న ఈ రాక్షస వీరులు మిమ్మల్ని అందరినీ ఎక్కడ కావాలో అక్కడికి మోసుకుపోతాం, మీరు అనండి, భుజాల మీద పెట్టుకుని ఆకాశ మార్గంలో మీరు ఎక్కడ దింపమంటే అక్కడ దింపుతాం, మేము ఫ్లైట్స్ కాకపోతే మాకు వీసా అక్కర్లేదు, పాస్పోర్ట్ అక్కర్ల, బోర్డింగ్ పాసులు అక్కర్ల, సెక్యూరిటీ చెక్ అక్కర్ల, మిమ్మల్ని ఎత్తుకుపోతాం అనగానే ధర్మరాజు చిరునవ్వు రవి, నువ్వు అంతవాడివే పట్టుకుపో అన్నట్ట. వెంటనే ఆయన ఏం చేశాడు, ద్రౌపదిని ధర్మరాజుని చిరోభుజం మీద పెట్టుకున్నాడు, తక్కిన వాళ్ళందరినీ పిలిచాడు, ఒకడిని భీముడికి అప్పగించాడు, ఒకడిని నకులుణ్ణి, ఒకడికేమో సహదేవుణ్ణి అప్పగించాడు, తక్కిన బ్రాహ్మణోత్తవులందరినీ మోసేశారు వాళ్ళంతా. ఈ విధంగా ఇంతమందిని రాక్షసులు భుజాల మీద పెట్టుకుని ఆకాశానికి రివ్వును లేచారు. రోమసుని దగ్గరకు వచ్చాడు ఒకడు, నేను మానవుల్ని రాక్షసుల్ని ముట్టుకోను, వాళ్ల మీద ఎక్కి రాను, నేను నా సొంత శక్తితో వస్తానని రోమసుడు రివ్వును ఆకాశ గమనానికి వెళ్ళిపోయాడు. రోమసుడు మహాత్ముడు కదా, స్వర్గానికి వెళ్ళగలిగిన వాడైనా, వీళ్ల కోసం నేల మీద నడుస్తున్నాడు తప్ప ఇతరుల మీద ఆధారపడక్కర్లేదు, అందుకని తన దివ్యశక్తితో ఆకాశానికి ఎగిరాడు. వీళ్ళంతా మహావేగంగా వెళ్లారు. ఒక్క 12 నిమిషాల లోపు ఎక్కడి హరిద్వార ప్రాంతం, హృషీకేశ ప్రాంతం, ఎక్కడి బదరి, అక్కడికి ఆయన 12 నిమిషాల్లో దేబెట్టేశాడు ఘటోత్కచుడు. ఆకాశంలో అంత వేగంగా వెళ్ళి కళ్ళు మూసి తెరిచేమా అన్నట్టుగానే ఉంది వాళ్ళకి. నిజంగా అలాగే ఉంటుంది ఆకాశగమనం. ఇప్పుడు మనం బెంగళూరు నుంచి ఏ ప్రశాంతి ఎక్స్ప్రెస్ ఎక్కామనుకోండి, మధ్యాహ్నం 2 గంటలకి అక్కడ బెంగళూరులో ఎక్కితే మర్నాడు ఉదయం 7 గంటలకు కానీ ఏలూరు చేరాం. అదే ఫ్లైట్ ఎక్కండి, మధ్యాహ్నం 3:40 బయలుదేరితే 4:40 తీసుకొచ్చి ఇక్కడ పెడతాడు. ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి, ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వెళ్ళడానికే దూరం తప్ప ఆ ప్రయాణమే తప్ప విమానంలో ఏముంటుంది, ఏముండదు. కాబట్టి ఆకాశగమనంలో కన్నుమూసి తెరిచేలోపు వెళ్ళగలిగే శక్తి ఉన్న ఘటోత్కచుడు అక్కడ దేపెట్టగానే వాళ్ళు ఆనందపడిపోయారట. మళ్లీ పిలిచినప్పుడు రా నువ్వు వెళ్ళిరా అన్నారట. మాతో పాటు యాత్రలకు నువ్వు వస్తే నిన్ను చూసి ఈ బ్రాహ్మలు అడిగిపోతున్నారు. ఎందుకంటే ఘటోత్కచుడితో పాటుగా పక్కనున్న రాక్షసులు ఇంకా భయంకరంగా ఉన్నారు. వాడు పెద్ద పెద్ద కోరలు, ఎంత మంచి వాళ్ళైనా రూపం చూస్తే అడిగిపోతున్నారట. అందుకని మీరు వెళ్ళిరండి అనగానే వాళ్ళు మాయమైపోయారు. అక్కడ బదరీవనంలో పరమ పవిత్రమైన అలకనందారది ప్రవహిస్తోంది. ఒక పక్క నుంచి అలకనంద, మరో పక్కన సరస్వతి, రెండూ వచ్చి సరిగ్గా బదరీ నరనారాయణుల యొక్క ఆశ్రమం దగ్గర కలుస్తాయి. ఆ అలకనందానదిలో, గంగానదిలో, ఆకాశగంగలో హాయిగా స్నానం చేశారు. వాళ్ళ యొక్క అలసటంతా పోయింది. వాళ్ళకి చలి అంత పెద్ద అనిపించదండి. దేవతల యొక్క అంశతో పుట్టిన వాళ్ళు, ఆ ఋషులంతా తపశ్శక్తి కలిగిన వారు. మనమైతే అందులో గంటల తరబడి స్నానం చేస్తామా, గంట మంట పుడుతుంది, అదో విచిత్రమైన మంట. క్షణం అందులో ఉండి ఆ పైకి వస్తే నేను చెప్పాగా కనీసం మళ్ళీ మనం కోలుకోవడానికి ఒక గంట అడుతుంది. అటువంటిది వాళ్ళు హాయిగా అందులో జలక్రీడలాడారు, అర్ఘ్యప్రదానం చేశారు, పిండ ప్రదానాలు చేసుకున్నారు. ఆ తర్వాత వీలున్నప్పుడల్లా అక్కడే ఉంటూ అక్కడున్న గుహలలో మైనాక పర్వతం, హిరణ్య శైలం, బిందుసరం, ఇవన్నీ ఆ హిమాలయాల్లోనే ఉన్నాయి. మన వంటి వెళ్ళలేం కానీ వాళ్ళు అక్కడి నుంచి పైనుంచి అలా అలా తిరగగలిగారు. ఇవన్నీ చూసుకుని బదరీలోనే మళ్ళీ రాత్రి నివసించేవారు. బదరికలో 6 రోజులు ఉన్నారట ఏక దాటిన. ఒకరోజున వీళ్ళంతా బదరీవనంలో 6 రోజులు హాయిగా సుఖంగా రోజు నరనారాయణుల యొక్క ఆశ్రమం చూసుకుంటూ, ఆ రోజుల్లో నిజంగా బదరిక వృక్షాలు ఉన్నాయి. బదరి అంటే రేగు. ఆ రోజుల్లో మంచి అంతంత పళ్ళున్నటువంటి రేగు చెట్లు విపరీతంగా ఉండేవి అక్కడ. అందుకని వాటికి బదరీవనం అని పేరు. వేదవ్యాస మహర్షి ఆ చెట్ల కింద కూర్చుని ఆ పళ్లతోటి పిండ ప్రదానం కూడా చేశాట. రేగు పళ్ళ గుజ్జుతోటి పిండ ప్రదానం చేయించాడని పేరు పురాణాల్లో. అంత గొప్ప స్థలం. ఇప్పుడు ఒక్క రేగు చెట్టు లేదు అక్కడ, ఎక్కడా కనపడవు, ఎక్కడున్నాయో తెలియదు. యుగం వల్ల, యుగంలో మార్పుల వల్ల, కాలంలో మార్పుల వల్ల, స్థలాలలో కూడా రకరకాల మార్పులు వస్తున్నాయి. చెట్లు లేవు, పుట్టలు లేవు, అన్నీ మారిపోతున్నాయి. మొత్తం మీద వీళ్ళు అక్కడ 6 రోజులు ఉన్నారు. ఒకరోజు మళ్ళీ ఏం జరిగింది, అల్లఘుల్లు గంధమాదన మహాధరణీధర సానురత్నవేదుల పవమానందనుడు ద్రౌవదియు విహరించుచున్నచో లలిత సహస్రపత్ర కమలంబు సమీర విధూతమై మహీతలము పయిన్ వడిం వడియే తద్దయు పొల్పుగా వారి ముందట. ఒకరోజున భీముడు, ద్రౌపది వీళ్ళు ఒకవైపుకి వెళ్ళారు. ధర్మరాజు గారు కొంతమందితో మరోవైపుకి వెళ్ళాడు. నకులుడు ఒకవైపుకి వెళ్ళాడు, సహదేవుడు ఒకవైపుకి వెళ్ళాడు, అందరూ తలవైపుకి వెళ్ళిపోయారు అన్నమాట. ఆ సమయంలో ద్రౌపదితో పాటు పరమ పవిత్రమైన గంధమాదన పర్వత ప్రాంగణంలో మహాత్ముడు భీముడు విహరించడం మొదలుపెట్టాడు. ద్రౌపదికి ఇలాంటప్పుడు భీముడు అంటేనే నమ్మకం. ఆయన బాహుబలం ఇంకా ఏమీ అక్కర్లేదు, తనకు రక్షణకి ఆయన బాహుబలం చాలు. ఆ ఆయుధం కూడా అక్కర్లా. భీముడు పక్కనుంటే ఏ ప్రాంతంలో అయినా, అది మంచైనా, చుంచైనా, కొండైనా, బండైనా, రాక్షసులన్నా ఆవిడికి ధైర్యం. ఎందుకని, ఆయన తన చేతులతోటే, ఒట్టి చేతులతోటే శత్రువుల్ని చీల్చి తనని రక్షిస్తాడు. మిగతా వాళ్ళకి ఆయుధాలు ఉండాలి. అందుకే ఆయనతో పాటు నిశ్చింతగా హిమాలయ పర్వతాలలో కొన్ని చోట్ల దేవతలు, కొన్ని చోట్ల రాక్షసులు ఉంటారని తెలిసిన అక్కడికే వెళ్ళింది. ఈ ప్రాంతాలన్నీ చూద్దాం, ఇక్కడ నిరంతరం ఈశ్వరుడు తిరుగుతూ ఉంటాడు. ఇదిగో ఈ ప్రాంతంలో పార్వతీదేవి ఈశ్వరుడితో కలిసి తిరిగింది. ఇక్కడ పార్వతి శివుడు తన భర్త కావాలని తపస్సు చేసింది. ఇక్కడ రతీదేవి తన భర్త అయిన మన్మధుని కోసం విలపించింది. ఇక్కడ మహానుభావుడైనటువంటి భగీరథుడు గంగానదిని భూలోకానికి తీసుకుని వచ్చాడు. ఇదిగో ఇక్కడే ఆకాశ గంగ దబ 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 భూలోకానికి దిగుతూ ఉంటే ఎక్కడో భూమి కింద ఉన్నటువంటి కూర్మ రూపంలో ఉన్న విష్ణువు యొక్క వీపు కూడా కనపడింది. అంత వేగంగా గంగ భూమికి దిగింది. ఇలాంటి ప్రదేశాలన్నీ వర్ణిస్తూ ఉండగా హఠాత్తుగా గొప్ప సువాసన వాళ్ళకి తగిలింది ముక్కుకి. ఎంత బాగుందో వాసన! అటువంటి సువాసన ఇంతకు పూర్వం వాళ్ళు ఎప్పుడూ పీల్చలేదు. ఆహా, ఎక్కడిది పరిమళం అనుకుంటూ ఉండగా ఆకాశ మార్గంలోంచి 1000 రేకులు కలిగిన ఒక గొప్ప బంగారు రంగులో ఉన్నటువంటి తామర పువ్వు కిందకు వచ్చింది. లలిత సహస్రపత్ర కమలంబు, అది తామర పువ్వు, బంగారపు రంగులో ఉంది, కోమలంగా ఉంది, 1000 రేకులున్నాయట. అందుకే లలితము, కోమలముగా ఉన్నది, సహస్రపత్ర 1000 రేకులున్నాయి. తామరపూకి 18, 16 ఇన్నే ఉంటాయి మనకిప్పుడు. అది 1000 రేకుల సహస్రార కమలం అన్నమాట. అది ఆకాశంలో గాలి చేత ఎగరగొట్టబడి వాళ్ళ ముందు పడింది. చాలా ఆశ్చర్యమైన సువాసనతో ఉందది. ఆ సువాసన పీల్చి పులకించిపోయి టక్కు చేత్తో పట్టుకుని, మహాత్మా వాయుపుత్ర, ఈ వాయుపుత్ర అండంలో నువ్వు వాయువులాగే ఎక్కడికైనా వెడతావు, అందుకని అంత మాట అంది. వాయునందన మహాబలి, ఈ కమలాన్ని చూసావా, ఎంతో పూర్వం భూమండలంలో ఇలాంటి సువాసన కలిగినటువంటిది, వేయురేకులు కలిగినటువంటి సువర్ణ పత్రాన్ని నేను చూడలేదు, సువర్ణ పుష్పాన్ని నేను ఎప్పుడు చూడలేదు, ఇదే మొదటిసారి చూడడం. ఇటువంటి సువర్ణ పుష్పములు మరికొన్ని ఉంటే మీ అన్నగారు భక్తితో దానిని శివుడికి సమర్పిస్తాడు, మీ అన్నయ్యకి నేను ఇవ్వాలనుకుంటున్నాను, ఈ పువ్వు ప్రస్తుతం ధర్మరాజుకి ఇస్తాను, ఇంకా ఇలాంటివి కొన్నితే ఇదంచ ధర్మరాజాయ ప్రదాస్యామి పరం తప, నేను కొప్పులో పెట్టుకుంటాను అనలేదండో ఆవిడ. ఒకటి, జుట్టు విరబోసుకుంది ఆవిడ, ఒకవేళ విరబోసుకోపోయినా నేను వాడుకుంటాను ఈ పుష్పం సువాసనతో అలా. ధర్మరాజాయ ఇదంచ ప్రదాస్యామి, ఈ పుష్పం ధర్మరాజుకి ఇస్తాను. ఎందుకు ధర్మరాజుకి ఇవ్వడం? ఇటువంటి పవిత్ర పుష్పాలు ధర్మరాజు స్వార్థానికి వాడడం, దీనిని ఈశ్వర పూజకి వినియోగిస్తాడు. అందుకే ఈవిడ ఆ మాట అనకుండానే పరంతప అని చాలా గొప్పగా శబ్దం వాడింది. తద్వారా శత్రువుని తప్పింపజేసేవాడని ఒక అర్థం, ఇంద్రియ నిగ్రహం కలిగిన మహానుభావ, ఇలాంటి పువ్వులు తేనగానే నువ్వు కోరితే ఏదైనా తెస్తానన్నాడు అని. భీముడికి ద్రౌపది అలా ఆజ్ఞాపించాలి కానీ ఏదైనా చేస్తాడు, ద్రౌపది మీద అంత గౌరవం వాళ్ళకి, ఎందుకంటే ఆవిడ అంత ఉత్తమురాలు కనుక. వెంటనే ఆ మహానుభావుడు ఖడ్గం బొడ్లో పెట్టుకున్నాడు, ఉద్దండ గదాదండం భూమి మీద పెట్టుకున్నాడు, కోదండం పెట్టుకున్నాడు, అమ్ముల పొది పెట్టుకున్నాడు, అంటే ధనుస్సు బాణాలు ఉన్నాయి, కత్తి ఉంది, గదా ఉంది, ఇవి పుచ్చుకుని అన్నయ్యకి చెప్పకు, వెళ్ళనివ్వడం, నువ్వు మాత్రం ఈ పువ్వు ఆయనకి ఇచ్చిన తర్వాత చాలా చెప్పడు కానీ చెప్పక సుమా, లేకపోతే తొందర పడిపోతాడు ఆయన, అన్నగారికి చెప్పకుండా బయలుదేరిపోయాడు. ఎందుకంటే అన్నగారికి ఇలాంటి సాహసాలు నచ్చవు, ఎందుకు వచ్చింది అంటాడు, అందుకని ముందుకు వెళ్ళిపోయాట. ఏం అద్భుతమైన కొండ, ఎత్తైన గంధమాదన పర్వతం పైకి ఒక మాదిరివాడు ఎక్కలేడు, ఎందుకంటే ఎగుడు దిగుళ్ళు లేవు, నిటారుగా ఉంది ఆ కొండ. ఈయన కాలుతో తన్ను తన్ని, ఆ తన్నిన తోటల్లో ఓ పెద్ద గొయ్యి ఏర్పడేదిట, అందులో కాలు పెట్టి ఎక్కేవాట, అంటే ఈయన స్టెప్స్ కట్టుకుపోతున్నాడు అనమాట. ఈ విధంగా మెట్లు కింద కాలి దెబ్బలతోటి కొండను తన్ని పగలగొట్టుకుంటూ పైకి ఎక్కేశాడు. పైకి ఎక్కుతూ ఉన్న కొద్దీ మంచు మరీ పెరిగిపోతుంది, చల్లదనం ఉన్నది, ఆ ప్రాంతమంతా అద్భుతమైన రకరకాల దివ్య వృక్షాలతో పరిమళంతో ఉంది. అక్కడ పెద్ద ఏడాకుల అరటి తోటలు, ఇంకా రకరకాలైనటువంటి పళ్ళు ఉన్నటువంటి అరటి యొక్క గెలలతోటి నింపబడి ఉంది అంతా రంభావనం. అరటి తోట, అరటి తోట చుట్టూత దివ్య వృక్షాలున్నాయి, ఏదో భూలోకంలో ఉండే సామాన్య వృక్షాలు కాకుండా గొప్ప గొప్ప వృక్షాలున్నాయి. ఆ వృక్షాల మధ్యలో 8 కాళ్ళు కలిగిన శరభమృగాలు సింహాన్ని అవలీలగా ఎత్తుకుపోతున్నాయి ఆకాశంలోకి. శరభమృగం అని ఒక మృగం ఉన్నది, దానికి 8 కాళ్ళుంటాయి, రెక్కలుంటాయి, అది అమాంతంగా వచ్చి పెద్ద గ్రద్ద చిన్న కోడి పిల్లను ఎత్తుపోయినట్టుగా సింహాలను ఎత్తుపోయి తినేస్తాయి. సింహములకు కూడా శత్రువులైన శరభమృగాలు, ఇంకా బలమైనటువంటి సింహాలు, ఏనుగులకు కుంభస్థలాలు చీల్చే పరాక్రమం కలిగిన సింహాలు, మదించినటువంటి ఏనుగులు, ఇవన్నీ చూసుకున్నాడు ఆయన. ఉత్సాహం వచ్చేసింది. ఈ క్రూర మృగాలు చూడగానే ఓహో అని ఒక కరుపరుచుకుంటూ వెళ్ళి ఓ ఏనుగు దగ్గరికి వెళ్ళి దాని తొండం పుట్టుకుని గిరగిరా తిప్పి పైకి విసిరేశాడు. ఆ ఏనుగు కింద పడేలోపు ఇంకో ఏనుగుని దానికేసి కొట్టాడు. ఈ 2 ఏనుగులు డబేలు కొట్టుకుని కింద పడిపోయాయి. అలా ఏనుగుల మీదకి ఏనుగుల్ని విసిరాడు, సింహాల మీదకి సింహాలు విసిరాడు, పులుల మీదకి పులులు విసిరాడు, ఎలుగుబంట్ల మీదకి ఎలుగుబంట్లు విసురుకుంటూ పెద్ద పెద్ద బండరాళ్ళని ఏదో ఫుట్బాల్ ఆడినట్టు ఆడుతున్నాడు. ఆయన క్రికెట్ ఆడితే నిన్న దెబ్బకి పాకిస్తాన్ వాళ్ళంతా ఎగిరిపోయిపోయేవారు. తీసుకెళ్లి ఇంత బండరాయి తీసుకెళ్లి సిక్సర్ కాదు ఆయన తీసుకెళ్లి మళ్ళీ ఇక్కడ విసిరితే అమెరికాలో పడుతుంది అనమాట. అలా విసురుకుంటూ బండరాళ్ళు మంచి ఉత్సాహంగా వెడుతూ మధ్య మధ్యలో హుమ్ అని సింహనాదం చేశాడు. ఆ సమయంలో ఆ రంభావనంలో ఏళ్ల తరబడి రామ 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 అని రామనామస్మరణ చేస్తున్న మహానుభావుడు ఆంజనేయస్వామి వారు విన్నాడు. ఇంతలోనే ఆ శబ్దం విన్న ఆయనకి, ఎక్కడిది ఈ శబ్దం, ఎవరిది, ఈ ప్రాంతంలోకి ఎవరు మానవమాత్రుడు రారు, వచ్చినా ఇక్కడ దాకా అడుగు పెట్టలేడు, అడుగు పెట్టినా అరవలేడు, అరిచినా ఇలా ఉండదు, మానవమాత్రుడు అరుపులా ఉండదు. ఇంకా రాక్షసులు, ఇక్కడ హనుమంతుడున్నాడు అనేటటువంటి విషయము తెలిసినటువంటి రాక్షసులు మాట వరసకి కూడా అడుగు పెట్టరు. అమ్మా అది కెమెరా, దాని మీద పడ్డాం అనుకో, డామని పడిపోతుంది, కొంచెం అలా పక్కెళ్ళండి, హనుమంతుడి దెబ్బకి విరిగిపోయిన చెట్లు పడిపోతారు, కొంచెం అటు పడండి, కొంచెం ముందు రావాలి. అందుకేనమ్మా ఆవిడకి చాలాసార్లు చెప్పాను, మీరు ముందు రాలేరనుకోండి, వెనక్కి కూర్చోండి, ఏం పర్వాలా, ముందుకు వచ్చి మొత్తం డిస్టర్బ్ చేస్తాను, నాకేమో మొత్తం ఒక ట్రాన్స్లో పెడుతున్నా అది పాడైపోతుంది, రోజు నాకు ఇదో సమస్య అయిపోతుంది. అక్కడ ఎవరినైనా అడ్డంగా పెట్టి రానివ్వకుండా కఠినంగా ఆపేయండి, మధ్యలో వచ్చేవాడిని వెనక్కు కూర్చోబెట్టండి, ఏం కొంపములు కదా. మళ్ళీ ఒకసారి గట్టిగా ఓం నమః పార్వతీ పతే హర హర మహాదేవ గోవింద గోవింద. ఈ ఒక్క మొక్కలు దీన్ని ఎడిట్ చేసుకోవాలి. ఎంత పని వస్తుందో చూసారు మీరు, దీన్ని ఎంత డిస్టర్బ్ చేస్తున్నారో మీకు తెలియట్లేదు. దాంతో విసిగెత్తి మధ్యన పురాణాలంటే కోపం వచ్చేస్తుందని నాకు కూడాను. ఎంత ఇంద్రియ నిగ్రహంతో ఉందాం అనుకున్నా మరి తపస్సు పాడు చేస్తుంటే నాకే కోపం వస్తుందంటే, అందుకే దుర్వాసుడికి వాళ్ళకి కోపం వచ్చి శాపం పెట్టారు తపస్సు పాడు చేస్తే. నేను శాపం పెట్టి నా తపస్శక్తి పాడు చేసుకోవడం ఇష్టం లేక కిక్కురు మనకుండా ఊరుకుంటున్నాను. ఇంకొకసారి చెప్పండి గోవింద. ఈ ప్రాంతం నేనున్నానని తెలిసిన కారణం చేత రాక్షసులకి అడుగు పెట్టడానికి వీలు కాని ప్రాంతం, కాబట్టి రాక్షసులు ఇక్కడికి రారు. మరి ఎవడై ఉంటాడో వచ్చేవాడు అనుకునేలోపు తన శంఖాన్ని తీసి పౌండ్రకము అంటారు, ఆ శంఖాన్ని తీసి భమ్మనూదాడు భీముడు. ఆ శంఖని నాదంబున, ఆ శంఖని నాదం ఒక పిడుగుపడినట్టయి హనుమంతుడు ఉరిక్కిపడ్డాట ఆయన కూడా. వారి బాబా ఇందాక అరుపులు అనుకున్నాను, ఇప్పుడేమో పిడుగుపాటుల్ని మించినటువంటి భయంకరమైన శంఖనాదం కూడా వస్తున్నది. ఓరి దేవుడోయ్ ఇదేదో చూద్దాం అని ఒక్కసారి కళ్ళు మూసుకుని చూశాట. వెంటనే ఆయన యొక్క నుదుట పైకెక్కి వస్తూ దారి పొడుగుత సింహాలని క్రూర మృగాలని శిక్షిస్తూ హుంకారం చేస్తూ శంఖ నినాదం చేస్తున్నటువంటి భీముడు కనబడ్డాడు. ఓహో మా తమ్ముడు భీమసేనుడు అన్నమాట. బాగుంది, చాలా కాలం తర్వాత తమ్ముడిని చూస్తున్నాను, నాకు కూడా ఉత్సాహంగా ఉంది. ఇంతకాలం రామనామస్మరణ చేసుకుంటూ పూర్తి వైరాగ్య నిసర్గ నిష్ఠుండై ఉన్నాను, కాసేపు సోదర ప్రేమ చూపించాలి. ఈ వచ్చేటటువంటి సోదరుణ్ణి కూడా కాస్త పరీక్షించాలి, వాడితో వినోదిద్దాం అనుకున్నాడు. వెంటనే ఈయన ఏం చేశాడు, ఆయన ఒహో అనగానే అంతకంటే పెద్దగా ఒహో అని ఇంకో అరుపరిచాడు. ఈ అరుపు భీముడి యొక్క అరుపుని వెనక్కి తన్నింది. మొత్తం కొండ గుహలు మారుమోగిపోయాయి, హిమాలయ పర్వతం దద్దరిల్లిపోయింది. ముందుకొస్తున్న భీముడు ఉలిక్కిపడి ఆగిపోయాడు. నేనే అరిచానంటే నన్ను మించి వెయ్యిరిట్లు శబ్దం చేస్తున్న వీడెవడరా, ఆ ఎవడో రాక్షసుడై ఉంటాడు. రాక్షసులకి శబ్దం ఎక్కువ ఉంటుంది. అయినా నా గదాఘాతానికి వాడెక్కడాగుతాడు, ఎవడన్నా రాక్షసుడు కనబడాలి వాణ్ణి పచ్చడి పచ్చడి చేసేస్తాను, వాణ్ణి బకాసురుణ్ణి హిడింబాసురుణ్ణి కిమ్మీరుణ్ణి చీల్చినట్టు చీలుస్తాను అనుకుంటూ ఈ ప్రాంతమంతా యక్షరాక్షసుల యొక్క నివాసం కనుక జాగ్రత్తగా ఉందాం అనుకుంటూ వస్తున్నట్ట. ఈలోపు హనుమంతుడు, ఇప్పుడు ఈయన వెళ్లే ప్రాంతం చాలా ప్రమాదకర ప్రాంతం, అది మహామాయావులు నిండినటువంటి ప్రాంతం, అక్కడికి వెళ్లేవాడికి తన సహకారం అవసరం, తన సహకారం లేదే భీముడు అక్కడికి వెడితే భీముడికి గండం అనుకుని భీముడు వచ్చే మార్గంలో పెద్ద పెద్ద చెట్లు అడ్డంగా వేసి ఎటు వెళ్లకుండా తన వైపు నుంచే భీముడు వెళ్లేలా చేశాట. అంటే భీముడికి చెట్లు అడ్డంగా ఉన్నాయి కనుక ఖచ్చితంగా హనుమంతుడు ఉన్న మార్గంలో వెళ్ళాలి. ఆ మార్గం కూడా ఇరుకు చేసి తాను ఒక పక్కన ఆ ఇరుకు మార్గంలో ఓ పక్కన కూర్చున్నాడు. తోకని పొడుగ్గా పెంచాడు, ఈ దారికి అడ్డంగా పెట్టాడు. బాగా ముసలాడైపోయాడు, ఇంకా మామూలు ముసలివాడు కాదు, చావడానికి సిద్ధంగా ఉన్న కళ్ళు పుసిగిలు కట్టేసినటువంటి పళ్ళు బయటకు వచ్చి కళ్ళు బయటకు వచ్చేసినటువంటి ఒక వృద్ధ వానర రూపంలో దారి పక్కన పడుకున్నట్ట. అలా పడుకున్న ఆయనకి తోక మాత్రం ఏకంగా 10 మైళ్ళు పడుకుంది. అలా తోకను అడ్డంగా పెట్టుకుని పడుకునున్నాడు. ఇంతలో భీమసేనుడు ఉద్దండ గదాదండం ధరించి ఆయుధాలు ధరించి ఒంకరించుకుంటూ వస్తున్నట్ట. కొంత దూరం రాగానే దారికి అడ్డంగా ఊగుతూ అటు ఇటు కదులుతూ పెద్ద తోక కనపడింది. ఏమిటిది, పాములా ఉంది కానీ పాము కాదు, దీనికి వెంట్రుకలు ఉన్నాయి అని ఆశ్చర్యపోతూ, ఇది ఏమయ్యి ఉంటుంది, చూడడానికి కోతి తోకలా ఉంది కానీ కోతి కనబడదేం, ఇంత పొడుగు తోక ఎక్కడైనా కోతికి ఉంటుందా అని అలా చూడగా 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 ఆ పక్కన ఈ కేవలం ఒక చెయ్యి పొడుగు ఎంత ఉంటుందో అంత ఒక హస్త ప్రమాణంలో ఒక కోతి ఉందిట. కోతి చూస్తే కేవలం ఇంతే ఉంది, ఒక చెయ్యి ఎంత ఉంటుందో అంత ఉన్నది కోతి. ఆ కోతి కూడా ముసలి కోతి, దానికి ఈ తోక చూస్తే 10 మైళ్ళు ఉంది. ఈయనకి అనుమానం వచ్చింది, ఇంత చిన్న కోతులు ఇంత ముసలి కోతికి ఇంత తోక ఎలా ఉంటుంది. కోతులు చిన్నగా ఉండడం చాలా చూశాను నేను, బుల్లి బుల్లి పండు కోతులు కొండముత్తులు చూశాను, ఈ పండు కోతి మరీ పండుకొని ఉంది ముసలిది, తోక చూస్తే ఓ ఇంత పొడుగుంది, చిత్రంగా ఉంది. దుశ్శాసనుడు ఒలిచిన మా ద్రౌపది కోక కంటే ఈ తోక ఎక్కువ పొడుగ్గా ఉంది అనుకున్నాడు ఈయన. అనుకుని ఇలా మెల్లిగా చూసి, ఎవడవరా నువ్వు, ఇంత తోక ఉందంటే నువ్వు రాక్షసుడు అయి ఉండాలి, మాయావి ఉండాలి, లేస్తావా ఈ గతతో నీ బుర్ర పగలగొట్టిన హుం అని కాలితో నేల మీద ఒక తన్ను తన్నాడు. అప్పుడు ఆ కోతి ఆవులించి నీరసంగా మూలుగుతూ, అప్పుడప్పుడు ఒక ఆవిడ ఉపన్యాసంలో కొయ్య నరుస్తుందే కోతి మూలిగినట్టుగా అలా మూలిగి కళ్ళల్లో పుసుగులు తుడుచుకుంటూ కిమర్థం సరుజస్తేహం సుఖసుప్త ప్రబోధిత నరాస్తు బుద్ధి సంపన్నాదయాం కుర్వంతి జంతుషు వయం ధర్మం నజానీమః తిర్యగ్యో నిముపాశ్రితః. పాపం అతి కష్టం మీద నోరు పెకలిస్తూ కళ్ళల్లో ఉన్న పుసుగులు తుడుచుకుంటూ ఆవులించి బద్ధకంగా, నాయన ఎందుకంత నేల మీద ఢామ్మని కొట్టావు, ఉలిక్కి పడ్డాను నేను సరుజహ అన్నాడు. అంటే రోగంతో ఉన్నవాడిని, ముసలి కోతిని, నాకు ఎన్ని రోగాలో, కళ్ళు కనపడవు, తోక కదలదు, శరీరం పట్లు లేదు, గోళ్ళు సడలిపోయి ఊడిపోతున్నాయి, చర్మం ఒడిలిపోయింది ముసలాణ్ణి, పైగా సుఖసప్త బాగా నిద్రపోతున్నాను, రోగాలు ఎక్కువైతే నిద్రపోతుంది, అలా నిద్రపోతున్నాను, అలా నిద్రపోతున్న నన్ను నేల మీద డామ్మని కొట్టి గదెత్తి బెదిరించి అరిచి లేపడం నీకు ధర్మమా? ఎవరైనా హాయిగా నిద్రపోతుంటే లేపకూడదు, అంటే పురాణం మధ్యలో నిద్రపోతుంటే లేపచ్చులేండి, అనవసరంగా గాఢంగా నిద్రపోతే మాత్రం లేపకూడదు. అందువల్ల నన్ను అన్యాయంగా ఏదో హాయిగా హిమాలయ పర్వతాల్లో పడుకున్నవాడిని ఎందుకు లేపేవునైనా? మేమంటే కోతులం. తిర్యగ్యోని ఉపాశ్రితాహ, తిర్యక్కులు అంటే పశుపక్ష్యాదులు, పశుపక్ష్యాదుల యొక్క జాతిలో పుట్టిన వాళ్ళకి న జానీమహ వయం ధర్మం, మేము ధర్మము నెరగం, కానీ నరాస్తు బుద్ధి సంపన్నాహ, మీరు నరులు, బుద్ధి కలిగిన వాళ్ళు, మీలాంటి దయాస్వరూపులు, తెలివితేటలు కలిగిన వాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు జంతువుల మీద జాలి చూపించాలి కానీ జంతువుల్ని ధిక్కరించి నిద్ర లేపుతారా? అసలు నిద్రపోతున్న వాడిని లేపడమే పాపం, అందులో ముసలితనంతో నిద్రపోతున్న కోతుల్ని లేపకూడదు. ఎందుకు లేపేవనగానే, ఓ కోతి ధర్మములే చెబుతున్నావు, మూతి ముసలిదైనా ఈ కోతి మాత్రం అబ్బో చాలా గొప్ప ధర్మాలు పలుకుతోంది. సరే కోతి, నేను కాదనను, నీవు ధర్మాలు చెప్పావు, నిద్దట్లో ఉన్నవాడు లేపకూడదు, నిద్దట్లో ఉన్నవాడు నిద్దట్లో ఉన్నట్టు ఉండాలి, అంటే ఏదో ఒక మూలకెళ్ళి ఎవరికి ఇబ్బంది లేకుండా నిద్రపోవాలి, దారికి అటువైపేమో తోక పెట్టావు, ఇటువైపేమో శరీరం పెట్టావు, ఈ పక్కన పడుకుని తోకేమో అడ్డంగా దారిలో పెట్టావు, మరి దారికి అడ్డంగా తోక పెడితే మాలాంటి బాటసార్లు ఎలా పెడతారు అనగానే, ఇది బాట కాదునైనా, ఇటు ఎవరూ వెళ్ళలేరు మానవ మాత్రులు అనగానే, మానవ మాత్రులు వెళ్ళలేకపోవచ్చు, నేను మానవ మాత్రుడు ఏంటి, ఆంజనేయుడు తమ్ముడిని ఏమనుకుంటున్నావో, మా ఆంజనేయుడు, ఈయనకి తెలియకుండానే రోట్లోంచి హనుమత్ శబ్దం వచ్చింది చూసారా, అది దైవ కృప అంటారు, ఆ భగవంతుడు చూడగానే నేను ఆంజనేయుడు తమ్ముణ్ణి, మా ఆంజనేయుడు ఆనాడు భయంకరమైన సముద్రం దాటి లంకలోకి దూకాడు, అలాగే నేను కూడా నీ తోక దాటి అవతలికి లంఘించగలను, కాని కోతి తోక దాటితే మహాపాపం, నిద్రపోతున్నవాడి కాళ్ళు, నిద్రపోతున్న కోతుల యొక్క తోకలు దాటడం దోషం, ఇది ధర్మశాస్త్ర విరుద్ధం, అందుకే నేను ఈ ప్రాంతం దాటి వెళ్లడంలో నీ తోక దాటడం లేదు అనగానే, అలాగా అయితే నీకు ధర్మములు తెలుసు, తోక దాటి వెళ్ళకూడదన్నమాట. సరే అయితే నాయన, నేనేమో ముసలాణ్ణి, తోకని లాక్కోలేను, అదేంటో దేవుడు నాకు ఇంత తోక ఇచ్చాడు, ఇంత తోక ఉండడం వల్ల నేను అటు ఇటు అసలు కదలలేకపోతున్నాను, తోక బరువు ఎక్కువైపోయింది నాకు, ఈ తోకని చేతులతో పట్టుకు లాగుదామంటే చేతులకి శక్తి లేదు, నువ్వు ఆంజనేయుడు తమ్ముడివి కదా, హనుమంతుడిలా సముద్రం దాటగలిగేవాడివి, అంత పని చేయక్కర్లేదు, కానీ నీ శక్తి ఉపయోగించి ఈ తోకని అటువైపు ఉన్నదాన్ని ఇటువైపు పెట్టావనుకో, దారి ఖాళీ అవుతుంది, ఆ రహదారి వెంబడి నువ్వు వెళ్ళచ్చు, బాట వెంబడి. ఈ చిన్న ఉపకారం చేసి పుణ్యం మూట కట్టుకో, ముసలాన్ని నన్నెందుకు ఏడిపించడం అన్నట్ట. అలా రహదారికి రాక్షసుడు ఏమో అనుకున్నాను, కానీ చొప్పనాతి కోతి అని నాకు అర్థమైపోయింది, కాబట్టి క్షమిస్తున్నాను. అవును, కోతి చూస్తే మూరిడా, తోక చూస్తే తెగబారిడా, ఇదేం కోతి అండి, విచిత్రంగా ఉంది అని ఆయన మళ్ళీ ఇంకోసారి ఉర్రగోక్కుని, సర్లే నీ పాటలు ఇవ్వడు అని గదని కింద పెట్టి, ఎడం చేత్తో చాలా అల్పకార్యం చేసినట్టుగా భావిస్తే, ఏదో చిన్న పనికి మాలిన పని చేస్తున్నాను, కోతి తోక తీయడానికి కుడి చేయి కూడా కావాలా అని దాన్ని అవమానిస్తూ, కోతి తోకను పట్టుకోవడానికి ఆయనకు లోపల ఇష్టం లేదు, కానీ ఈ పని చెయ్యాలి, చెయ్యడానికి ఇంత గొప్ప కుడి భుజం ఎందుకు ఉపయోగించడం, చాలు ఎడమ భుజం, పనికి వాలిన తోకకి పవిత్ర దక్షిణ హస్తమా అని ఆ తోకను చులకనగా చూశాడు, చులకనగా చూసి ఎడం చేయబెట్టి ఉమ్మన్నట్ట. అసలు తోక అంగుళం బెసకలేదు, ఈయనకి మతిపోయింది, జబ్బనెప్పెట్టింది కానీ అబ్బా అనుకున్నాడు, కానీ అది మాత్రం అక్కడి నుంచి పిసర కూడా కదలలేదు, ఆ దెబ్బ మీద నుంచి మతిపోయింది. నీకు ఏదో అనుకున్నాను, కోతి చిన్నదైనా తోక మాత్రం పొడుగ్గానే ఉందనుకున్నాను, కానీ తోకలో చాలా శక్తి ఉన్నది, ఈసారి కుడి చేత్తో తీస్తా అని కుడి చేత్తో లాగబోయాడు, అయినా కదలలేదు. ఓరి దేవుడు అని రెండు చేతులతో తోక గట్టిగా పట్టుకుని హుమ్ అన్నాడు. హుమ్ అన్నాడు కానీ తోక లేవలేదు. ఈయన మాత్రం బొక్కబోర్లో పడ్డాడు దాని మీద. ఈ చుట్టుపక్కల ఎవరూ లేరు కదా, ఉంటే చూసి అవమానించేవారు నవ్వుకునేవారు అని ఆయనకు లోపల ఆయనకు ఆయనే బాధపడిపోయాడు. ఎంత అవమానం, ఎంత లజ్జాకరమైన విషయం ఇది. నాగాయుత బల సంపన్నుడైన భీముడు రెండు చేతులు ఉపయోగించి ఒక్క బక్క చిక్కిన డొక్క చిక్కినటువంటి ముసలి కోతి తోక ఎత్తలేకపోవటమా, ఇది అవమానం అని ఆయుధాలన్నీ తీసి పక్కన పెట్టేసి ఆ కోదండమ విని ఇప్పుడు ఒక్కసారి గాలి లోపలికి కుంభించి మళ్లీ రెండు చేతులు పెట్టుకుని అని బలంగా లాగాడు. తోక లేవలేదు కానీ ఈసారి ఆ తోకతోటి ఆ నెత్తి మీద కొట్టింది తోక. ఆ కోతి తోకతో నెత్తి మీద కొట్టగానే మళ్ళీ డామని పడిపోయాడు. ఇంక లేస్తే ఒట్టు. ఆ మట్టి నోట్లోకి వెళ్ళిపోయింది, తెరిచిన నోట్లోకి మట్టి వెళ్ళిపోయింది. అదనమాట మట్టి కరవడం అంటే. మన్ను గరిచాడు, అది అవమానం. యుద్ధరంగంలో ఒక మల్లుడికి నేల మీద పడిపోయి బొక్కబోర్లో పడి ఆ మట్టి నోట్లోకి వెళ్ళిందంటే వాడు ఓడిపోయినవాడు అని అర్థం అనమాట. అందుకే పూర్వం మల్లుల్ని మట్టి కరిపించేవాడు అనేవారు. మట్టి కరవడం అంత తేలిక. అలా మట్టి కరిపించాడా, వాడి చేత తినిపించాడా, వాడిని పూర్తిగా ఓడించినట్టే. ఆ మల్లుడు బతికినా చచ్చిన వాడితో సమానం. అంత అవమానం నాకు కలిగిందనుకుని చింతాక్రాంతుడైపోయాడు. ఎవరూ లేరు గనక, ఈ అవమానాన్ని ఎవరూ చూడలేదు గనక బ్రతికిపోయాను, ఎవరైనా చూసుంటే రేపటి నుంచి తలెత్తుకు తిరగలనా, అందున నా అంతటి వీరుడు నాగాయుత బల సంపన్నుడు ఇలా మట్టి కరవడం ఏమిటి అని ఒక క్షణకాలం ఏడ్చాడు. ఈ యుగంలోనే ఈయన అనుకున్న మాట, ఈ యుగంలోనే ఈ ద్వాపర యుగంలోనే నాగాయుత బల సంపన్నుడి నేను ఒక్కడే, నా అంత బలవంతుడు మరొకడు లేడు, నాగామృతం తాగిన వాణ్ణి అటువంటిది. నాగ అంటే ఏనుగు, అయుతం అంటే 10,000, 10,000 ఏనుగుల బలం కలిగిన కళ్ళున్నవాడు ఈయన. ధృతరాష్ట్రుడికి చేతులకు ఉంది కానీ శరీరానికి లేదు. అందువల్ల ఏ రకంగా చూసినా నా వంటి వాడు లేడు, ఇదేమిటి నా కర్మ అనగానే అప్పుడు ఆ కోతి, ఏమినాయనా మహాబల సంపన్నుణ్ణి, నాగాయుత బల సంపన్నుణ్ణి, ఆంజనేయుడు తమ్ముణ్ణన్నావు, లంకానగరానికి సముద్రం లంఘించి వెళ్ళినట్టు పెడతానన్నావు, తోకనే కదపలేకపోయావు అన్నట్ట, ఏం చేస్తాను నా నాగాయుత బలం పోయినట్టుంది అన్నట్ట. నువ్వు అన్నది నిజమే నాయన, ఈ యుగంలో నీ వంటి నాగాయుత బల సంపన్నుడు భుజపరాక్రమం కలిగిన వాడు ఈ యుగంలో లేడు, అది సందేహం లేదనగానే అప్పుడు వెలిగింది దీనికి. ఈ యుగంలో అన్నావు నిజమే, నీవెవరివి, నిజం చెప్పు మహానుభావ మహాత్మా, ఈ యుగంలో తప్ప మరొక యుగంలో అనే మాట నీ నోటి వెంబడి వచ్చిందంటే నాకెందుకో నీ మీద అనుమానంగా ఉందనగానే నీ అనుమానం నిజమే, నేనే హనుమంతుడని టక్కన లేచి కూర్చున్నాడు ఆయన. బ్రహ్మానంద భరితుడైపోయాడు భీముడు. ఎదురుగుండా గగుర్పాటు కలిగించేటటువంటి మేరుపర్వతం వంటి రంగుతోటి మహాసుందరాకారుడు, సుందరే సుందర కపి అని, సుందరుల్లో కల్లా సుందరుడు ఆయన కనబడగానే పాదాల మీద పడిపోయాడు. ఇప్పుడు నా జీవితం ధన్యమైపోయింది మహాత్మా, ఇక్కడ తపస్సు చేస్తున్నామని ఒకప్పుడు విన్నాను బ్రహ్మానందం, మరి నాకు నీ పూర్వరూపం చూడాలనుంది అనగానే తప్పు అది కుదరదు అన్నాడు ఆయన. ఈ కాలములో నేను మళ్ళీ అటువంటి రూపం చూపించలేను. మయా ధన్యతరో నాస్తి యదార్యం దృష్టవానహం అనుగ్రహో మే సుమహాన్ తృప్తిశ్చ తవ దర్శనాత్. నా వంటి అదృష్టవంతుడు లేడు. ఎప్పుడో త్రేతాయుగంలో రామచంద్ర ప్రభువుకి సహాయం చేసిన మా సోదరుడు ఉన్నాడని వినడమే కాని కళ్ళారా చూసి అవకాశం రాలేదు. వాడు వచ్చాను నీ అంతటా నీవు నన్ను దర్శనం చేసుకోవడానికి, ఇక్కడ నీ రూపాన్ని చూపించావు, నిన్ను చూచాను, నా జీవితం ధన్యమైంది, నా తపస్సు పండించింది, నాకు దివ్యానుగ్రహం కలిగింది, నీ దర్శనంతో తృప్తి పొందాను, నా జీవితం సఫలమయ్యింది. తండ్రి నాకు నీ విశ్వరూపం చూపించంటే హనుమంతుడు, ఇప్పుడు నీకు ఆ విశ్వరూపాన్ని ఎంత కోరినా చూపించలేను. అయం ప్రధ్వంసనకాల, ఈ కాలం విధ్వంస కాలం. ఈ కాలంలో ప్రజలు ఒకళ్ళొకళ్ళు చంపుకుంటారు, ఎవరికి ఎవరి మీద నమ్మకం ఉండదు, నాస్తికవాదం ప్రబలుతున్న కాలం. మరికొద్ది రోజుల్లో కలియుగం రాబోతోంది. ఆ కలియుగం వచ్చే ముందు లోకమంతా మారిపోయింది. ఈ భయంకర కాలంలో నాద్య తద్రూపమస్తిమే, ఆనాటి ఆ విశ్వరూపం నాకు రాదు, నేను చూపించను. యుగం సమనువర్తామి కాలోహి దురతిక్రమ, నేను యుగాలని అనుసరిస్తాను. ఏ యుగములో ఎప్పుడు ఎంత రూపం ఉండాలో అంతే రూపం ఉంటుంది. ఆనాటి శక్తి ఈనాటి నాకెక్కడొస్తుంది? ముసలితనంలో పడుచువాళ్ళ ఎగిరి గంతులు వేయగలరు ఎవరైనా? మేము కూడా అంతే, కాలాన్ని బట్టి మారిపోతాం, కాలాన్ని దాటలేం అనగానే భీముడు యుగ ధర్మాలు ఏమిటో చెప్పు అన్నయ్యా అన్నట్ట. అయితే చెబుతున్నా విను, నీ మీద వాత్సల్యంతో నిన్ను అనుగ్రహించడానికి, భవిష్యత్తులో శుభం కలిగించడానికి యుగధర్మాలు చెబుతున్నాను. యుగధర్మములు విన్నవాడు నాశనం కాడు. కృతమేవ న కర్తవ్యం తస్మిన్ కాలే యుగోత్తమే. కృతయుగంలో కృతమే కాని అకృతం లేదు. అంటే అర్థం ఏంటో తెలుసా? కృతయుగంలో ఎవరు చేయవలసిన పనులు వాళ్ళు సంపూర్ణంగా చేశారు, మిగుల్చుకునేవారు కాదు. తెల్లవారుజాము లేవాలి, ఇంకా లేవడమే. ఈ ఒక్క పూటకి 7 దాకా బద్దకిద్దాం అనుకునేవాడు కదట. రాత్రి 1 గంట దాకా తిరిగి వచ్చి పడుకుని పొద్దున్నే లేవలేకపోవడం అనేది ఆ రోజుల్లో ఉండేది కాదు. సమయమునకు నిద్రపోవడం, సమయమునకు లేవడం, సమయమునకు భోజనం చేయడం, సమయమునకు అర్ఘ్యప్రదానం చేయడం, సమయమునకు యజ్ఞములు చేయడం, ఎవడి కర్తవ్యం వాళ్ళు చేశారు, పనిని మిగల్చడం లేదు. అంటే రేపటికి లేదు పని. ఇంకా చెప్పాలంటే ఎల్లుండి చేయాల్సిన పని రేపే చేసేవారట, రేపటి పని ఇప్పుడే చేసేవారట. దానినే, ఈ భారతంలో ఉన్నదానినే కబీర్ దాసు కాళ్ళు కరేసో ఆజుకరై ఆజుకరైతో అబ్బో పల్లమే పరలయ హోయగి బహురికరోగే కబ్బన్నాడు ఆయన. కాళ్ళు కరే అంటే కల్ కర్ణేక కాం కల్క కాం ఆజహీకరో అంటే రేపు చేయవలసిన పని ఈ రోజే చెయ్యి, ఈ రోజు పని అబ్బు ఇప్పుడే చెయ్యి, రేపు చేద్దాం మాపు చేద్దాం అనుకోకు. ఎందుకంటే రేపటిలోపు ఏం దొరుకుతుందో తెలియదు కనుక. మనం చూస్తాం కదా, రేపు వస్తామండి అంటాడు గురువుగారు, వాడు మాయమైపోతాడు, దౌర్భాగ్యుడు. ఇలాగ ఏ క్షణంలో ఏం దొరుకుతుందో మనకి తెలియదు కనుక ఎప్పుడు చేసే పని అప్పుడు తక్షణం చెయ్యాలి. ఒక్క క్షణంలో ప్రళయం వస్తుందట, నువ్వు అనుకున్న చేయలేవు కాబట్టి అనుకున్న పని తక్షణం చేయాలి. అందుకే దాన ధర్మాల విషయాల్లో మరీ చెప్పారండి, రేపెప్పుడో దానం చేద్దాం, రేపెప్పుడో యాత్ర గడదాం. అంటే నువ్వు ఉండొచ్చు ఉండకపోవచ్చు, లేదా ఆ యాత్రకు వెళ్ళే ఓపిక నీకు ఉండకపోవచ్చు, ఇంకేదన్నా జరగచ్చు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో మనకి తెలియదు, అప్పుడు నువ్వేం చేయగలవు? అనుక్షణం. అందుకే జాగరూకులై మానవులు చెయ్యవలసిన పని ఆ క్షణమే చెయ్యాలి. కృతయుగంలో అందరూ అలాగే ఉండేవారు, తమ తమ ధర్మాలు నిర్వర్తించేవారు. అందుకే ఆ కాలంలో ధర్మం 4 పాదాల నడిచింది. శ్రీ మహావిష్ణువు భూమి మీద తరచూ అందరికీ కనబడేవాడు. ఆ శ్రీహరి ఆ కాలంలో శుక్లవర్ణం తెల్లని రంగులో ఉండేవాడు, అందరినీ అనుగ్రహించాడు ఆయన. ఆ కాలంలో భూలోకంలో మానవులు దేవలోకానికి వెళ్ళొచ్చేవారు, దేవతల్లాగా ఎక్కడికైనా వెళ్ళగలిగేవారు. దేవతలకి మానవులకి ఇచ్చిపుచ్చుకునే సంబంధం ఉండేది. దేవతలు తరచుగా భూమి మీద ఉండేవారు. క్రమంగా యుగం మారింది, త్రేతాయుగం వచ్చింది. 4 పాదాల మీద నడిచే ధర్మంలో 1 పాదం లుప్తమయ్యి ధర్మం 3 పాదాల్లోకి వచ్చింది. కొంత దేవతల యొక్క భూలోకానికి రావడం అనేటటువంటి రాపిడి తగ్గింది. చీటికి వాటికి వచ్చే దేవతలు కొంచెం తగ్గించారు. దేవతలకి మానవులకి మధ్యలో సంబంధం కొంచెం తగ్గింది. అయినా ధర్మం ఎక్కువ భాగమే నడిచింది. ఆ కాలంలో కూడా యజ్ఞాలు చేశారు, దానములు చేశారు, ధర్మంగానే నడుచుకున్నారు. ఆ కాలంలో శ్రీహరి అరుణవర్ణంతో ఎర్రని రంగుతో ఉన్నాడు. ఇక క్రమంగా ద్వాపరయుగం వచ్చింది. ద్వాపరే చెయ్యుగే ధర్మ ద్విభాగోన ప్రవర్తతే విష్ణుత్వై కృష్ణతాం యాతి చతుర్థ వేదయేవచ. ద్వాపరయుగంలో ద్విభాగ ఓనః అంటే 2 భాగాలు తగ్గింది, అనగా ధర్మం 2 పాదాల మీదే నడిచింది. 4 పాదాల ధర్మం పోయింది, 2 భాగాలు అయ్యింది. ఈ 2 భాగాలు అవడం వల్ల ఏమైపోయింది? క్రమంగా ప్రజల్లో స్వార్థం పెరిగింది. క్రూరులైన దుర్యోధనులు వంటి వాళ్ళు పెరిగారు, హింస చేసేవాళ్ళు పెరిగారు. విష్ణుమూర్తి కూడా ఈ పాపం తట్టుకోలేక నల్లబడిపోయాడు, నీలం వర్ణంలోకి వచ్చేశాడు. అందుకే ఆయన కృష్ణవర్ణంలోకి వచ్చాడు. వేదములు 4గా విభజించబడ్డాయి. దాంతో ఏమైంది? పూర్వం ఉన్నంత ధారణాశక్తి తగ్గి వేదములను కొంత క్లుప్తీకరించవలసి వచ్చింది. ఈ యుగంలో కూడా భగవంతుడు భూమి మీద ఉన్నాడు. దేవతలు పూర్వం ఉన్నంత వేగంగా కాకపోయినా మధ్య మధ్యలో వస్తూ పోతూ ఉంటారు. ఇక రాబోయే కాలం ఉన్నది, అది భయంకర కాలం, క్లిష్ట కాలం అది. పాదే నైకే న కౌంతేయ ధర్మ కలియుగే స్థిత. ఇంకా కలియుగంలో ధర్మం 1 పాదం మీద ఉంటుంది, 3 పాదములు నశించిపోతాయి. దాంతో వేదాచారాహ ప్రశామ్యంతి, వేదాచారములు నశించిపోతాయి. వేదాలు చదివేవాళ్ళు తగ్గిపోతారు, అర్థం చెప్పేవాళ్ళు తగ్గిపోతారు, అందులో ఉన్నట్టుగా పలికేవాళ్ళు, అందులో ఉన్న ధర్మములను నిలబెట్టేవాళ్ళు, ఆచరించేవాళ్ళు తగ్గిపోతారు. ప్రొద్దుటి పూట లేవడం తగ్గిపోతుంది. ఇళ్లల్లో అందరూ ప్రత్యేకమైన యంత్రాలు పెట్టుకుంటారు, వాటిల్లో సినిమాలు చూస్తూ గడుపుతారు. అంటే టీవీలు అనమాట, అప్పుడే చెప్పేశారు. 24 గంటలు అలా చూస్తూ కూర్చుంటారు. మంచి కార్యక్రమాలే కాదు, పిచ్చ కార్యక్రమాలు చూస్తారు. దెబ్బకట, దొంగల ముఠ, లేకపోతే అదే బాహుబలి 2-1 ఏమి ఎంతకాలం చూస్తాం ఇవి చూడడం కాదని అంటే అదే పిచ్చగా బతుకుతారు. ఈ విధంగా నిరంతరం రకరకాలైన వ్యసనాలకు గురైపోతారు. రాత్రిపూట నిద్రపోవడం పోయి రాత్రిపూట మెలకుగా ఉండడం ఎక్కువ ఉంటుంది. నిశాచరులు అంటారు వీళ్ళు, అంటే నిశాచరులు అంటే రాక్షసులు. ఇప్పుడు కలియుగంలో 90% రాక్షసులు ఉంటారట, మీలాంటి 10% దేవతలు ఉంటారు. దేవతలు కొద్దిమంది, పూర్వదేవతలు 10%, 90% అపూర్వ దేవతలు. ఈ విధంగా పెరిగిపోతారు, మహాపాపాలు పెరిగిపోతాయి. ఎవరు ఎవరిని నమరు, భార్యాభర్తలు ఒకళ్ళతో ఒకళ్ళు నిరంతరం విరోధిస్తూ ఉంటారు, గురువులకి శిష్యులు భయంకర ద్రోహం చేస్తూ ఉంటారు, గురువులైన వాళ్ళు స్వార్థం కోసం వాళ్ళు కూడా వేదాచారాలు విడిచిపెట్టి భ్రష్టాచారాల్లో గడిపోతారు, పెద్ద పెద్ద పొట్టలు పెంచుకుంటూ ఉంటారు. ఈ విధంగా వాళ్ళు కూడా ఛానల్స్ పెడతారు, శంకరాచార్యులు లాంటి వాళ్ళని తిట్టడం మొదలు పెడతారు, ఓ అధర్మాన్ని వ్యాప్తి చేస్తారు. వాళ్ళు కూడా మహాపాపాత్ములు, డబ్బు కోసం కక్కుర్తి తినేవాళ్ళు ఉంటారు. అసలు సిసలైనటువంటి పరంపర ధర్మాన్ని నిలబెట్టేటటువంటి పీఠాలను విమర్శించే పాపాత్ములు తయారవుతారు. ఉపద్రవాహ ప్రవర్తంతే, ఉపద్రవాలు పెరిగిపోతాయి. సకాలంలో వర్షాలు కురవు, వేసవికాలం తప్ప ఎక్కడ చల్లనైన కాలం లేకుండా పోతుంది. భూమి మీద ఉక్కిరి బిక్కిరి అయ్యే వేడి పెరిగిపోతుంది. మనుష్యులు ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, ఒక్కపోతకి తట్టుకోలేక నశించిపోతారు. క్రమంగా భూలోకంలో వర్షాలు తగ్గుతూ ఉంటాయి, చలి తగ్గుతూ ఉంటుంది. హిమాలయ పర్వతాల్లో కూడా విధ్వంసం మొదలవుతుంది. ఆధయః అంటే రోగాలు పెరిగిపోతాయి. క్షుద్భయం తథా ఆకలి పెరిగిపోతుంది. గంట గంటకి తినకపోతే ఉండలేట. అందుకే మీరు చూసారు లేదు, ఉపన్యాసానికి వచ్చేవాడు కూడా పొట్లాలు తెచ్చుకుంటున్నారు, మధ్యలో కాసే బయటకు వెళ్ళడం, షుగర్ అనడం, వేసుకోవడం, మంచినీళ్ళు తాగడం, రావడం, ఏం చేస్తాం అలా అయిపోతాయి. రోగాలు పెరుగుతాయి, ఆకలి పెరిగిపోతుంది, కింద కూర్చోలేరు, కాళ్ళు నొప్పులు పెరిగిపోతాయి, కుర్రాళ్ళు కూడా కుర్చీలో కూర్చుంటారు. పోనీ ముసలాళ్ళు అంటే తప్పదనుకోండి, ఏదో 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చిన వాళ్ళు అంటే కలియుగాన్ని బట్టి ఆరోగ్యంలో మార్పులు వస్తున్నాయి. అదేంటో తెలియదు, 15 ఏళ్ళ కుర్రాళ్ళకు కూడా ఓపిక లేదు, వాళ్ళు కింద కూర్చోలే అనమాట. ముసలాళ్ళనేమో కింద కూర్చోబెడతారు, వీళ్ళు పైన కూర్చుంటారు టీవీగా. ఈ విధంగా ముసలాళ్ళు చిన్నవాళ్ళు అందరికీ కూడా రోగాలు పెరుగుతాయి, ఈ విధమైన ఆకళ్ళు పెరిగిపోతాయి, భయంకరమైన మార్పులు వచ్చేస్తాయి. ఇన్ని దరిద్రపు లక్షణాలు ఉన్నా, ఒకళ్ళతో ఒకళ్ళు కొట్టుకు తెచ్చిపోతున్నా, ధర్మకార్యాలకు విరుద్ధంగా వెడుతున్నా, ఒకే ఒక్క స్వల్ప మహత్తరమైన శక్తి ఈ కలియుగంలో ఉన్నది. అదేమిటో తెలుసా, చేసిన పుణ్యం ఎంతైనా కొండంత ఫలితం మాత్రం ఇస్తుందిట. వాడి ఇచ్చేది 100 రూపాయలు దక్షిణ ఇచ్చిన వాడికి 100,000 రూపాయలు దానం చేసిన పుణ్యం వస్తుంది. అసలు కొన్ని సమయములలో ఈ కలియుగంలో మానవులు పుణ్యము చేస్తానన్నంత మాత్రం చేతనే పుణ్యం చేసిన ఫలితం వస్తుందన్నమాట. అంటే రేపు పొద్దున పురాణం వింటాను అనుకుంటే విన్న ఫలితం వస్తుంది. అందుకే కొంతమంది ఇలా రావడం మానేస్తున్నారు. అలా మానవుని కసుమా, నేను ఏమైనా రేపు 6 వచ్చేస్తాను అని మొక్కుకుంటుంది ఆవిడ. అందువల్ల ఏమవుతుంది, మొక్కుకున్న ఫలితం వస్తుంది. ఎలాగో మొక్కుకున్నాను కదా, పద్మాగర్ గారు చెప్పనే చెప్పారు కదా, అనుకుంటే చాలు పుణ్యం వస్తుందని అని లేటుగా వస్తుంది అనమాట. అసలు రహస్యం అది. మొత్తం మీద పుణ్యము చేస్తానంటే వస్తుంది, పాపం చేస్తేనే వస్తుంది. అందుకని కలియుగంలో ఎంత పాపం ఉన్నప్పటికీ ఈ చిన్న ఒక సుకృతం ఉంది గనక, అంటే పుణ్యము చేస్తానంటేనే ఫలితం వస్తుంది గనక, స్వల్ప పుణ్యం కూడా మహత్తరమైన పాపం నుంచి రక్షిస్తుంది గనక, మానవులు కొంతలో కొంత అదృష్టం అవుతారు. అది లేకపోతే అసలు బ్రతకలేరు సుమా. అనగానే భీముడు, నువ్వు ఇవన్నీ చెప్పగానే నాకింకా నీ మీద భక్తి పెరుగుతున్నది. తండ్రి, ఇన్ని ధర్మములు చెప్పి నన్ను అనుగ్రహించావు, నీ విశ్వరూపం చూపించు, అది చూడకుండా నేను కదలను, ఏమైనా ఇక్కడే ఉంటాను, ఉపవాసం ఉండి ఇక్కడే ఉండి నీకోసం ప్రాణం విడుస్తాను, నువ్వు మాత్రం నీ రూపం చూపించనగానే, నాయన నేను చూపించను అన్నాను కానీ నువ్వు గట్టిగా అడిగితే కాదంటానా, భక్తులకి ఏ యుగంలో అయినా నేను ఒకే రూపం చూపించగలను, అది సామాన్యమైన మానవులతో అనే మాట. నీ పట్టుదల పరీక్షించడానికి ఆనాటి రూపం ఈనాడు నా దగ్గరికి రాదన్నాను, కానీ నేను తలుచుకుంటే ఎంత కావాలంటే అంత రూపం పొందగలను. రామచంద్ర ప్రభు సీతాదేవిని వెతికి ఆ వార్త తనకి చెప్పినప్పుడు నన్ను అనుగ్రహించాడు. అప్పుడు సీతామాత ఎంతో ప్రేమతో, రాముడు నిన్ను అనుగ్రహించాడు గనక నేను నీకు ఒక వరం ఇస్తున్నాను, సీతారాముల నామము భూలోకములో ఉచ్చరింపబడుతున్నంత కాలం నువ్వు భూమి మీదే చిరంజీవిగా ఉండు, ఆ తర్వాత ఇంకా ఉచ్చరింపబడదు అంటే అర్థం ప్రళయం, ప్రళయ కాలంలో నువ్వు బ్రహ్మలోకానికి పోతావు, రాబోయే కాలంలో బ్రహ్మ అవుతావు, నీకెప్పుడూ ఒకే శక్తి ఉంటుంది, మిగతా వాళ్ళకి మళ్ళీ శక్తి తగ్గడం పెరగడం ఉండదు, నువ్వు ఎప్పుడూ ఒకే విధమైన శక్తి కలిగి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ శక్తిని పొందగలవు అని వరం ఇచ్చింది. ఆ తల్లి అనుగ్రహం వల్లయ్యా నేను చిరజీవికి ఎక్కడున్నాను, ఆ తల్లి అనుగ్రహం నా మీద ఉన్నంతకాలం నా శక్తి ఎప్పుడూ తగ్గదు, నాకు నాశనం లేదు, నేను చిరజీవిని, ఇప్పుడు నువ్వు పట్టుదలతో నా రూపం చూడాలనుకుంటున్నావు గనక ఇదిగో చూడు అని అమాంతంగా ఒక్కసారి ఆ భీముడి కోసం భూమి ఆకాశాలు నిండిపోతున్న పూర్వ రూపం ధరించాడు. అతులితమై
ద్వితీయ కనకాద్రియొకో ఇదినా నిజాంగమూర్జితముగ పిల్చి పుచ్చమున చేసి దిగంతములందుచున్న ఉన్నతు కపినాధు చూచి కురునందనుడప్పుడు నిమీలి తక్షుడై మతినతి విస్మితుండగుచు మారుతి కిట్లని భయంబున. ఇక తనతో పోల్చడానికి మరొక వస్తువు లేనట్టు పెరిగిపోయాడు ఆయన. సాధారణంగా ఎవడన్నా బాగా పెద్దవాడైతే ఇదిగో వీడు కొండలో ఉన్నాడు లేక చెట్టులో ఉన్నాడు అంటారు. కానీ ఈయన ఏ వస్తువుని తనతో పోల్చడానికి వీలు కానంత శరీరం ధరించాడు. సాటి లేని శరీరం, రంగు చూస్తే బంగారపు రంగు. అందువల్ల రెండవ మేరు పర్వతం సువర్ణ పర్వతంలో ఉన్నాడు. అంతకంతకి చేతులు పెరిగిపోతున్నాయి, కాళ్ళు పెరిగిపోతున్నాయి, నడుం పెరిగిపోతుంది, శిరస్సు వెళ్ళి ఆకాశానికి వెళ్ళిపోయింది. తోక భూమి ఆకాశాలను నింపుతోంది. ఆ తోక ఓంకారంలో ఉంది. దిగంతాల వరకు వ్యాపించాడు ఆయన. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఆకాశం, భూమి అంతటా నిండిపోయింది ఆయన శరీరం. అప్పుడు ఆయన శరీరం పైకి వెళ్ళిపోతూ ఉంటే ఆకాశంలో ఉన్న నక్షత్రములు నెత్తికి తగిలి నెత్తి మీద పెట్టిన పువ్వుల్లో ఉన్నాయట, చుక్కలు తల పువ్వుల కింద ఉన్నాయట. ఈ విధంగా నక్షత్రములు పుష్పములుగా మారిపోయాయంటే ఆయన శరీరం ఎంతుందో ఆలోచించండి. అలా దిగంతాల వరకు వ్యాపించి పై నుంచి చూస్తూ ఉంటే ఆయన కళ్ళు రెండు సూర్యగోళాల్లో ఉన్నాయన్నమాట. భయంకరమైన పట్టపగలింటి సూర్యుని వలె వెలిగిపోతున్నాయి ఆ కళ్ళు, ఆ తీక్ష్ణత, ఆ కాంతి, ఆ శరీరం, ఆ రంగు, ఆ తోక. ఇవన్నీ చూచి పెద్ద పెద్ద ధనుష్టలు, కోరలున్నాయి. ఆ కోరలు చూచి విస్మితుడైపోయాడు. నిజానికి జీవితంలో భయం అంటే ఎరగని వాడు ఎవడన్నా ఉన్నాడంటే భీముడు మాత్రమే. అటువంటి భీముడు ఆ విశ్వరూపాన్ని చూచి భయంబునన్ అన్నారు. భయపడిపోయాడు అనమాట, విహ్వలుడైపోయాడు. ప్రసీద ప్రసీద బాబోయ్ అన్నాడంతే. ఆయన్ని చూడగానే శరీరం కంపించింది. ఓ పక్కన ఆనందం, భీతి, ఆశ్చర్యం, విస్మయం, వినయం అన్ని ముప్పిరిగొన్నాయి. ఆ ఆనందంతో ఆయన స్తోత్రం చేశాడు. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. మనస్సు ఎంత వేగంగా వెడుతోందో అంత వేగంగా వెళ్లే ఓ మహానుభవ నీకు నమస్కారం. వాయువు వలె వేగంగా వెళ్లే నీకు నమస్కారం. ఇంద్రియ నిగ్రహం కలిగి లంకా నగరానికి వెళ్లినప్పుడు ఎన్ని రకాలైనటువంటి భంగిమలలో ఉన్నప్పటికీ స్త్రీలను చూచి ఏమాత్రం చెక్కు చెదరని ఆ నీ జితేంద్రియత్వానికి నమస్కారం. బుద్ధిమంతులలో నీ అంత గొప్పవాడు లేడు. వాయుపుత్రుడివి, వానరులలో శ్రేష్ఠుడివి. అటువంటి శ్రీరామదూతవైన శ్రీరామ భక్తుడవైన నీకు నమస్కారం చేస్తున్నాను అనగానే ఆయన ఇప్పుడు నా రాముణ్ణి చూడని వక్షస్థలాన్ని చీల్చి అందులో చూపించాట. లోపల సీత, రామచంద్రుడు, లక్ష్మణుడు అందరూ కనబడ్డారు. ఆయన అదృష్టం అండి. హనుమంతుడు కనబడితే సీతారామ లక్ష్మణుల యొక్క దర్శనమైనట్టే. శ్రీరామచంద్రం శ్రతపారిజాతం సలక్ష్మణం భూమి సుతాసమేతం ఆజానుబాహుం రఘువంశ సోమం రాజాధిరాజం శిరసా నమామి. శ్రీరామచంద్ర ప్రభువుని గురించి భక్తితో నమస్కరించాడు ఆయన. ఆ రాముడు ఎటువంటి వాడు? శ్రతపారిజాతుడు. ఎవరైనా ఒక్కసారి రామా నువ్వే దిక్కని ఆశ్రయించుకుంటే అలా ఆశ్రయించినటువంటి వాళ్ళకి కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షం వంటి వాడు ఆయన. అటువంటి వాడు సలక్ష్మణం, పక్కన ఓ పక్కన లక్ష్మణుడు ఉన్నాడు. భూమి సుతాసమేతం, అమ్మవారు సీతామాత ఉన్నది, భూపుత్రిక ఉన్నది. చేతులు మోకాళ్ల వరకు వేళ్లాడుతున్నవాడు ఆజానుబాహుడు ఆయన. రఘువంశం అనేటటువంటి సముద్రానికి చంద్రుడు, రాజు అని పిలువబడే అందరికీ ఆయనే రాజు. అందుకే ఆయనకి రాజాధిరాజని పేరు. రోజు మనం రాజాధిరాజాయ ప్రసహ్య సాహిణే అని ఆయన్నే స్తోత్రం చేస్తున్నాం. అటువంటి రాజాధిరాజుని చక్రవర్తిని మనస్సుతో భక్తితో నమస్కరిస్తున్నాను, తల వంచి నమస్కరిస్తున్నాను అనగానే మళ్ళీ యథారూపం ధరించాడు ఆయన. తండ్రి, ఆ రూపం చూడగానే నాకే విహ్వలత్వం కలిగింది. ఇటువంటి రూపాన్ని రాక్షసులు చూసి వణికిపోవడంలో ఆశ్చర్యమే ఉన్నది. ఇప్పుడు నాకు అర్థమైంది, రామచంద్ర ప్రభు అదృష్టవంతుడు. నీలాంటి దూత, నీలాంటి దాసుడు, నీలాంటి శిష్యుడు దొరకడం ఆయన అదృష్టం. గురువులకు కూడా, మహాత్ములకు కూడా ఇలాంటి వాడు దొరకాలి. ఇంత మహాశక్తి కలిగిన నీవు లంకా నగరానికి సముద్రం దాటి వెళ్లడం లెక్కేమున్నది, రాక్షసుల్ని చంపడం లెక్కేముంది, రావణాసురుడిని నువ్వు తలుచుకుంటే ఒక దెబ్బగా చంపగలవు, రామచంద్రుడికి కీర్తినివ్వడానికి అనగానే ఆయన నవ్వి, ఇంత శక్తి నాకు ఆ రాముడి అనుగ్రహం వల్ల వచ్చింది అన్నాడే. అంతేగాని
భీముడి గొప్పతనం అది, సందేహం లేకుండా నీవు తలుచుకుంటే రావణాసురుడిని తప్పగలవు, నీ శక్తి చాలా గొప్పది, నీ అదృష్టం కాదు ఆయన అదృష్టం, రాముడి అదృష్టం అని ఈయన అన్నాడు. కానీ ఈయన ఏమైనా రెచ్చిపోయాడా, అబ్బెబ్బే నిజమైన అయ్యో నేను అంత గొప్పవాణ్ణి అని, ఏ ఛానల్లో కోడెక్కి కోడే కూయిలా నేను గొప్పవాణ్ణి పక్కవాడికి రాదని. ఇదంతా రాముడి అనుగ్రహం. ఆ రామచంద్రుడి సీతామాత యొక్క ఇద్దరి యొక్క అనుగ్రహం ఉంటే, ఆ దంపతుల అనుగ్రహం ఉంటే కోతి కూడా ఇంత అద్భుతంగా ఉపన్యసించగలదు, కోతి కూడా ప్రపంచంలో ఏ పనినే చేయగలదు. అందుకే హనుమంతుడు ఇంత వినయవంతుడు గనకే భవిష్యత్ బ్రహ్మ అవుతున్నాడు ఆయన. నేను నీవన్నట్టే ఆయన అనుగ్రహంతో రావణాసురుడిని చంపగలను, కానీ ఆ రావణుడు మానవుడి చేతిలో చావాలి, ఆ మానవుడు పరిపూర్ణ మానవుడు అయి ఉండాలి, ఆ పరిపూర్ణ మానవుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే, ఆయనే రాముడి రూపంలో వచ్చి మనల్ని అనుగ్రహించారు నాయన. నీ అదృష్టవశాత్తు నా ప్రభువుని నీ ప్రభువుని నన్ను చూచావు, కానీ నీకు నేను హెచ్చరిక చెయ్యాలి. నువ్వు ఇప్పుడు వెళ్ళబోయేది సౌగంధిక పుష్పాలున్న కొలను దగ్గరికి. అక్కడ కేవలం సాహసంతో ఏమీ సాధించలేవు, ఎందుకంటే దేవతల అనుగ్రహం లేదే ఏ పని చెయ్యలేవు. అక్కడ భయంకరులైన మాయావులైన రాక్షసులు యక్షులు ఉంటారు. నువ్వు ఎంత వీరుడివైనా సాహసవంతుడివైనా వాళ్ళు కపటులు, కపటత్వంతో గొప్పవాణ్ణి పడగొట్టగలరు. అందువల్లే జ్ఞానముతో తెలివితేటలతో పనిచేయాలి. కార్యసిద్ధి పొంటే కాలంబు దేశంబు నెరిగి బుద్ధిమంతులెల్ల ప్రొద్దు సాహసంబు విడిచి సామాద్యోపాయ ప్రయుక్తి చేయుదురు యథోచితముగా. తాను చెయ్యబోయే పనేమిటో ఆలోచించాలి, ఆ పనిలో విజయం ఎలా లభిస్తుందో ఆలోచించాలి. పని చేసే ముందు ఈ పని చెయ్యగలమా లేదా, ఇందులో ఎలా విజయం సాధించాలి అని ఆలోచించాలి. అప్పుడున్న కాలాన్ని కూడా గ్రహించాలి. కాలాన్ని బట్టే ఇప్పుడు అన్ని చోట్ల ఒక రకంగా ఉంటుంది అనుకోండి, ఒక్కొక్కప్పుడు మనకు కాలం అనుకూలించదు, ప్రదేశం మంది కాదు. ఇదే నా పీఠంలో ఉన్నాను అనుకోండి, నేను ప్రదక్షిణ చేస్తుంటే ఒక క్షణం ఆగి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు గురువుగారిని గౌరవిస్తారు, ఇక్కడ ప్రదక్షిణ చేస్తే నన్ను జబ్బటుకు లాగేడవడం, ఏం చేస్తాం, ఇక్కడ దేశం కూడా చూడాలి. అందుకని కాలం చూడాలి, దేశం చూడాలి. బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు సాహసం విడిచిపెట్టి సమయమునకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటారు. సామం, దానం, భేదం, దండం అనే నాలుగు ఉపాయాలని ప్రయుక్తి చెయ్యాలి, యథోచితంగా నడుచుకోవాలి. దేవతలు నమస్కరిస్తే ప్రసన్నులవుతారు, అప్పుడప్పుడు వాళ్ళకి దండం పెట్టాలి. ఇవన్నీ చెయ్యాలి సుమ. నువ్వు వెళ్లే చోట నీకు కొంచెం ఆత్రం ఎక్కువ గనక కష్టాలు రాకుండా ఉండడానికి, ఇలారా నిన్ను కౌగిలించుకుంటాను అని దగ్గరికి తీసుకునేలా కౌగిలించుకున్నాడు, ఇక నీ శరీరం వజ్రం అయిపోయింది, నిన్ను ఏ మాయలు ఏమీ చెయ్యవు. నీకు నా కౌగులింత ద్వారా నూతన శక్తినిచ్చి ఈ కొండెక్కడం వల్ల వచ్చి అలసట చెమట పోయి జీవితంలో నీ శరీరం నుంచి దుర్వాసన రాకుండా సువాసన వచ్చేటట్టు చేశాను, ఇక ఈ రోజు నుంచి నీకు మాయలేవి నిన్ను దుర్మరణం పాలు చెయ్యవు. గండాలు వస్తాయి, గండములన్నీ ధర్మబలంతో గట్టెక్కుతావు. ధర్మరాజు అనే ఒక ధర్మమూర్తిని వెంట ఉండి నీకు ప్రాణాపాయ స్థితిని రాకుండా చూస్తాడు. ఇక నీకు శుభం కలుగుతుంది, పుష్పాలు దొరుకుతాయి, 12 ఏళ్ళు అరణ్యవాసం, 7 ఏళ్ళు అజ్ఞాతవాసం పూర్తవుతుంది. ఇక ఆపై ధర్మరాజు సింహాసనం మీద కూర్చుంటాడు. అవును, అప్పటిదాకా ఆగక్కర్లేకుండా నీకేమైనా సాయం చేయమంటే కూడా సాయం చేస్తాను, నువ్వు అను. ఈ తోక ఎక్కడి నుంచే పెంచి కౌరవులందరినీ కట్టగట్టి చుట్ట చుట్టి ఇక్కడికి తీసుకొచ్చి బండరాళ్ల మీద 4 మోదులు మోది కొబ్బరికాయ పగలగొట్టినట్టుగా వాడు తలకాయలు పగలగొట్టాను అనగానే భీముడు చిరునవ్వు నవ్వి, ఆయన అంత పని చేయగలడు కదా, అందుకని ఇంతయున్ కపినాథ నీకిది ఏమి పెద్ద, ఇంతయున్ కపినాథ నీకిది ఏమి పెద్ద మహాఘవా, అభ్యంతరంబున ఉద్ధత ప్రతిపక్ష వీరులనేమ నిర్జింతుమెవ్వరు మాకు మీ దయజేసి మార్కొనునంత అత్యంత వీరులు లేరు భూవిదిత ప్రతాప బలోన్నతి. నీవన్నది నిజమే కపీశ్వర, నువ్వు తలుచుకుంటే అసలు తోక కూడా అక్కడికి పోనివ్వక్కర్లా, ఇక్కడి నుంచే ఉఫ్ నూత్తే వాళ్ళంతా ఎగిరిపోతారు. నీకిదేం పెద్ద ఘనకార్యమా, భయంకర యుద్ధంలో నీవు వచ్చి మాకు సాయం చేసి శత్రువుల్ని చంపవలసినంత అవసరం లేదు. ఎందుకో తెలుసా, నీవు అడుగు పెట్టవలసినంత వీరులు అక్కడ లేరు. మాకు దైవానుగ్రహం వల్ల నీవు ఊహించినంత క్రూర శత్రువు లేరు. అయ్యో ఉన్నవాళ్ళు అంటావా, ఏదో మా అన్నయ్య కోసం నేను ఆగాను కానీ నేను తలుచుకుంటే ఆ దుర్యోధనుడు ఎంత, వాడి మొహం వాడెంత, వాళ్ళు ఆయుధాలు పట్టుకుంటే యుద్ధం చేయాలి కానీ నాతో, అలా కాకుండా మల్ల యుద్ధానికి రమ్మను, ఇలా దెబ్బలు తెరిచి వెళ్ళి ఒక్కొక్కడిని 4 సార్లు బాధ్యానంటే దెబ్బరొట్టిలో నేలకు అతుక్కుపోతారు వాళ్ళు. అంచేత మేమే మా పరాక్రమంతో వాళ్ళని జయిస్తాం. నీ దయ వల్ల
నీవొచ్చి సాయం చేస్తే కాని విజయం పొందలేనంత భయంకర ప్రతాపం కలిగిన వాడు ఓ ఒక్కడు కూడా లేడు, మాకేం భయం లేదు, కానీ నాకు ఒక చిన్న సాయం మాత్రం చెయ్యి. ఎప్పటికప్పుడు మాకు ధర్మమునందు మాత్రం బుద్ధుండేలా చెయ్యి. ధర్మం తప్పకూడదు మేము అనగానే ఓహ్ నీ ధర్మనిష్టగా ఇచ్చాను, ఎప్పటికీ మీరు అధర్మపరులు కారు, ధర్మం ప్రకారం విజయం పొందుతారు. కానీ నాకు కూడా ఇంకో ఉత్సాహం కలిగింది, నా సోదరుడి అయిన నువ్వు యుద్ధరంగంలో గదాఘాతాలతోటి శత్రువులు చీల్చి చెండాడుతూ ఉంటే, ఒకప్పుడు లంకానగరంలో నేను రాక్షసుల తలకాయలు గదతో పగలగొట్టినట్టుగా నువ్వు కూడా పగలగొడుతుంటే చూడాలనుంది. ఆ చూడ్డానికి నేను ఒక మార్గం ఎన్నుకుంటున్నాను, నేను అర్జునుడి యొక్క జెండా మీద ఉంటాను, జెండాపై కపిరాజుగా ప్రసిద్ధికి ఎక్కుతాను, ఆ యుద్ధాన్ని చూస్తాను, అర్జునుడి మీదకి దివ్యాస్త్రాలు రాకుండా కృష్ణుడితో పాటు నేను కూడా కాపాడతాను, మేమిద్దరం అర్జునుడికి రెండు కళ్ళు అవుతాం, అటు పరమాత్ముడు కృష్ణుడు, ఇటు జెండా మీద నేను, ఆ జెండా మీద ఉండి నీ ఎజెండా కూడా చూస్తూ ఉంటాను, నిన్ను కూడా చూసుకుని సంతోషిస్తూ ఉంటాను, మిమ్మల్ని వీక్షిస్తా, సాయం చెయ్యను, అలా చూస్తూ ఉంటాను అంతే. అనగానే అంతకంటే అదృష్టమా, నువ్వు జెండా మీద ఉంటే మాకు పెద్ద అండే సంతోషం అన్నట్ట. ఆ తర్వాత ఆయన మళ్ళీ యథాప్రకారంగా మారివైపోయి, ఇంకొక రహస్యం నేను ఇక్కడున్నానని చెప్పకు, జనాలంతా చిక్కడ పడతారు, నువ్వు ఎవ్వరికీ రహస్యం చెప్పకు సుమా అన్నట్టు. అందుకే ధర్మరాజు కూడా చెప్పలేదు తెలిసిన, ఇది మన ఇద్దరి మధ్యనే ఉంచు, నేను ఇక్కడ ఉన్నానని తెలిసినప్పటి నుంచి జనం అందరూ నీ దగ్గరకు వస్తారు, భీమసేన భీమసేన ఎక్కడున్నాడు ఆంజనేయుడు అంటారు, నువ్వు మొహమాటానికి పోతావు, ఇక అక్కడ నుంచి చెబుతావు, వచ్చి నన్ను తిండి తిన్నవరు, పురాణం చెప్పడానికి చదువుకునేవారు, ప్రాణం తీస్తారు పొద్దున సాయంకాలం దాకా, ఈ బాధ నేను పడలేను, నేను ఏదో ఎవరికీ కనపడకుండా అదృశ్య రూపంలో ఉన్నాను, నా అంతట నేను కావాలని దర్శనమిస్తే తప్ప నువ్వు మాత్రం కేర్ ఆఫ్ అడ్రస్ చెప్పకనగానే నీ అనుగ్రహం అలాగే అన్నట్టే. ఈ భారతం చదువుతున్నప్పుడల్లా భీముణ్ణి ఆయన నేను ఎక్కడున్నానో చెప్పొద్దన్నట్ట, చెప్పనిస్తే బాగుండు, భీముడు ఎక్కడున్నాడో వెతుక్కుని వెళ్ళేవాడు నేను కూడా. అంటే భగవంతుడు కావాలని ఆ రోజులలో భీముడు చెబితే అక్కడికి రాగలిగేవాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ వచ్చి పడుతూ ఉంటే రకరకాల పిచ్చ ప్రశ్నలు వేస్తారు, కోరి రకరకాల కోరికలు కూడా కోరతారు, ఆ కోరికలన్నీ తీర్చలేక ఈయన బాధపడాలి. అందుకని ఎవరికీ ఇది దేవరహస్యం చెప్పొద్దన్నాడు ఆయన. అక్కడి నుంచి ఈ మహానుభావుడు హనుమంతుని యొక్క కటాక్షం వల్ల, ఆయన కౌగిలింత వల్ల, ఆయన మాటల వల్ల పుట్టిన సముత్సాహంతో మళ్ళీ ఆయుధాలు తీసుకుని ఇప్పుడు ఇంతకు పూర్వం కంటే రెట్టించిన ఉత్సాహంతో బయలుదేరాడు. అసలు అలసట లేదు, దాహం లేదు, ఏ బాధ లేదట, ఎంత సుఖంగా ఉందో. ఆ భగవంతుడు అలా నిమరగానే కౌగిలించుకోగానే ఈయనకి అన్ని శక్తులు వచ్చాయి, ఉత్సాహంతో ముందుకెళ్ళిపోయాడు. వెళ్ళగా వెళ్ళగా ఈ సౌగంధిక పుష్పాలున్న పెద్ద కొలను కనపడింది. ఆ కొలను దగ్గరికి కేవలం భీముడి శక్తి అయితే వెళ్ళలేడు, ఎందుకంటే అదంత చలి ప్రాంతం, మాయా ప్రాంతం, కనపడదు అది. హనుమంతుడి యొక్క అనుగ్రహంతో అది కనపడింది. వెంటనే అక్కడికి వెళ్ళి ఒకసారి శంఖం బయ్యి అనుది అందులో హాయిగా స్నానం చేసి మంచినీళ్ళు తాగి ఓ 100 పుష్పాలు మూట కట్టుకున్నాడు కోసి, అవి పుచ్చుకుని ఒడ్డుకొస్తూ ఉండగానే వెంటనే కుబేరుడి యొక్క అనుచరులంతా ఘోర యుద్ధానికి వచ్చారు, మీదకి చితక్కొట్టి పారేశాడు, గద పుచ్చుకుని కనిపించినవాడు కనిపించినట్టు ఓతకోత కోసేశాడు. వాళ్ళ మాయా యుద్ధం ఆయన ఏం చేయలేకపోయింది, తలకాయలు పగలగొట్టి పారేశాడు. ఈలోపు అక్కడ ధర్మరాజు గారు ద్రౌపది తన దగ్గరికి వచ్చాక, ద్రౌపది ఇందాక నీతో పాటు భీముడు కూడా వచ్చాడు, ఇప్పుడు ఆ భీముడేడు, వాడిని ఎక్కడికైనా ఒంటరిగా పంపావా, నాకు అనుమానం మీ ఇద్దరు కలిసి వెళ్ళారంటే ఆ అగ్ని వాయువుల్లో ఉంటారు, ఈ భీముడిని రెచ్చగొట్టి గిల్లి ఎక్కడికైనా పంపావేమో అన్న అనుమానం, కొంపదీసి భీముడిని రెచ్చగొట్టి దుర్యోధనుడి తలకాయ పగలగొట్టమని పంపలేదు కదా అంటే, లేదండి అంతమైన ఎలా చేస్తాను, నేను మీ భార్యనే కదా, ఇప్పుడు యుద్ధానికి పంపలా, పువ్వుల కోసం పంపానని పువ్వు చూపించిందిట, ఈ పువ్వు యక్షపర్వతంలో ఉంటుంది, అదేమో కుబేరుడిది, మనవాడు ఏం సాహసం చేశాడో నడవండ్రా బాబు అని మళ్ళీ ఘటోత్కచుడిని పిలిచి మమ్మల్ని అందరూ అక్కడికి తీసుకెళ్ళానట. ఈ ఘటోత్కచుడితో పాటు వీళ్ళంతా అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్లేసరికి తలకాయలు పగిలిపోయి, తోకలు విరిగిపోయి, కాళ్ళు విరిగిపోయి, చేతులు పగిలిపోయి, మూలుగుతూ కొందరు చచ్చి కొందరు యక్షులు కుయ్యో మర్రు అంటున్నారు. వీళ్ళందరినీ ఇలా పడగొట్టిన వాడు భీముడే అని తెలుసుకుని ఒక రకంగా ఆనందం కూడా కలిగిందిట, ఎంతమంది యక్షుని ఒంటరిగా కూల్చాడు అసహాయ సూర్యుడు భీముడు, ఇటువంటి వీరుడు నా తమ్ముడు, వీడు అండగా ఉండగా ఈ దుర్యోధనాదులు వాళ్ళేం చేస్తారని ఒక ధైర్యం కూడా, కానీ అన్యాయంగా వీళ్ళందరినీ ఎందుకు కొడతాడు అని కొంచెం బాధ. ఇవన్నీ కలగా పులగమై భీముడికేసి చూశాడు. అప్పటికి భీముడు పువ్వులు పుచ్చుకొస్తూ ఉన్నట్ట, వెంటనే కౌగిలించుకుని, నాయన ఎందుకు ఇలాంటి సాహసాలు చేస్తావు, నిన్ను నమ్ముకుని మేము బతుకుతున్నాం, నువ్వేమో చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతావు, ఏమైపోయావోనని బెంగ నువ్వు మహాత్ముడివి వీరుడివి కాదనను, అయినా దుస్సాహసం అన్ని వేళలా పనికిరాదు సుమా, ఎంతమందితో ఎందుకు యుద్ధం చేసి వీళ్ళ తలకాయలు పగలగొట్టావంటే వాళ్ళ తలలు పగలగొట్టకపోతే నా తలకాయ పగులుతుంది, వాళ్ళు గదలు పుచ్చుకుని కొట్టడానికి వచ్చారు, పౌరుషవంతుండైన క్షత్రియుణ్ణి పగలగొట్టకుండా ఉంటానా అన్నట్ట. ఇంతలో అక్కడికి కుబేరుడొచ్చి, సాహసానికి మెచ్చుకున్నాను, మీ అందరూ ఇక్కడికి దగ్గరలో ఉన్నటువంటి
ఆరిష్నిష్ఠేయుడు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయా ఋషి యొక్క ఆశ్రమంలో ఉండండి, ఈ చచ్చిన వాళ్ళందరినీ నేను మళ్ళీ బతికించుకుంటాను ఇంద్రుడి ద్వారా అమృతం తెప్పించి. కానీ భీమసేన చీటికి వాటికి యుద్ధం చేయకే అని హెచ్చరించి, మీరు ఇక్కడ ఆశ్రమంలో హిమాలయాల్లో ఉండండి, రోజు మీకు దివ్యాన్నం పరమాన్నాలు పంపిస్తాను, మంచి రుచి కలిగిన అమృతం వంటి నీరు పంపిస్తాను అని వారందరికీ ఆరిష్నిష్ఠేయుడని పేరు కలిగిన ఒక మహానుభావుడైన ఋషి యొక్క ఆశ్రమం చూపించాడు. ఆ ఆశ్రమం చాలా పెద్దది, అందులో ఎన్ని వేల మందైనా ఉండొచ్చు. ఆ ఋషీశ్వరుడు తన తపశ్శక్తితో ఆశ్రమాన్ని స్థాపించాడు. అక్కడ కొద్ది రోజులు హాయిగా ఉండిపోయారు వాళ్ళు. అది కుబేరుడి తోటట పైగా, అందుకని ఆ తోటలో హాయిగా సుఖంగా కష్టాలు లేకుండా చల్లగా ఉన్నారు. భోజనాలు ఉండేవి, మంచినీళ్ళు ఉండేవి. ఇంతలో అక్కడికి ఒక జటాజూటధారి అని ఋషి వచ్చాడు. ధర్మరాజా, నేను కూడా ఋషిని, మీ ఆశ్రమంలో మీతో ఉంటానని చేతులు కట్టుకుని వినయంగా పలికితే ధర్మరాజు గారు ఉండన్నట్ట. వాడికి రోజు ధర్మరాజు గారు స్వయముగా వచ్చిన ఆహారంలో కావలసినంత పెట్టేవాడు. వాడు కుంభకర్ణుల్లో తినేసేవాడు ఏకంగా. కుబేరుడు కావలసినంత ఆహారం పంపుతూ ఉంటే వస్తోంది కదా అని వాడు తెగ తినేసేవాడు. భీమసేన, ఆహారంలో నీకంటే 1000 రెట్లు ఎక్కువ పోటీ వస్తున్నాడు వీడెవడరా అన్నట్ట ధర్మరాజు. అప్పుడు ద్రౌపది, తిన్నవండి, మనసు మేము పోయింది, బోలెడంత భోజనం వస్తోంది, ఎవరికైనా కడుపు నిండా పెట్టడమే కావాలి. అసలు ధర్మం ఏమిటంటే ఎవడైనా మన ఊరు వచ్చాడంటే వాడికి కాదనకుండా అన్నం పెట్టాలట. అన్నం దగ్గరకు అకృతి పడకూడదు, ఇంకెక్కడన్నా డబ్బే ఉన్నాను కావాలంటే. కానీ అన్నం మాత్రం మన ఊరు వచ్చాడు అడిగాడు వాడికి పెట్టవలసిందే అని శాస్త్రం అన్నది. అంటే నేను మాత్రం పెట్టనంలా, కాకపోతే ఇంత భోజనం చేస్తున్నాడంటే వీడెవడా అని అనుమానం వచ్చింది అన్నాడు ఆయన. అది ధర్మరాజు కొంచెం ఆలోచనాపరుడు. ఇంతలో ఏం జరిగింది, ఒక రోజున భీముడు దూరంగా కేకారణ్యాలలోకి, ఆ గంధమాదన పర్వతారణ్యాల్లోకి వేటకెళ్ళాడు. ఆ సమయంలో అక్కడ నకులుడు, ద్రౌపది, ధర్మరాజు ఉన్నారు. సహదేవుడు దూరంగా ఆరిష్టిష్ణేయుడి యొక్క పాదాలు ఒత్తుతూ సేవ చేస్తున్నాడు. మిగతా ఋషులంతా జపాల్లో ఉన్నారు. ఆ సమయంలో ఈ కొత్తగా వచ్చిన జటాజూటధారి అయినటువంటి అతిథి, నేను సన్యాసినుడి భోజనం చేసినవాడు, కుంభకర్ణుడిలా భోజనం చేసినవాడు, హఠాత్తుగా భయంకర రాక్షసాకారం ధరించాడు. వాడికి ఉన్నాయట జడలు అట్ల కట్టేసి కిందకి వెళ్ళాడుతున్నాయి. వాడి పేరు జటాసురుడు. వాడు హిడింబాసురుడి యొక్క సోదరుడు. ఈ జటాసురుడు బకాసురుడికి మిత్రుడు, కిమ్మీరుడికి మిత్రుడు, హిడింబుడు కొడుకు. ఇక్కడ బతుకుతున్నాడు చాలా కాలం నుంచి. వాడు హిడింబుడి దగ్గర లేడు భీముడు హిడింబుడిని చంపుతున్నప్పుడు. ఆ తర్వాత వాడికి అసలు విషయం తెలిసింది, నా తండ్రిని చంపిన భీముడిని ఎక్కడున్నా పడగొట్టి చంపుతానని ప్రతిజ్ఞ చేసి వెతుకుతున్నాడు. తీరా వాడు ఇక్కడికి వచ్చి దూరం నుంచి చూశాట. ఎప్పుడు చూశాడు, భీముడు ఈ సౌగంధిక పుష్పములున్న కొలను దగ్గరకు వచ్చి యక్షుల్ని చితక్కొట్టి చంపేస్తూ ఉంటే చూశాడు. దాంతో వాడు వణికిపోయాడు. నయ్యం, మా నాన్న మీద పగతో వీడితో యుద్ధానికి పెడితే వీడు నా తలకే కూడా కొబ్బరికాయ పగలగొట్టినట్టు పగలగొట్టేటట్టున్నాడు. వీడు చాలా పరాక్రమవంతుడు, ఇటువంటి వాడిని ఏం చేయలేము. మరి ఎలాగా మా తండ్రిని చంపిన వాడి మీద కక్ష తీర్చుకోవాలి, వాడితో బాహుయుద్ధం చేయడం కష్టం అని ఆలోచించి మారు వేషం వేసుకుని ఇక్కడికి వచ్చాడనమాట. భీముడు అటు వేటకు వెళ్ళగానే భీముడి మీద తీర్చుకునే కక్ష ధర్మరాజు గారి మీద తీర్చుకుందాం. ధర్మరాజు, ద్రౌపది, నకులుడు బాహుబలంతో యుద్ధం చేయలేరు. ఇంకా మిగిలినవాడు కాళ్ళొత్తుతున్న సహదేవుడు, వాడు నొక్కు నొక్కితే తెచ్చేటట్టున్నాడు వాడు సుకుమారంగా. ఇప్పుడు వీళ్ళని ఎత్తుపోయి చంపేస్తే భీముడి మీద పగ తీర్చుకున్నట్టే. ఎలాగా, భీముడికి ప్రాణం ధర్మరాజు, ఆ ధర్మరాజు మీద ఎంత ప్రాణము, నకుల సహదేవుల మీద అంతే ఇష్టం. భార్య అంటే ఆయనకి ఎలాగో ఇష్టమే. వీళ్ళని నేను చంపేశానంటే అరిచరిచి వాడే చచ్చిపోతాడు, బెంగతో చచ్చిపోతాడు, ఏడ్చి చచ్చిపోతాడని భావించి అమాంతంగా తన అసలు రూపం ధరించి భీముణ్ణి పిలుస్తున్నటువంటి ధర్మరాజుని లెక్క చేయకుండా, అంటే వీడి రూపం ధరించగానే ధర్మరాజు భీమా భీమా అని అరిచేట్లండి కంగారు పడి. అయినా వాడు లెక్క చేయకుండా వచ్చి ఓ చంకలోనేమో ధర్మరాజు నొక్కేశాడు, ఒక చంకలో పెట్టుకున్నాడు నకులుణ్ణి, ద్రౌపదిని రెండు చేతులతో అడ్డంగా పట్టుకున్నాడు, పట్టుకుని పరిగెత్తడం మొదలెట్టాడు. ఈ సహదేవుడు దూరం నుంచే చూశాడు, ఈ రాక్షసుణ్ణి వెన్నంటి వెళ్ళలేం, వాడితో యుద్ధం చేయలేమని భావించి, అన్నయ్య భీమసేన ఎటు వెళ్ళావు అని భీముడు వెళ్లిన వైపుకి అరుస్తూ అటెళ్ళాడు. ఈలోపు ధర్మరాజు గారు మహావేగంగా పరిగెత్తిపోతున్న వీడు ఎక్కువ దూరం వెళ్ళిపోతే భీముడు వచ్చి రక్షించలేడని తెలుసు కదా ఆయనకి. అందుకని ఒక్కసారి ధర్మదేవతని తలుచుకుని రెండు చేతులతో పీకని గట్టి ఒక నొక్కు నొక్కేట. నొక్కడంతో ఏమైందో తెలుసా, గంటకి 20 మైళ్ళ వేగంతో పరిగెడుతున్న రాక్షసుడు మెల్లిగా కుంటుకుంటూ నడుస్తున్నట్టు అయిపోయాట.
వీడు దొంప తెగ వీడి చంకలో ఉన్నాడు అనుకున్నాను, చూడడానికి పెద్ద బలంగా లేడు, అయినా చేతులతోటి పేక నొక్కుతుంటే నా గొంతు కూడా అడ్డం పడినట్టు అయింది అనుకుని ఆశ్చర్యపోయాడు. ధర్మరాజు ఇది ధర్మబలం అండి, అందుకే వాడిని నొక్కి వేగంగా వెళ్లకుండా చేసేశాడు. ఆ తర్వాత ధర్మరాజు, ఒరే మూర్ఖుడా, ఈ సృష్టిలో ఎవడైనా ఇలాంటి పాపం చేస్తాడా? నువ్వు నా దగ్గరకు వచ్చావు, సన్యాసి వేషం ధరించి వచ్చావు, చేతులు కట్టుకుని వినయంగా వచ్చావు, భోజనం అడిగావు, నీవు నా దగ్గరికి రాగానే నీ కులం ఏమిటి, నీ గోత్రం ఏమిటి, నువ్వెవరివి అని అడిగానా? అతిథిగా వచ్చిన వాడు ఎవడైనా అతిథి కిల పూజారహ, మనకు అతిథి అండి, వాడు అన్నం అడిగాడు పెట్టవలసిందే అనే ధర్మమును పాటించి నీవెవరివి ఏమిటి అని ఆలోచించకుండా కడుపు నిండా అన్నం పెట్టి ఆశ్రయం ఇచ్చాం, అన్నం పెట్టిన వాడికి ఈ లోకంలో ఎవడైనా ద్రోహం చేస్తాడా? ఏ ద్రోహానికైనా విముక్తి ఉన్నది, అన్నద్రోహానికి మాత్రం విముక్తి లేదు. ఎందుకని ఈ పాపం చేస్తున్నావు? ఇప్పటికైనా మించింది లేదు, మమ్మల్ని విడిచి శరణన్నావంటే నిన్ను కరుణిస్తాను, లేదా భీముడు వచ్చి నీ ప్రాణం తీస్తాడు, నీవు మరణిస్తావు, మేము కరుణించకపోతే అనగానే పక్కపక్కనవి ఆ భీముడిని ఏంటి నిన్నేంటి అందరినీ మింగి అవతల బారేస్తాను, ఇది నా రాక్షస రూపం, ఇంకొంచెం దూరం ఈ గంధమాదన పర్వతం దాటానంటే నాకు శక్తి పెరుగుతుంది, అప్పుడు మిమ్మల్ని తలలు విరిచి నెత్తురు తాగి ఒండుకు తినేస్తానన్నట్ట. ఈలోపే సహదేవుడు వెళ్ళి చెప్పగానే భీముడు మహావేగంగా హనుమంతుడిలాగా ఎగురుకుంటూ అక్కడికి వచ్చేశాడు. దూక్కుంటూ కొండల మీద దూక్కుంటూ వచ్చాట. ఆయన దూకుతూ ఉంటే ఆయన కాళ్ల కింద పడి బండరాళ్ళు గొండపిండి అయిపోవడం మొదలుపడ్డాయి, కారప్పుడైపోయాయి. ఈ విధంగా రాళ్లని పగల కొట్టుకుంటూ మహావేగంగా వచ్చి, ఆగరా జటాసుర ఆగు, అసలు విషయం తెలిసింది, నువ్వు హిడింబ పుత్రుడివి, జడలు అట్టగట్టేసిన శరీరం కలిగిన వాడివి, జటాసురుడివి, ఆగు ఆగు, నువ్వు ఎంత దూరం వెళ్ళినా ఈ రోజు నా చేతి నుంచి నిన్నెవరూ రక్షించలేరు అనగానే వాడు వెంటనే భీముడు వచ్చాడు, ఇక పరిగెత్తలేమని అర్థమైపోయి ఈ ముగ్గురిని వదిలేశాడు, వెనక్కి తిరిగాడు. రా, నీకోసం ఎదురు చూస్తున్నాను, ఈ గంధమాదన పర్వతం కిందకి దిగానుగా ఇక నా శక్తి నాకు వచ్చింది అన్నట్ట. గంధమాదనం మించి కిందకి దిగితే వాడికి శక్తి పెరుగుతుంది, గంధమాదనం మీద ఉన్నప్పుడు రాక్షస శక్తి వాడి దగ్గర పనిచేయడంలా, అందుకని దాని మించి కొండ మించి కిందకి దిగాడనమాట. దిగి కిందన్న హిమాలయాలకు వచ్చాడు. అప్పుడు భీముడు, నువ్వు ఏ రూపం ధరించినా నీకు ఎంత శక్తి వచ్చినా నీ సంగతి చూస్తానని వాడి మీదకి దూకాడు, వాడితో ఘోర యుద్ధం చేశాడు. భీముడికి ఎవడ శక్తి ఏమిటి, ఎవడ కొండ మీద ఉంటేనే కొండ దిగితేనే, ఆయనకి భగవంతుడు ఇచ్చినది దేహబలం, వజ్రం వంటి శరీరం అది, అన్నిటికి మించి హనుమంతుడి వంటి వాళ్ళ అండం ఉంది ఆయనకి, నాగామృతం తాగిన వాడు ఆయన, ఘోర యుద్ధం చేసి ఆ తర్వాత వాడు పిడికిళ్లతో పొడుస్తుంటే, ఒరే నువ్వు పొడుస్తున్నావురా పిడికిళ్లతో, కానీ ఆ పిడికిట్లో శక్తి లేదు, నీ శక్తి తగ్గింది, నీ బలం హీనమైపోయింది నాకు తెలుసు అని అమాంతంగా వాడిని పైకెత్తి గిరగిర గిరగిర 100 సార్లు తిప్పేసి ఆ అరుస్తున్న వాడిని నేల మీద వారేసి వాడి వెన్నుపూస మీద మోకాలు పెట్టి పెళ్ళును విరగొట్టేశాడు. అప్పడం విరిచినట్టు విరిచి అవతల పారేశాట. ఈ విధంగా వాడిని విరిచి చంపేసి ఆ తర్వాత ఆ రక్తాన్ని పక్కనున్నటువంటి గంగానదిలో కడుక్కుని, అదంతా అలకనంద ప్రవహిస్తున్న స్థలం కదా, అలకనందలో హాయిగా స్నానం చేసి పైకొచ్చాడు అలక తీర్చుకుని. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళంతా తిరిగి ఆరిష్టి షేణ మహర్షి యొక్క ఆశ్రమంలోనే హాయిగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఏం జరిగింది, అక్కడ ఒక 13 రోజులు ఉన్నాక ఒక రోజున ఆ ప్రాంతంలో గంగానది యొక్క ఒక పాయ ఉన్నది, దానికి శ్వేతకి అని పేరు, శ్వేతకి అనేది అంటారు కానీ అది కూడా గంగలో పాయ అన్నమాట. ఆ పాయ వచ్చి అలకనందలో కలుస్తుంది, కొండ మీద నుంచి జలపాతము రూపంలో వస్తుంది అది. ఆ శ్వేతకి నదీ తీరంలో 5 రంగులు కలిగిన ఒక అందమైన పువ్వు ఒకటి వచ్చి మళ్ళీ కింద పడిందిట. అది ఇంతకు పూర్వం సౌగంధిక పుష్పం కంటే సువాసనతో ఉంది. ద్రౌపది, ఏమండి ఇదివరకు తెచ్చిన సౌగంధిక పుష్పం కంటే ఇంకా బాగా సువాసనతో ఉన్నది ఈ పువ్వు, ఇటువంటి పువ్వులు నాకు కావాలన్నది. వెంటనే భీముడు మళ్లీ వెళ్ళాడు. ఈసారి సౌగంధిక పుష్పాలున్న కొలను వైపు కాకుండా ఈ శ్వేతకీ నదీ తీరంలో పంచవర్ణ కుసుమాలున్నటువంటి పెద్ద సరస్సుని వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళాడు. అక్కడ భయంకరాకారుడైన మణిమంతుడు అని ఒక రాక్షసుడు, ఒక యక్షుడు ఉన్నాడు. ఆ యక్షుడు కుబేరుడికి మిత్రుడు. ఆ మణిమంతుడు, ఏయ్ భీమసేన ఆగంటూ తన సైన్యంతో వచ్చాట. వాడు మాయావి, ఆకాశంలో నిలబడి మాయలతో అస్త్రాలు ప్రయోగిస్తే అస్త్రాలన్నింటినీ గదతో చల్లా చెదరు చేసి యక్షుడు 10,000 మందిని కూల్చి ఆఖరణ ఆ పువ్వులు కోస్తూ ఉంటే మణిమంతుడు వచ్చి భీముడి మీద పడ్డాడు. భీముడు వాడి కాళ్లు పుచ్చుకుని నేల మీదకి విసిరి గద పుచ్చుకుని వాడి మీద కడుతుంటే వాడు ఆ భీముడి బలానికి హడిలిపోయి ఆకాశంలోకి ఎగిరిపోతున్న నన్ను కాళ్లు పుచ్చుకుని తిప్పి నేల మీద పారేశాడంటే ఈ భీముడు సామాన్యుడు కాదు, వీడితో యుద్ధం కష్టం అనుకుని మళ్లీ పైకి లేవబోయాట. ఆకాశానికి ఎగరబోతూ ఉన్న సమయంలో భీముడు కింద నుంచే బలంగా గద విసిరాడు. ఈ గద వెళ్లి వాడి తల మీద పడింది, వాడి తల ముక్కలు ముక్కలైపోయింది, ముంజికాయ పగిలినట్టు పగిలిపోయింది, ఢామని కింద పడిపోయాడు వాడు. ఈలోపు అక్కడ ధర్మరాజు విషయం తెలుసుకుని ద్రౌపదిని తక్కిన వాడిని వెంట పెట్టుకుని అక్కడికి వచ్చాడు. సరిగ్గా సమయానికి కుబేరుడు వచ్చి, భీమసేన ఏమి సాహసం అయ్యా నీది, చీటికి మాటికి నువ్వు యక్ష పర్వతంలో ఉంటే మా వాళ్ళంతా చచ్చేటట్టున్నారు, ఓరి బాబోయ్ సౌగంధిక పుష్పాల కోసం 10,000 మందిని చంపావా, ఇప్పుడేమో ఈ పుష్పం కోసం 10,000 మందిని చంపావా, ఏమిటి దుస్సాహసం అంటే వినయంగా నమస్కరించి నేను సాహసం కాదండి చేయటం, ఆత్మరక్షణ చేసుకుంటున్నాను, నేను వాళ్ళని కొట్టకపోతే వాళ్ళు నన్ను చంపుతున్నారు మరి ఎలాగా అన్నట్ట. ఇంతలో ధర్మరాజు గారు వినయంగా కుబేరుడికి నమస్కరించి, ఈశ్వరుడి తర్వాత ఈశ్వరుడి లాంటి మహానుభావుడివి నువ్వు, అటువంటి మహాత్ముడివైన నీకు మేము అపచారం చేసినందుకు, నా తమ్ముడు మీ వాళ్ళందరినీ చంపినందుకు ఏమనుకోకుండా క్షమించమనగానే, అప్పుడు కుబేరుడు చిరునవ్వు నవ్వి, ఇదంతా నీ తమ్ముడి అపరాధం కాదు, అసలు రహస్యం చెబుతున్నా విను, ఇది అగస్త్యుని శాపం. ఒక రోజున నేను కైలాసానికి దివ్య విమానం ఎక్కి వెడుతున్నాను, నా విమానం పుష్పక విమానం, రావణాసురుణ్ణి వధించిన తర్వాత దివ్య విమానమైన పుష్పకం తిరిగి నా దగ్గరకు వచ్చేసింది. ఆ విమానాన్ని నేను నా అనుచరుడైన ఈ మణిమంతుడు మరికొంతమంది మీ ఎక్కి కైలాసానికి ప్రయాణమయ్యాం. ఆ సమయంలో మణిమంతుడు తిన్నగా ఉండక కిళ్ళి వేసి మా యక్షలోకంలో దొరికే ఒక ప్రత్యేకమైన తాంబూలం వేసుకుని తెగనవిలి తుపుక్కుని కింద ఉమ్మాడు. విమాన ప్రయాణం చేస్తున్నవాడు కింద ఉమ్మకూడదని శాస్త్రం, మావాడు తొందరపడి ఉమ్మాడు. ఆ సమయంలో కింద హిమాలయాలలో అగస్త్య మహర్షి సూర్యుడికి అర్ఘ్యమిస్తున్నాడు, ఆ అర్ఘ్యంలో ఈ తాంబూలం పడింది. దీన్ని తీసుకుని గయోపాఖ్యానం అల్లారండి, దానికి అది కల్పితం. అగస్త్యుడి చేతిలో అర్ఘ్యమిస్తున్న సూర్యుడికి అర్ఘ్యమిస్తున్నటువంటి సమయంలో ఆ చేతిలో ఉన్న నీళ్లలో వీడు వేసిన ఉమ్ము పడిందట, కిళ్ళి ఉమ్ము అనమాట. శుభ్రంగా కారాకిళ్ళి వేసి ఎర్రగా దరిద్రం ఉమ్మాడనమాట ఆయన. దాంతో అగస్త్యుడు భగ్గుమన్నాడు. ఆ నీళ్లు ఎర్రబడిపోయాయి, అందులో తమలపాకుల పిప్పి దాని గబుక్కు నీళ్లలో వదిలేశాడు, చేయి కడుక్కున్నాడు. ఎవడీ మూర్ఖుడు, ఆకాశగమనం చేస్తున్నవాడు ఎక్కడ పడితే అక్కడ ఉమ్మకూడదని ధర్మశాస్త్రం చెబుతున్నది, ఆ మాత్రం కూడా జ్ఞానం లేకుండా పరమ పూజ్యుడైన ప్రత్యక్ష నారాయణుడైన సూర్యభగవానుడికి అర్ఘ్యమిస్తున్న ఈ అగస్త్యుని యొక్క హస్తములలో నిష్ఠీవనం వేస్తాడా అని నిష్ఠురమైన కంఠంతో పైకి చూశాడు పలుకుతూ. నిష్ఠుర కంఠంతో పలుకుతూ అలా పైకి చూసిన ఆయనకి ఆకాశ మార్గంలో విమానం, విమానంలో ఉన్న కుబేరుడు, కుబేరుడు పక్కన ఉన్న మణిమంతుడు, మణిమంతుడు కంగారు పడిపోతున్నాడు ఎర్రబడిపోయిన దంతాలతో బాబో అన్నట్టుగా చేతులు తోడించాట. వెకిలిగా నవ్వుతూ దరిద్రపు నోరు, ఎర్రపడిపోయిన గారబట్టిన పళ్ళు నాకేసి చూపిస్తావా దౌర్భాగ్యుడా, ఇష్టం వచ్చినట్టు కిళ్ళి నవ్వడమే కాకుండా ఆ వ్యసనంతో నా తపస్సుని, నా అర్ఘ్యాన్ని పాడు చేస్తావా, ఇదే నీకు నా శాపం. భవిష్యత్తులో ఈ కొలను దగ్గరకి మహానుభావుడైన భీముడు వస్తాడు, వాడి గదాఘాతానికి నువ్వు నీ అనుచరులు తలలు పగిలి చావండి అని చెప్పించగానే మణిమంతుడు కుబేరుడితో పాటు వచ్చి అగస్త్యుడి కాళ్ళ మీద పడిపోయాడు, నన్ను రక్షించన్నట్ట. ఆయన జారిపడిపోయి కంగారు పడకు, ఇక్కడికి భీమసేనుడు వస్తాడు, పువ్వులు కోసుకుంటాడు. ఆ సమయంలో మీరంతా అడ్డం కొడతారు, భీముడు గదతో మీ తలకాయలు పగలగొడతాడు, పగలగొట్టి పువ్వులు తీసుకుంటాడు, ఆ పువ్వులు శివుడి మీద పెట్టగానే మళ్లీ మీ అందరికీ యథారూపం వస్తుంది, మీరు బతుకుతారు అని వరం ఇచ్చాడు. ఆ విధంగా అగస్త్యుడి శాపం వల్లే భీముడికి కోపం వచ్చింది, ఈ పిచ్చివాళ్ళు కూడా ఆయన అడ్డం కొట్టారు, వీళ్ళ తలలు పగిలాయి. ఈ తలలు పగలడానికి అగస్త్యుని శాపమే తప్ప మీ భీముడు కారణం కాదు. అయినప్పటికీ భీముడికి నేను ఒక హెచ్చరిక చేస్తున్నాను, ఎప్పుడైనా సాహసం అవసరమే, కానీ అతి సాహసం అన్ని వేళలా పనికిరాదు, అనవసరంగా సాహసం చేయకూడదు. కొన్ని చోట్ల సామంగా చెప్పి చూడాలట, ముందే యుద్ధానికి వెళ్ళినందుకు వాళ్ళు హుమ్మను హుంకరించారు, అప్పుడు ఏమండి నేను పువ్వులు కోసుకుంటాను అని ముందు నచ్చ చెప్పాలి, వాళ్ళు వినకపోతే అప్పుడు యుద్ధం చెయ్యాలి. అనవసర సాహసాలు చేయకుండా ఇతని దారిలో పెట్టకపోతే భవిష్యత్తులో ఇతనికి 2 ప్రాణగండాలున్నాయి, ఆ 2 గండాలు నువ్వే అతన్ని రక్షించడానికి ఆ గండాల నుంచి నువ్వు వెళ్లాల్సి వస్తుంది, జాగ్రత్త సుమ అని భీముడు కూడా ప్రేమతో దీవించి, నీ మీద ఎందుకు కోపం ఉంటుందో, నీవు సాక్షాత్తు శివాంశ స్వరూపుడివి, వాయుపుత్రుడి, వాయువు అంటే శివుడిలో ఒక భాగం అని ఆశీర్వదించాడు. ఆరిష్టి షేణ మహర్షి ఆశ్రమంలోనే నివసించండి, మీరు ఇక్కడ ఉన్నంతకాలం అన్నాహారాలు ఇస్తాను, ఎంతకాలం ఇక్కడ ఉండాలి అంటారేమో, మీ దగ్గరికి అర్జునుడు ఇక్కడ ఉండగా వస్తాడు, అర్జునుడు వచ్చేదాకా ఇక్కడే ఉండండి అనగానే సంతోషంగా ఆయనకి నమస్కరించి వీళ్ళంతా ఆ మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. అక్కడ హాయిగా కుబేరుడు పంపుతున్న భోజనాలు చేస్తూ, మళ్ళీ ఈ పువ్వులతో ఈశ్వరుణ్ణి పూజిస్తూ భగవత్ కథలు వింటూ రామసుడు చెబుతున్న పురాణ గాథలు వింటున్నారు. రామసుడు పురాణ గాథ చెబుతూ ఉంటే ఒక్కడు కదిలేవాడు కదట, కుర్చీలోంచి మధ్యలో లేవడం అలా వెళ్ళడం ఉండేది కాదు, అంటే రామసుడు గొప్పతనం లేండి అది కూడాను. ఇలా హాయిగా కాలక్షేపం చేస్తూ ఉండగా ఒకరోజున హఠాత్తుగా మధ్యాహ్న సమయంలో ఆకాశంలో కోటి సూర్యుల కాంతి కనపడింది. ఎంత కాంతియా, ఎంత కాంతియా అని వీళ్ళంతా ఆకాశంకే చూస్తున్నారట. బంగారపు కాంతి, అది కూడా పుటం పెట్టిన బంగారపు కాంతి. ఆ కాంతి సూర్యుడి యొక్క కిరణముల వలే కనపడుతున్నది. అటువంటి కాంతి దగ్గరకు వచ్చింది. అదొక గొప్ప అద్భుతమైన దివ్య రథం. ఆ రథానికి 10,000 ఆకుపచ్చని గుర్రాలు కట్టబడి ఉన్నాయి. అది ఇంద్రుడి యొక్క రథం. ఆ రథాన్ని మాతలి తోలుకుంటూ వచ్చాడు. ఇంద్రుడు మన దగ్గరకు వస్తున్నాడేమో అనుకున్నారు వీళ్ళు ఆ రథాన్ని చూచి. ఆ రథంలో హాయిగా ఠీవిగా కూర్చునున్నాడు. దేవేంద్రుడిచ్చిన కిరీటం నెత్తి మీద పెట్టుకోవటం వల్ల కిరీటి అని పేరు వచ్చింది. ఇంద్రుడిచ్చిన ఘన కిరీటం అది. ఆ ఘన కిరీటాన్ని ధరించి ఆ కిరీటకాంతులు కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతూ ఉండగా గాంధీవాన్ని పుచ్చుకుని అమ్ములు పొదులు పెట్టుకుని ఇంద్రుడు ఒక సహజ కవచం ఇచ్చాడు. ఆ కవచం వంటికుంటే ఎవరన్నా ముట్టుకుని గట్టిగా పట్టుకుంటే తప్ప కవచం ఉందని తెలియదు. శరీరంలో అతుక్కుపోయిందనమాట ఆయనకి. ఆ కవచం ఉన్నంతకాలం ఆయనకి ఏ బాణం లోపలికెళ్ళి ప్రాణాపాయ స్థితి ఇవ్వదు. అటువంటి కవచంతో కూడి కుండలములు ధరించి చక్కని నీలకాంతితో అర్జునుడు వచ్చాడు. అంబరము ఆత్మదీప్త నివకంబు నొప్పగా మాతలి ప్రయుక్తం బగు దివ్య కాంచన రథం బుల సత్య పలాం సుపు చరమ్యం బగు దాని నెక్కి ధృతి మందరుడు ఇంద్రసుతుండు నాకలోకంబున నుండి వచ్చే ప్రవికాసిత తేజుడిన ప్రకాశుడై. మరొక సూర్యుడిలా వెలిగిపోతూ ఆకాశ మార్గంలో ఉన్నటువంటి ఆ రథంలో నుంచి, దివ్యకాంచన రథంలో నుంచి, అది కూడా మెరుపు తీగల వంటి కాంతితో వెలిగిపోతున్నటువంటిది, అటువంటి దానిలో నుంచి ఇంద్రసుతుడు అక్కడ అడుగు పెట్టాడు. అంత గొప్ప రథంలో మహాత్ముడు మరొక సూర్యుడిలా వెలిగిపోతూ దివ్యమైనటువంటి విల్లుతో, దివ్య కిరీటంతో, దివ్య బాణాలతో, దివ్య కాంతితో, దివ్య పరాక్రమంతో, దివ్య కుండలాలతో, దివ్యమైన కవచంతో ప్రత్యక్షమయ్యాడు. నాకలోకం నుంచి, స్వర్గలోకం నుంచి వచ్చాడు. రథం కిందకి దిక్కకుండా అక్కడే ఆగింది. అందులోంచి అర్జునుడు కిందకి దిగాడు. ఆ తర్వాత మాతలికి నమస్కరించారు అంతా వినయంగా. ఆయన రథాన్ని తీసుకుని అదృశ్యుడైపోయాడు. ఇక చూడండి, అర్జునుడిని గాఢంగా కౌగిలించేసుకున్నాడు ధర్మరాజు. అర్జునుడు రావడంతో ముందు ధర్మరాజు గారికి పాద నమస్కారం చేశాడు, భీముడికి నమస్కరించాడు, నకుల సహదేవుల్ని కౌగిలించుకున్నాడు, ద్రౌపదిని క్షేమం అడిగాడు, రామసులు మొదలైనటువంటి ఋషులకి వినయంగా నమస్కరించాడు. అందరూ కుశల ప్రశ్నలు వేసుకున్నారట. ఇక రాత్రి నిద్ర పడితే ఒట్టు వాళ్ళకి ఒకళ్ళతో ఒకళ్ళు కబుర్లు చెప్పుకుంటూ అతి కష్టం మీద 5 ఏళ్ల తర్వాత వచ్చాడండి మరి, అందులో ఇన్ని శక్తులు పొంది వచ్చాడు, స్వర్గం నుంచి వచ్చాడు, అందుకని చాలాసేపు పొద్దుపోయేదాకా విచిత్రంగా కబుర్లు చెప్పుకుంటూ గాఢంగా కౌగిలించుకుంటూ మధ్య మధ్యలో ఆనందం అనుభవిస్తూ పళ్ళు తింటూ స్వర్గం నుంచి కొన్ని పిండి వంటలు తెచ్చాడు ఆయన, అవి తింటూ గడిపారు. ఏదో మొత్తం మీద నిద్రపోయారు. పొద్దుటే లేచి సంధ్యావందనం చేస్తూ ఉండగా మళ్లీ ఆకాశంలో పెద్ద మెరుపు మెరిసింది. ఆ మెరుపులో ఈసారి సాక్షాత్తు ఇంద్రుడే వచ్చాడు తన రథం మీద. ఆ ఇంద్రుడి చూడటంతో మళ్లీ పాండవులు సాష్టాంగ పడిపోయారు, పూజ చేశారు. అప్పుడు ఇంద్రుడు, రాత్రి ఎందుకు రాలేదో తెలుసా నేను, ఆ రథంలో నేను కూడా వస్తే నా పూజలో పడి మీ సోదరులు ఒకరినొకరు కౌగిలించుకుని సరదాగా కబుర్లు చెప్పుకోరు, అతిథి సత్కారాల్లో ఈ ఆనందం అనుభవించలేరు, అందుకే కాస్త హాయిగా సోదర వియోగాన్ని విడిచిపెట్టి సంతోషంగా కబుర్లు చెప్పుకొని ఇచ్చాను, ఇప్పుడు పానకంలో పడగల ఇప్పుడు వచ్చాను నేను అని అక్కడ కూర్చుని, ధర్మరాజా నీవు ధర్మమూర్తివి, నీకు 4 చేతులు లాంటి వాళ్ళు వీళ్ళు, ధర్మం ఆకారం ధరిస్తే దానికి 4 చేతులు ఉంటాయి, ధర్మం ధర్మరాజైతే కుడి చెయ్యి భీముడు, ఎడమ చెయ్యి అర్జునుడు, ఈ నకుల సేవకులు సహదేవులిద్దరూ వెనకున్న చేతులు, నీకు వస్త్రం ఈ ద్రౌపది, మీరంతా కలిసి ధర్మ సంస్థాపన చేస్తారు. నీ సోదరుడు పార్థుడు తనంత తాను తన పరాక్రమం పూర్తిగా చెప్పుకోలేడు గనక నేనిప్పుడు వచ్చాను. ఇతడు ఈశ్వరుణ్ణి మెప్పించాడు, పాశుపతం పొందాడు, మాలాంటి వాళ్ళ దగ్గర దివ్యాస్త్రాలు పొందాడు, అదొకటే కాదు మహాశక్తులు ఎన్నో పొందాడు. ఘనుడీ పార్థుడు నా వల్లనన్న దివ్యాస్త్ర ప్రయోగనయ నిపుణుండై ధనుజుల నివాత కవచుల అని చంపి సురావళికి ప్రియం వనరించన్. ఈ అర్జునుడు మహానుభావుడు, ఎన్నెన్ని అస్త్రాలు పొందాడో లెక్కలేదు. అన్ని రకాల అస్త్రములతో నాకెంతో ఉపకారం చేశాడు. నివాత కవచులు కాలకేయ పౌలోములు అనే రాక్షసుల్ని ఏళ్ల తరబడి పూర్తిగా నాశనం చేయలేకుండా ఉన్నాను నేను. అటువంటి వాళ్ళని ఇతడు వచ్చాక సమూలంగా నాశనం చేశాడు. ఇతడి పరాక్రమం ఇప్పుడు అతని ద్వారా విను అని వాళ్ళని దీవించి, శీఘ్రకాలంలో నీకు పట్టాభిషేకం జరుగుతుంది, నువ్వు భూమండలాన్ని ధర్మయుక్తంగా పరిపాలిస్తావని అదృశ్యుడైపోయాట. అప్పుడు అడిగాడు ధర్మరాజు, నువ్వు నివాత కవచుల్ని చంపావని చెప్పాడు కదా, వాళ్ళని ఎలా చంపావు, అసలు కథ ఏమిటి, కమామిషి ఏమిటంటే, అప్పుడు అర్జునుడు నీవు చెప్పినట్టే వెళ్ళాను, ఈశ్వరుణ్ణి మెప్పించాను, ఆయన పాశుపతం ఇచ్చాడు, ఆపై స్వర్గానికి వెళ్ళాను, ఇంద్రుడు నాకు కవచమిచ్చాడు, కిరీటం ఇచ్చాడు, కుండలాలు ఇచ్చాడు, అనేకమైన అస్త్రాలు ఇచ్చాడు, దేవతలంతా అస్త్రాలు ఇచ్చారు, ఇంకా ఎన్నో విద్యలు ఇచ్చారు, అలా హాయిగా ఉన్నాను. ఊర్వశి నన్ను శపించింది, ఆ శాపాన్ని కూడా నాకు ఇంద్రుడు వరంగా మార్చాడు. ఇలా కొంతకాలం ఉన్నాక ఒక రోజున ఇంద్రభగవానుడు నన్ను పిలిచి, నాయన ఎల్లకాలం నా దగ్గర ఉండడం కాదు, వీలుంటే నాకు ఉపకారం చెయ్యి, నీ పరాక్రమాన్ని పరీక్షించుకున్నట్టుగా ఉంటుంది. సముద్ర గర్భంలో ఓ పెద్ద ద్వీపం ఉంది, ఆ ద్వీపంలో నివాత కవచులనే ఒక రాక్షసుల యొక్క గుంపు ఉన్నది, వాళ్ళు 3 కోట్ల మంది ఏకంగా. ఈ 3 కోట్ల మంది నివాత కవచులు విజృంభించారు. వీళ్ళు ఎప్పటికప్పుడు మమ్మల్ని నానాయాత్ర పెట్టేవారు. ఒకప్పుడు ఆ సముద్ర మధ్యంలో ఉన్న నగరం నాది, అందమైన నా నగరాన్ని వాళ్ళు ఆక్రమించుకుంటే వాళ్ళకు ఓడి ఇక్కడికి వచ్చాను. అబ్బా, వాళ్ళ హింసను తట్టుకోలేకపోయాను. మధ్య మధ్యలో యుద్ధం చేసినా కొంతమంది వచ్చేవారు, మళ్ళీ వాళ్ళు సముద్రంలో దక్కుని మా ప్రాణం తీసేవారు. ఇలా ఏళ్ల తరబడి నాకు ఆగర్భ శత్రువులుగా ఉన్న దుర్మార్గుల్ని నీకు ఇచ్చినటువంటి ఈశ్వర శక్తులతో సంహరించమనగానే ఇంద్రుడి యొక్క అనుజ్ఞ తీసుకుని మాతలి రథం తోలుతూ ఉండగా 10,000 ఆకుపచ్చని గుర్రములు పొంచిన ఆ దివ్యరథం మీద అర్జునుడు అక్కడికి వెళ్ళాడు. ఇదంతా అర్జునుడు చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళగానే వాళ్ళు భయంకర మాయావులు, ఆ మాయావులు కటిక చీకటి వచ్చేలా చేశారట తమ మాయతో. దాంతో దిక్కులన్నీ మాసిపోయాయి, ఎక్కడ ఏమీ కనబడలేదు. ఆ చీకటి కింద మార్చేసి తమ మాయతో కొత్త చీకటి సృష్టించి, మాయ చీకటిని సృష్టించి ఆ చీకటిలో బాణాలు వర్షం కింద కురిపించారు. ఆ దెబ్బకి మాతలి స్పృహ తప్పిపోయాడు. ఇంద్రసారథి మాతలి స్పృహ తప్పిపోతే నేనే ఆ గుర్రాలకి కళ్ళు కనబడేలా చేసి రథం నేనే తోలుకున్నాను. కాసేపటికి మాతలి తెప్పరిల్లాడు, శభాష్, నేనింతవరకు ఎప్పుడు స్పృహ తప్పిపోలేదు, స్పృహ తప్పిపోతే ఈ రథాన్ని ఎవరూ నడపలేరు, దివ్యరథం కూడా నడిపావు, నువ్వు సందేహం లేకుండా నారాయణ స్వరూపుడు అని ప్రశంసించాడు. అప్పుడు నేను సూర్యాస్త్రం వేశాను, ఈ అస్త్రం వల్ల కటిక చీకటి పోయి కొత్త సూర్యుడు వచ్చి కొత్త కాంతి వచ్చింది. ఆ తర్వాత అద్భుతమైనటువంటి ఆగ్నేయాస్త్రం, వారుణాస్త్రం వంటి అనేకానేక దివ్యాస్త్రాలు ప్రయోగించి వాళ్ళందరినీ నరికి పోగులు పెట్టా. 3 కోట్ల మందిని 3 రోజులు యుద్ధం చేసి సంహరించాను. వాళ్ళందరినీ చంపి పేడబోయిందనుకుని మేము తిరిగి రథంలో స్వర్గానికి ఎడుతూ ఉంటే దారిలో మరొక అందమైన నగరం కనబడింది. ఇదేమి నగరం అని అడిగట్ట అర్జునుడు మాతలిని. దీని పేరు హిరణ్యపురం. పూర్వం 2 రాక్షస స్త్రీలు ఉండేవారు. వాళ్ళ గురించి నీకు తెలియదా అర్జున, అయితే చెబుతున్నా విను. పులోన పులోమా నామ దైతేయి కాలకాచ మహాసురి దివ్యం వర్షం సహస్రంతే చేరతు పరమం తపః. పూర్వం పులోమ కాలక అని 2 రాక్షస స్త్రీలు ఉండేవారు. వాళ్ళు 1000 ఏళ్ళు మహాతపస్సు చేశారు. ఆ తపస్సుకి బ్రహ్మదేవుడు సంతోషించి ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలో కోరుకోమంటే, మాకు బంగారుమయమైన ఒక పట్టణాన్ని సృష్టించివ్వాలి, ఆ పట్టణంలో మేం కాపురం పెట్టాలి, మాకు కొడుకులు పుట్టాలి, మా కొడుకులకి కొడుకులు పుట్టాలి, మాకు రాక్షస సైన్యం పెరగాలి, కానీ మమ్మల్ని ఏ దేవతలు చంపడానికి వీల్లేదు, దేవతల చేతిలో చావు లేనటువంటి పుత్రుల్ని మాకు ఇయ్యి అని వాళ్ళు కోరగా తథాస్తు అన్నాడు బ్రహ్మ. కనకమయమైన ఈ ప్రోలున్న తమసు తులాహవంబులు అమరుల చేతను వధ్యులుగా కొండను వనజదుచే బడ శిరసురవనితలు వరములు. ఆ రాక్షస స్త్రీలు బ్రహ్మదేవుణ్ణి మెప్పించి ఈ విధంగా ఈ నగరాన్ని సృష్టించుకున్నారు. ఈ నగరంలో ఉన్నంతకాలం ఈ రాక్షసుల్ని ఏ దేవతలు ఏమీ చెయ్యలేరు. దేవతల చేతిలో చావు లేని కొడుకుల్ని ఈ సైన్యాన్ని పొంది ఈ నగరంలో ఆ పులోమ కాలక కాపురం పెట్టారు. వాళ్ళ సంతానం 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 లొకలొకలాడుతూ పెరిగిపోయారు. తొరకాళ్ల సంతానకు మళ్ళీ పాకిస్తాన్లో జనం పెరిగినట్టుగా పెరిగిపోయి కోట్లు కోట్లు పెరిగిపోయారు. ఈ దుర్మార్గులు ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ 14,000 మంది ఉన్నారు. అటువంటి ఈ దుర్మార్గుల వల్ల కూడా మా ఇంద్రుడికి ఇబ్బంది ఉందనగానే ఆ విషయం చెప్పమే, ఇంద్రుడికి ఇబ్బంది కలిగించే వాళ్ళని నేను ఉపేక్షిస్తానా, రథం స్వర్గానికి కాదు అటు మళ్లించన్నాడు ఆయన. అక్కడికి వెళ్ళి అద్భుతమైన యుద్ధం చేశాట. ఆ యుద్ధంలో పౌలోమ కాలకేయ రాక్షసులు అంటే పులోమ కొడుకులు పౌలోములు, కాలక రాక్షసులు కాలకేయులు, వాళ్ళు ఘోరమైనటువంటి రూపాలు ధరించి అనేక రకాల అస్త్రాలు శస్త్రాలు కురిపించారు. ఇక లాభం లేదనుకున్నట్టు అర్జునుడు. ఈ పాపాత్ములు మహామాయావులు, వీళ్ళని అంత తేలిగ్గా సంపలేమనుకుని వెంటనే ఈశ్వరుడు ఇచ్చిన పాశుపతాన్ని నుదుటికి తగిలించుకున్నాడు, భక్తితో ఈశ్వరుణ్ణి తలుచుకున్నాడు.
ఉరగ ఫణాగ్ర రత్న కిరణోల్ల సదుగ్రభుదు వృషాంకు శంకరు శశిఖండ మండిత శిఖండు శివును హృదయాంబుజం బునల్ తిరముగా నిల్పి పాశుపత దివ్య శరంబు అరివోసి ఏసితి సురరిపు కోటి మీద సురసూతుడు మా తల్లి చూచి మెచ్చగల్.
నేను ఆ క్షణమే ఈ రాక్షసుల్ని సంహరించడానికి మొదటిసారిగా పాశుపతాస్త్రం వాడాలనుకున్నాను. వెంటనే నిరంతరము సర్పాలని హారములుగా ధరించే మహానుభావుణ్ణి, జెండా మీద నందీశ్వరుణ్ణి ధరించేవాణ్ణి, శంకరుణ్ణి చంద్రశేఖరుణ్ణి శివుణ్ణి హృదయంలో భక్తితో ధ్యానం చేశాను. గాంధీవానికి పాశుపతమనే అస్త్రాన్ని ఎక్కుపెట్టాను, చెవిదాకా లాగాను, మంత్రం చదివాను, విడిచిపెట్టాను. చూస్తున్నటువంటి దేవతల యొక్క సారథి మాతలు కూడా ఆశ్చర్యపోతూ మెచ్చుకుంటూ ఉండగా పాశుపతం వేశాను. వెంటనే ఆ పాశుపత అస్త్రం నుంచి అగ్నిజ్వాలలతో కూడిన కొన్ని కోట్ల సోలాలు గదలు పుట్టుకొచ్చాయి. అవి ఆ రాక్షసులందరినీ చీల్చి చెండాడాయి. మొత్తం పౌలోమ కాలకేయులు సంపూర్ణంగా నశించిపోయారు. ఈ విధంగా వాళ్ళని చంపి పాశుపతం తిరిగి నా దగ్గరకు వచ్చింది. ఆ తర్వాత ఇంద్రుడి యొక్క మన్ననలు పొందాను. అనగానే ఆయన బ్రహ్మానంద భరితుడైపోయి దివ్యాస్త్రాలు ఒకసారి ప్రదర్శించబోయి చూస్తానన్నట్ట, నీ అస్త్రాలు శస్త్రాలు ఒకసారి చూడాలనుంది అన్నాడు ధర్మరాజు గారు. వెంటనే ఈయన ఏం చేశాడు, ఓ బాణం వేశాడు. ఆ బాణం ఆగ్నేయాస్త్రం, మళ్ళీ వారుణాస్త్రం వేశాడు. ఇది వెళ్ళి దాన్ని చల్లార్చింది. ఇలా అస్త్రాలు వేస్తూ ఉంటే ఈ అస్త్రములు ఆకాశంలో విధ్వంసం సృష్టించాయి, లోకములన్నీ కంపించిపోయాయి. దాంతో బ్రహ్మశివుడు వచ్చి పైన నిలబడ్డారు. నారదుణ్ణి పిలిచారు, ఇదిగో ఆ కింద అనవసరంగా అస్త్రాలు వేస్తున్న పాండవుల్ని వారించు అనగానే నారదుడు కిందకి దిగిపోయాట. ఆయన కిందకి దిగి చూశారా పైన ఎవరున్నారో, శివుడు బ్రహ్మ వీళ్ళంతా వచ్చారు, వాళ్ళని మీరు అనవసరంగా కిందకి దింపారు. అర్జున నీకు శివుడేం చెప్పాడు, ఈ అస్త్రములు అతి నీచులు దుర్మార్గులు పాపాత్ములు అంత తేలికగా జయించడానికి వీలు కాని వారు ఉన్నప్పుడే ఉపయోగించాలి, అనవసరంగా ఉపయోగిస్తే లోక ప్రళయం వస్తుందని చెప్పాడా, నువ్వెందుకు ఇలా ప్రయోగిస్తున్నావు అనగానే తొందరపడ్డానండి, మా అన్నయ్య గారు చూడాలన్నాడు అందుకని వాటి ప్రభావం చూపించానన్నట్ట. ప్రభావం చూపించడానికి సరదాగా వేయకూడదు, ఇవి బాంబులనైనా ఈ విధ్వంసం సృష్టిస్తాయి, ఇది అనవసరంగా వేయకూడదు, ఇంకెప్పుడు ఇలా వేయకనగానే ధర్మరాజు గారు క్షమించమండి అన్నట్ట. వెంటనే అస్త్రాలు ఉపసంహరించాడు ఆయన. అప్పుడు అర్థమైంది ధర్మరాజు గారికి అస్త్రాలు ఎంత శక్తివంతమైనవో, అనవసరంగా ప్రయోగిస్తే లోకాలు నాశనం అవుతాయి, ఇక మీదట ప్రయోగించం అని నారదునికి మాటిచ్చాడు. నారదుడు దీవించాడు. బ్రహ్మశివుడు కూడా, నాయనలారా మీకు శుభం కలుగుతుంది, మీరు కాబట్టి ఇవి ప్రయోగిస్తే క్షమించాను, అదే ఇంకొకళ్ళు ఎవరైనా అనవసరంగా ప్రయోగిస్తే కోపించేవాడిని సుమ అని దీవించి వెళ్ళిపోయాడు. ఈ విధంగా హాయిగా వాళ్ళు అక్కడ కొద్ది రోజులు ఉన్నారు. ఒక రాత్రి అమరకన్యకులు దేవకన్యలు వచ్చి, అర్జున మమ్మల్ని అమ్మవారు పంపింది, నీకు మేము శుభం కలగాలని దీవిస్తున్నాం, ఇది జగదంబ యొక్క ఆజ్ఞ, ఆ జగదంబ ఆజ్ఞా ప్రకారం మేము వచ్చాం, నీకు శీఘ్రకాలంలో విజయం లభించుగాక అని వాళ్ళు కూడా దీవించారు. ఎంతమంది దేవనలు పొంది సుఖముగా వాళ్ళు హిమాలయాలలో కొంతకాలం ఉన్నారు. రేపు నహుష ప్రశ్నలతో మళ్ళీ మనం 6:30 కలుసుకుంటాం. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం. న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః. ఈ మధ్య మధ్యలో అల్లరి చేస్తున్న వాళ్లతో పాటుగా సుఖినో భవంతు.